अविद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरान्दस्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिगा जन्मजलधौ निमग्नानां दंष्ट्रा मुररिपुवराहस्य भवति। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। वंदे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रयीपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। ओम क्लीम कृष्णाय गोपीजनवल्लभाय नमः। ఈరోజు విధుశేఖర భారతి మహాస్వామి వారి యొక్క జన్మ దివసం గనక వారి స్తోత్రాన్ని ఒకసారి మీ అందరి చేత సామూహికంగా అర్పిస్తాను. అందరూ కూడా శ్రద్ధగానండి. విద్యా వినయ సంపన్నం వేతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతి. సహజంగా మనిషికి విద్య ఉంటే నీతి ఉండదు. వినయము అంటే జ్ఞానముతో కూడినటువంటి నీతి. సహజంగా లోకంలో ఎవరైనా పెద్దవాళ్ళని గౌరవిస్తే వాడిని వినయవంతుడు అంటున్నాం, కానీ నిజంగా వినయము అంటే నయము అంటే నీతి, విశేషమైన నీతి. విద్య ఉన్నవాడి దగ్గర జ్ఞానం పెరుగుతుంది కనుక ఈ జ్ఞానం వల్ల ఎక్కడ ఎలా ప్రవర్తించాలో తెలుస్తుంది. అలా ఎలా ప్రవర్తించాలో తెలిసేటటువంటి జ్ఞానమునకు వినయము అని పేరు అన్నమాట. అంటే ఔచిత్యముతో కూడినటువంటి ప్రవర్తన. ఇటు విద్య ఇటు వినయం, ఈ రెండూ ఉన్నటువంటి మహాత్ముడని. రాగము అంటే వస్తు వ్యామోహం. సహజంగా లోకంలో మనందరికీ కుర్చీ మీదో కారు మీదో సంపద మీదో దేహం మీదో దేని మీదో ఒక దాని మీద ప్రేమ ఉంటుంది. ఇది లేకపోతే ఉండలేని దుస్థితి వస్తుంది. దానికి రాగము అని పేరు అన్నమాట. రాగము ద్వేషము రెండూ కూడా మనిషికి పునర్జన్మకు మూల కారణమవుతాయి. వేత అంటే తొలగింపబడిన రాగము గలవాడు గనక వేతరాగం, అనగా మాట వరస కూడా రాగము లేదు. రాగం లేదు కాబట్టి ద్వేషం ఉండదు. రాగద్వేషములకు అతీతుడు, ఏ వస్తు వ్యామోహము లేనివాడు అని అర్థం. అటువంటి వేదాంత తత్వజ్ఞం, ఉపనిషత్తులలో ఉన్న తత్వమును ఎరిగినటువంటి వానిని గురించి, విధుశేఖర భారతి అనేటటువంటి నామాంతరం కలిగిన స్వామిని గురించి వందే నమస్కరిస్తున్నాను అని శ్లోకానికి అర్థం అన్నమాట. ఇప్పుడు మనం ఆశ్రమవాస పర్వంలో భాగంగా తెల్లవారితే వేదవ్యాస మహర్షి తమ తమ బంధువులందరినీ ఏనాడో దివికి వెళ్లిన వారిని తీసుకొస్తానని అనడం వల్ల తెల్లవారడం కోసం ఎదురు చూస్తూ గంగానదీ తీరంలో అతి కష్టం మీద రాత్రి గడిపారు. తెల్లవారింది. వేదవ్యాసుల వారు ముందుగా లేచి స్నానం చేశారు. అందరి చేత సంకల్పపూర్వకంగా స్నానం చేయించారు. ఆ తర్వాత ఏం చేశాడైనా, చేతిలోకి నీళ్లు తీసుకుని ఇక్కడ ఉన్న స్నానము చేసిన స్త్రీలు పురుషులు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు చచ్చిపోయిన ఎవరెవరిని చూడాలనుకుంటున్నారో వారంతా దివి నుంచి భూమికి దిగిరండి అని ఆహ్వానించాడు. ఒక్క ముక్కే ఇంకేళ్ళ సంకల్పంలో, ఏదో దుర్యోధన దుశ్శాసన కర్ణ శకుని అని పేర్లు పెట్టలా. ఇక్కడున్న జనమంతా ఎవరెవరిని చూడాలనుకుంటున్నారో ఆ వ్యక్తులంతా దివి నుండి భూమికి రండి. ఆ వచ్చే వ్యక్తులు ఎవరై ఉండాలి? యుద్ధంలో చచ్చిన వాళ్ళు అయి ఉండాలి. చచ్చి వీరస్వర్గాన్ని అలంకరించిన ఓ వీరులారా రండి, ఆ వచ్చేవాళ్ళు ఇక్కడున్న వాళ్ళ మనస్సుల్లో ఉన్నవాళ్ళు అయి ఉండాలి అన్నాడో లేదో. మహావేగంగా పైనుంచి కిందకి భీష్ముడు, ద్రోణాచార్యుడు, భూరిశ్రవుడు, కర్ణుడు, బాహ్లికుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, దుష్ప్రదర్శుడు, వివింశతి, వికర్ణుడు ఇత్యాది వీరాధి వీరులంతా ఆఖరికి అభిమన్యు ప్రభృతి బాలురితో సహితంగా రాత్రికి రాత్రి అశ్వత్థామ చేతులు హతులైన ఉప పాండవోధులతో సహితంగా ప్రతి వ్యక్తి చెక్క 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 బ్రతికున్న రోజుల్లో ఏ ఏ వస్తువులు ఇష్టపడ్డారో, ఏ నగలు వేసుకునేవారో, ఏ రకమైనటువంటి చందన ద్రవ్యాదులు పూసుకునేవారో, ఆ రోజుల్లో అందరూ కూడా దండలు వేసుకునేవారు. ఎటువంటి దండలు వేసుకున్నారో అటువంటి అలంకారాలతో, ఆభరణాలతో, ప్రవర్తనలతో ఎక్కడ తేడా లేకుండా భూమికి దిగొచ్చారు. సహజంగా చచ్చిపోయిన వాడికి ఈ భూలోకంలో ఉండే వాళ్ళ లక్షణాలు ఉండవు, కానీ వ్యాసుడు ఈ భూలోకంలో ఉన్నటువంటి వాళ్ళ మీద వాళ్ళకి ప్రేమ ఉండడం కోసం ఇక్కడ చూసేవాడికి మనవాణ్ణి చూసామనే తృప్తి కలగాలి కదా. దుర్యోధనుడు వచ్చాడండి, స్వర్గానికి వెళ్ళాక స్వర్గపు లక్షణాలతో ఉంటే ఇక్కడ వాళ్ళ నాన్నకి అమ్మకిని మా అబ్బాయి వచ్చాడనే తృప్తి ఉండదు. ఎప్పుడన్నా చచ్చిపోయిన వాడిని చూసినప్పుడు వాడు బతికున్న రోజుల్లో మన ఎడల ఎలా ప్రవర్తించాడో అలాంటి ప్రవర్తన ఉంటేనే వాడి మీద మనకి ప్రేమ వస్తుంది. అంతేగాని చచ్చిన వాడిని పిలిచామంటే వాడు హెహెహని భూతల్లాగా నరకం నుంచో లేక దేవతలాగో వచ్చాడంటే మనం గుర్తుపెట్టలేము. అందుకని పూర్వపు ప్రవర్తనకి ఏమాత్రం భిన్నం లేకుండా అదే అలంకారములు, అదే ప్రవర్తన, చేతులు, కాళ్ళు, ముక్కులు, చెవులు, నడుములు, అంతేకాకుండా కొన్ని మేనరిజమ్స్ అని ఉంటాయి, వాటితో సహితముగా దిగొచ్చారట. సహజంగా లోకంలో ప్రతి వ్యక్తికి మాట్లాడేటప్పుడు కానీ తినేటప్పుడు కానీ ఎన్నెన్నో రకాల హావభావాలు ఉంటాయి, వాటినే మనం మేనరిజమ్స్ అంటాం. ఒక్కొక్కటి చీటికి మాటికి మాట్లాడేటప్పుడు ఇలా పైకే పెట్టి చూస్తాను, ఎందుకు ఎదురుకుండా చూడవు, గుడ్లగొప్పలా పైకి చూసి, గుడ్లగొప్ప చూసారు మీరు ఎప్పుడు, ఇలాగే చూస్తుంది, ఇలా చూసి మాట్లాడటం కొందరికి అలవాటు. దుర్యోధనుడు కొంచెం ముఖాముఖి చూసినా శకుని ఎప్పుడు ఇలా చూసి మాట్లాడేవాట. శకుని కూడా ప్రత్యేకంగా అదో పక్షులండి, అందుకనే మీరు ఎప్పుడు చూడండి శకుని ముఖాముఖి చూసేవాడు కదట, ఇలా గొడ్ల గొప్పల ముఖం చిట్లించి ఒక కన్ను మూసి పైకిలా పెట్టి వెకిలిగా మాట్లాడేవాడు. ఆ ప్రవర్తనలు కూడా విడిచిపెట్టలేదు అనమాట వాళ్ళు. దండకాంబర సృగ్వేణు విషాణ భూషణ వయో భాషా గుణానూన తత్పరతలేమీ విడిచిపెట్టకుండా ఆ రోజులలో ఎలా మాట్లాడేవారో, ఎలా ముక్కులు గోక్కునేవారో, ఎలా బుర్రగొక్కునేవారో, ఎలా చూసేవారో, ఎలా ప్రవర్తించేవారో, ఏ సుగంధ ద్రవ్యాలు ఇష్టపడ్డారో, ఏ ఆభరణాలు ధరించారో, ఏ రంగు బట్టలు ఇష్టపడ్డారో అవే బట్టలతో అదే విధానంగా యథాతథంగా వచ్చి పడ్డారు. రావడంతో దుర్యోధనుడేమో ధృతరాష్ట్రుడి దగ్గరికి, దుశ్శాసనుడేమో గాంధారి దగ్గరికి, కర్ణుడేమో కుంతీదేవి దగ్గరికి, అభిమన్యుడేమో ఉత్తర దగ్గరికి. తల్లి ఇక్కడ ఉన్నప్పటికీ భార్య భార్య ఎన్ని చెప్పినా సరే అందులో ఆ సుందరీమణిని తొందరగా విడిచిపెట్టాడేమో, అవి కూడా విడిచిపెట్టకుండా తమ ప్రవర్తన ప్రేమ కూడా విడిచిపెట్టకుండా దిగొచ్చారు. ఇక చూడండి వాళ్ళు దివ్య మాల్యములును, దివ్య అంబరంబులు, దివ్య భూషణములు, దివ్య లేపనములు చెన్ను చేయ తమ మిత్ర సుభట సందోహములును తారు తోచిరధిప. భటులు, గుర్రాలు, ఏనుగులు అన్నీ తమ తమ పూర్వపు లక్షణములతో దివ్య మాలలతో ఇప్పుడు పైగా పైకి వెళ్ళిపోయారు కాబట్టి భూలోకంలోలాగా దండ వేసిన వెంటనే తీసి పక్కన పెడితే కాసేపటికి వాడిపోయేదండో, లేకపోతే పక్క వాళ్ళు ఎదురు చూడడం కోసం ఎప్పుడు పట్టుకుపోదామని చూస్తారు కొంతమంది, ఈ వేసిన దండ ఆ దండ నాకేనండి అని ముందే చెప్పేసుకుంటారు అనమాట, మాకేదేసింది, మాకేదేసింది, మా ఆవు వేసిందని పల్లెటూళ్ళలో పూర్వం పేడ కోసం చూసేవారు. మాయిదారి గొడవ, ఆవు గేది వెళ్ళిందంటే వీడు తట్టట్టు వెళ్ళి అదిగో గేదేసింది అంటే ఆ గేది పేడ వీడిదే, అలాగే గురువుగారి వాళ్ళు ఈ దండ వేయడంతో ఆ దండ నాదే అని చెప్పుకున్నట్టుగా ఈ దండలు పట్టుకెళ్ళడానికి వీలు లేకుండా దివ్య మాల్యములతో వచ్చారు. అంటే వీళ్ళు వెళ్లేటప్పుడు పొరపాటును కూడా ఈ దండలో భూమి మీద అట్టే పెట్టదు, ఇవి వాళ్లతో పాటు వెళ్ళిపోతాయి. దివ్య వస్త్రాలతో, దివ్య ఆభరణములతో, దివ్య లేపనములతో వచ్చేసారు వాళ్ళు. ఈ గందరగోళంలో ధృతరాష్ట్రుడు కొడుకు వచ్చి కాళ్ళకి దండం పెట్టి కౌగిలించుకున్నా చూడ్డానికి కళ్ళు లేవు కదా, అందుకని ఇలా చేతులతో తడుగుతూ తండ్రి వ్యాస అన్నాడు. పాపం కళ్ళు లేవు కదా, మన సినిమా వాళ్ళు బాగా చూపిస్తారు ధృతరాష్ట్రుడి పాత్ర మాత్రం ప్రతి వాడు ఇలా అంటూ ఉంటాడని వాడి చేటికి. వాడికి మీకు చిన్న తమాషా చెప్పాలి ఇక్కడ. 2006 సింగపూర్లో మేమంతా కవి సమ్మేళనానికి అవధానం చేయడానికి వెళ్ళాం 2006. అది సీత అంటే సింగపూర్ ఇంటర్నేషనల్ తెలుగు అసోసియేషన్, ఎస్ అంటే సింగపూరు, ఐ అంటే ఇంటర్నేషనల్ తెలుగు అసోసియేషన్, ఎస్ఐటీఏ కనుక సీతా సభలు అనేవారు దాన్ని. ఆ సభలు ఏప్రిల్లో జరిగాయి. మేమేదో అవధానాలు చేయడానికి వాటికి వెళ్ళాం. కొంతమంది మంగళంపల్లి బాలమురళి కృష్ణ లాంటి వాళ్ళు ఏమో వాళ్ళు గాన కచేరీ కోసం వచ్చారు, పెద్దలు మహానుభావులు కనుక వాళ్ళు అద్భుతంగా పాడతారు. ఒక ఆయన డ్రామా ఆర్టిస్టులని తీసుకొచ్చాడు, అది రాయబారం సీను. ఆ రాయబారంలో ధృతరాష్ట్రుడు వేసిన ఆయనకి పోర్షన్ రాదు, వచ్చింది ఇప్పలు. ఆయన ఏం చేశాడు తెలిసిన, చిన్న కాగితంలో ఇలా పెట్టుకొని, ధృతరాష్ట్రుడు గుడ్డాడు కదా, కనిపించే ధృతరాష్ట్రుడు ఈయన, ఆ పద్యాల్లో చూడడం, చిన్న చిన్న కాగితాలు, మళ్ళీ పెద్ద కాగితాలు అయితే బాగుండదు కదా, అందుకని బుల్లి బుల్లి కాగితాల మీద దుర్యోధన అంటే మళ్ళీ దొంగ నాటకం, మళ్ళీ హస్తమాటి చేతిలో చూసుకుని పద్యం చదువుతున్నాడు తెలియకుండా ఉండడం కోసం, ఓ ముక్క చదవడం దుర్యోధన అండం. ఇక చూడండి జనాలు పడి పడి నవ్వలేక చచ్చిపోయారు. ఆఖరణ నన్ను పిలిచి కాస్త మాట్లాడండి అన్నారు. ధృతరాష్ట్రుడికి కళ్ళు కనిపించమని ఎవడన్నాడు? అన్నవాడు గుడ్డాడన్నాను నేను. పాప ఈయన చిన్ని కాగితం మీద పద్యం రాసుకుని మళ్ళీ ఆ పద్యం తీసి జేబులో పెట్టుకోవడం, లాల్చీ వేసుకొచ్చాడు, ఆ లాల్చీలో పెట్టుకుని మళ్ళీ ఇంకో పద్యం తీయడం. ఈ పద్యం తీసేటప్పుడు కర్మ ఏంటంటే ఈయనకి కళ్ళదోళ్ళు అయితే కనపడదు. ఈ పెద్దగొడవ ఏంటంటే వేసిన ఆయన కొంచెం పెద్ద వయసు, ఆయన వైజాగ్ నుంచి వచ్చినట్టున్నాడు పాపం. అందుకని ఏమిటి, ధృతరాష్ట్రుడికి కళ్ళదోడు ఏమిటి కర్మ కాకపోతే, కళ్ళదోడు లేకపోతే కనపడదు. మధ్య మధ్యలో కళ్ళదోడు తీసి ఈ మధ్యలో ఒకసారి కాగితం చూసుకుని మళ్ళీ కళ్ళదోడు లోపల పెట్ట తీయ. ధృతరాష్ట్రుడికి కూడా కళ్ళదోడు వేయించిన ఘనత ఆర్టిస్ట్ అనమాట. ఎప్పటికి కూడా రికార్డులు అలా ఉండిపోయే నవ్వుకోలేక చచ్చిపోయేవాడు. కాబట్టి ధృతరాష్ట్రుడు అనగానే నాకు టక్కర వాడే గుర్తుకొస్తాడు అన్నమాట ఆ మహానుభావుడు. అది పక్కన పెడితే పాప మీరు కళ్ళు కనపడక నానాయాత్ర పడిపోయి తండ్రి నా కొడుకును చూసుకునే భాగ్యం ఇయ్యన్నట్ట. అప్పుడు వేదవ్యాస మహర్షి ధృతరాష్ట్రునికి దివ్య దృష్టి ఇచ్చాడు, మీ ఆయనకి దివ్య దృష్టి ఉన్నది గనక నువ్వు కళ్ళగంత తీసేయి అన్నాడు. గాంధార్యమో కళ్ళగంతలు తీసేసింది, ధృతరాష్ట్రుడికి చూపించాడు. ఎందుకు చెప్తున్నానంటే ఈ ఘట్టం ఆనాడు స్టేజ్ మీద మాట్లాడుతూ నేను అన్నది ఏమిటంటే, వేదవ్యాస మహర్షి చచ్చిపోయిన వాళ్ళని భూలోకానికి తీసుకొచ్చాడు, వాళ్ళందరినీ ధృతరాష్ట్రుడికి చూపించినప్పుడు ధృతరాష్ట్రుడికి దివ్య దృష్టి ఇచ్చాడు, ఆ దివ్య దృష్టి కలిగిన ధృతరాష్ట్రుడు ఇప్పుడు స్టేజ్ మీద ఉన్నాడు అని చెప్పగానే జనాలందరూ పకపక భలే మంచి ఆలోచన వచ్చిందండి అన్నారు. నిజమే మరి ఆయన కనబడుతోంది, చూసి చదువుతున్నాడు, మరి ఈ చూసి చదువుతున్నటువంటి ధృతరాష్ట్రుడి బాగుండదు, మనం వెటకారం చేయకూడదు, అందుకని మరి ఎలా సమర్థించాలి. వేదవ్యాస మహర్షి ఆశ్రమవాస పర్వంలో ధృతరాష్ట్రునికి దివ్య దృష్టి ఇచ్చాడు, ఆ దివ్య దృష్టి వచ్చినటువంటి ధృతరాష్ట్రుడు ఇప్పుడు ప్రస్తుతం పోర్షణ వేస్తున్నాడు, అందువల్ల మీరు ఆయన తప్పు పట్టకండి, తప్పల్ల వేదవ్యాసుడు దివ్య దృష్టి ఇవ్వడం వల్ల ఆయందులండి అన్నాను. అలా మొత్తం మీద వ్యాసుడు ఇచ్చిన దివ్య దృష్టితో ధృతరాష్ట్రుడు అద్భుతంగా చూడగలిగి కుమారుణ్ణి కౌగిలించుకుని మొత్తం నూరుగురిని చూచి పులకించిపోయాడు. గాంధారి కూడా తన కళ్ళగంత తీసి చూసింది. ఆనాడు సూర్యోదయం అయిన తర్వాత ఈ పైనుంచి దిగి వచ్చిన జనం మళ్లీ సూర్యోదయం దాకా ఉన్నారటండి, ఒక 24 గంటలు అక్కడ అట్టే పెట్టాడు వ్యాసుడు తన మహామహిమతో. ఈ ప్రపంచంలో ఇంతవరకు ఎవరన్నా ఇంతమందిని తీసుకొచ్చారా? ఇన్ని పురాణాలలో కూడా కృష్ణుడే అన్నాడు, నా ఇంత మహిమ కలిగిన 5 గురును 6 గురును మా అమ్మ కోసం తీసుకొచ్చాను, కానీ భగవంతుడైన నేను కూడా చేయలేదు. కానీ వ్యాసుడు తపస్యాలి, నా అంశతో పుట్టిన మహాత్ముడు ఈ లీల మీకోసం చూపించాడు, మీ మీద ఉన్న అభిమానంతో. వ్యాసుడికి ఇచ్చినటువంటి ఆ శక్తిని మేమెప్పుడూ ఇంతవరకు ప్రయోగించలేదని పరమాత్మే అన్నాడు. అందుకే వ్యాసుడు అంటే పరమ పూజ్యభావంతో నిత్యం ఆయన్ని తలుచుకోవాలి. వ్యాసో నారాయణో హరిహి, ఆయనని తలుచుకోకుండా ఒక్కరోజు కూడా మానవ మాత్రుడికి వెళ్ళదండి. మనం ఏదో వంకతో తలుచుకుంటాం, ఎందుకని రామ అన్నామా కృష్ణ అన్నామా, ఆ రెండూ భారతంలో ఆయన రాశాడు. వాల్మీకి రాసిన రామాయణాన్ని క్లుప్తంగా భారతంలో అరణ్యకాండలో ఇచ్చాడు, అరణ్య పర్వంలో ఇచ్చాడు, మళ్ళీ నలచరిత్ర ఇచ్చాడు ఆ మహాత్ముడు. అది కాకుండా సంపూర్ణమైన శ్రీకృష్ణ పరమాత్మ దివ్య లీల ఆవిర్భూతులతో కూడిన భగవద్గీత అనే ఒక అద్భుతమైన వేద రహస్యం ఇచ్చాడు ఆయన. కాబట్టి భగవద్గీతనో కృష్ణుణ్ణో రాముణ్ణో ఒక మహాపాత్రనో భీముణ్ణో ధర్మరాజునో తలుచుకోకుండా రోజులు ఎలా పెడతాయి మనకి? ఆఖరికి పరమనాస్తికులు కూడా కసికొద్ది అయినా ఏకలవ్యుణ్ణో మళ్ళీ దుర్యోధనుండో తలుచుకుంటారు, విలన్ పాత్రల మీద ఉన్నటువంటి వ్యామోహంతో అయినా సరే. ఈ విధముగా నాస్తికుడు ఆస్తికుడు, జ్ఞాని అజ్ఞాని కూడా వ్యాసుణ్ణి తలుచుకోకుండా రోజు వెళ్ళదట. అటువంటి మహాత్ముడు కాబట్టి 24 గంటల కాలం ఒక రోజు రోజంతా స్వర్గం నుంచి తాను భూలోకానికి దింపినటువంటి ఈ జనాన్ని అక్కడ అట్టే పెట్టాడు. ఇంకా ఆ రోజుకి ఎవరికి కూడా నిద్ర పట్టలేదట, రాత్రి అయిందా పగలంతా తెగ తిరిగారు హాయిగా. దుర్యోధనుడేమో తన భార్య గాంధీ భానుమతి మొదలైన వాళ్లతో తిరిగాడు, అలాగే వచ్చినటువంటి వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళంతా బతికున్న భార్యలతో తిరిగారు, సరదాగా చుట్టుపక్కలే తిరుగుతున్నారు. వీళ్ళందరికీ ఆహారం కష్టం కదా. వేదవ్యాస మహర్షి అమృత పదార్థం సృష్టించాడు. ఈ అమృత పదార్థం అటు చచ్చిపోయిన వాళ్ళు తినగలరు, ఇటు భూలోకంలో వాళ్ళు తినగలరు. వేరే పదార్థము లెక్కర్ లేకుండా ఒక దివ్యమైన పదార్థం ముద్దల ముద్దల కింద సృష్టించాడు. ఆ ముద్దను ఒట్లో పడితే ఎంత హాయిగా ఉందో. వాళ్ళెవరికి దాహం కానీ వేరే ఆకలి కానీ లేదట. శరీరములో కాంతి వచ్చింది, స్ఫుటమైన వాక్కు వచ్చింది, అందరూ చక్కగా మాట్లాడగలిగారు. ఎక్కడ ముఖయంత్రంలో లోపం లేకుండా మాట్లాడారు. ఎంతో పూర్వం సామాన్య స్త్రీలు సామాన్య భటులు మాట్లాడేటప్పుడు కొంచెం యాసం ఉండేదట. ఈ ఒక్కరోజు అమృత పదార్థం వ్యాసుడిచ్చింది తినడం వల్ల ఆ యాస కూడా పోయిందనమాట. కంఠంలో అందరికీ ఒకే రకమైన సౌలభ్యం ఉండదు. స్వరం పలకడం చాలా కష్టం. అ అన్నప్పుడు ఈ కంఠంతో పలకాలి, కా అంటే ఇక్కడి నుంచి పలకాలి. అలా కాకుండా నాలుగు చివరి నుంచో పక్కన నుంచో పలిగితే ఆ శబ్దం అపశబ్దం అయిపోతుంది. అందుకనే మంత్రశాస్త్రం చాలా జాగ్రత్తగా వాడాల్సి ఉండి మన ఇష్టం వచ్చినట్టు పిచ్చపిచ్చగా వాగేయడానికి లేదు. శ్లోకములకి మంత్రశాస్త్రములకి కొన్నింటికి స్వరము ప్రధానమైనది గనుక ఏ శబ్దము ఎక్కడ నుండి ఎలా ఉచ్చరించాలో అలా ఉచ్చరిస్తేనే తగిన ఫలితం వస్తుంది. అటువంటి ఉచ్చారణ సామాన్యులందరికీ ఉండదు, పండితులకి తప్ప. ఈనాడు వేదవ్యాస మహర్షి ఇచ్చిన దివ్య పదార్థం వల్ల చచ్చిపోయిన భటుల భార్యలు కూకోయండి కూకోయండి అనేవాళ్ళు కూడా చక్కగా ఆశీనులు గండి అన్న మొదలెట్టారట. అంటే వాళ్ళకు కూడా పాండిత్యం ఇచ్చాడు, ఆయన భాష ఇచ్చాడు. ఈ విధంగా అందరిని అనుగ్రహించాడు. అన్నగి పెన్నగి నాడెల్ల ఇచ్చాను రూప వృత్తి వర్తిల్లు చుండిరం విధము సకల జనుల అద్భుత రసము నమునుగ చేసే ఏమనగవచ్చు ఆ సంయమీంద్రు మహిమ. ఆ రోజంతా వాళ్ళంతా హాయిగా ఒకళ్ళతో ఒకళ్ళ చెట్టా పట్టాలు వేసుకు తిరిగారు, స్వేచ్ఛగా తిరిగారు, పాటలు పాడుకున్నారు, ఆనందంతో తిరిగారు, గంగానదిలో ఈతలు కొట్టుకున్నారండి. పూర్వం ఆడవాళ్ళకి ఈత రాని వాళ్ళు కూడా ఇప్పుడు దుర్యోధనుడి భార్యలు కానీ అభిమన్యుడు ఉత్తరా కానీ వీళ్ళంతా నీళ్లలోకి వెళ్ళి ఒకళ్ళ మీద ఒకళ్ళు జలకాలాటల్లో నీళ్లు తల్లుకుంటూ హాయిగా తిరిగారు. ఈత వచ్చింది వాళ్ళకి, మునిగిపోలేదు ఎవరు, ఎవరికి ఏ కష్టమూ లేదు. పెద్దగా చెమట్లు పట్టడంలా రెప్పలు పడ్డం లేదు. అంటే అంతా కాసేపు దేవతల కింద మారిపోయారన్నమాట. భూలోకవాసులైన ఈ వైధవ్యం పొందిన స్త్రీలు వాళ్ళు దేవతాస్వరూపిణులైపోయారు. పైనుంచి వచ్చిన వాళ్ళు దేవతాస్వరూపులుగా ఉన్నారు. అందుకే అందరూ కలిసి అనగి పెనగి అనడం ద్వారా హాయిగా చెట్టా పట్టాలు వేసుకుని చక్కగా పాడుకున్నారట. ఎన్ని రకాల పాటలు పాడాలో అన్నీ పాడారు, మధురంగా పాడారు. ఒక దంపతులు పాడుతుంటే రెండో దంపతులు పక్కకెళ్ళి కొంచెం దూరంగా వెళ్ళి వీళ్ళకి వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా పాడుకున్నారట. లేకపోతే కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఇప్పుడు పద్మాగర్ గారు ఇక్కడ పురాణం చెబుతుంటే పక్కన ఎవడో భజన చేసి పైనేమో మైకు పెడితే ఇంకో యాతన రాదు. అందుకని ఎవ్వరూ ఒకరికొకరు ఇబ్బంది లేకుండా హాయిగా పాడుకోగలిగారు, ఆడుకోగలిగారు, ఇచ్చావృత్తితో తిరిగారు, స్వేచ్ఛగా తిరిగారు. అందరికీ ఆ పూట ఏదో తెలియని అద్భుత రసం అన్నమాట, ఆశ్చర్యం కలిగింది. ఇటువంటివి భూలోకంలో జరుగుతాయా? ఈ వేదవ్యాసుని యొక్క దివ్యానుగ్రహం వల్ల కదా మనం కళ్ళారా చూడగలుగుతున్నాను చచ్చిన వాళ్ళని, వాళ్లతో తిరగగలుగుతున్నాం అనుకున్నారు. అందుకే చిట్ట చివర వేదవ్యాసుని గొప్పతనాన్ని జనమేజయునికి వర్ణిస్తూ వైశంపాయనుడు అంటాడు, ఏమనగవచ్చు నా సంయమీంద్రు మహిమ. ఆయన సంయమివరుడు, ఇంద్రియములను అదుపులో పెట్టి తపస్సు చేసి తపశ్శక్తి పొందిన మహాత్ముడు. అందుకే ఎక్కడో ఉన్న వాళ్ళని భూలోకానికి క్షణాల్లో తీసుకొచ్చాడు. తీసుకురావడం సరే, ఏదో ఒక సెకను దర్శనం ఇప్పించి వెళ్ళి పంపడం కాదు, ఒక రోజు రోజంతా, ఈ రోజు సూర్యోదయం నుంచి మర్నాడు సూర్యోదయం దాకా అక్కడే అట్టే పెట్టాడు. హాయిగా వాళ్ళంతా గడిపాక మర్నాడు సూర్యోదయం కాగానే, నాయనలారా ఎక్కడితో ఇక మీరు మీ లోకానికి వెళ్ళిపోవాలి, ఇంద్రుడికి దగ్గర మేము పుచ్చుకున్న పరివేషణ అయిపోయింది, ఇంద్రుడు ఇంత సమయం మాత్రమే వ్యాసునికి నేను ఇస్తున్నాను తీసుకెళ్ళొచ్చు అన్నాడుగా, ఆ లెటర్ అయిపోయింది ఇక. ఆ తర్వాత మళ్ళీ వెళ్ళకపోతే పైకి వెళ్ళలేరు మీరు. పెద్ద సమస్య ఏమిటి తెలుసు, ఇక్కడ స్వర్గం నుంచి ఇంద్రుడి అనుజ్ఞతోటి భూలోకానికి వచ్చిన వాళ్ళకి ఇంద్రుడిచ్చిన కాలమానం దాటిందనుకోండి, ఆ తర్వాత స్వర్గం తలుపులు మూసుకుపోతాయి కనుక స్వర్గానికి వెళ్ళలేరు, భూలోకంలో ఉండరు. అప్పుడేమవుతారు, ఇటు భూమికి స్వర్గానికి కాకుండా మధ్యలో వెళ్ళాడతారు. అందుకే ఆ సమయం కాకుండా వెళ్ళిపోవాలి వాళ్ళు. అందుకని వీళ్ళందరినీ వెళ్ళిపోండి మీరంతా గంగలో మునిగన్నాడు. వాళ్ళంతా బుడుంగ్ బుడుంగ్ అని గంగల్లో మునగడం మాయమైపోయారు. ఇంకేముంది, పూర్వంలా అయిపోయింది, యథాప్రకార స్థితి వచ్చేసింది. ఒక్కడు లేడక్కడ. లక్షలు లక్షలు కోట్ల కొలది ఉన్న ఈ జనాలు, ఈ భటులు, ఈ గుర్రాలు, ఈ ఏనుగులు, ఈ పరివారం, హేమహేమీలు, వీరాది వీరుడు, మహాభారత యుద్ధంలో చచ్చిన వాళ్ళంతా టకటకటక దిగొచ్చారు.
దిగొచ్చినంత సేపు పట్టలేదు, 24 గంటలు ఎంతండి. ఎప్పుడు చూసినా పురాణం చెప్పినట్టే ఉంటుంది నాకు ఎక్కడ కూర్చుని. నాకే 54 రోజుల్లో అప్పుడే వాళ్ళ 52వ రోజులోకి వచ్చేసాం. చూసారా ఇన్ని రోజులు పటపట గడిచిపోతుంటే మన జీవితాలే వెళ్ళిపోతుంటే ఓ 24 గంటలు లెక్క. అందుకే సూర్యోదయం నుంచి మర్నాడు సూర్యోదయం అయిపోయింది, ఎవరి తరణ వాళ్ళు వెళ్ళిపోయారు. మొత్తం మళ్ళీ ముఖాల్లో ఆనందంతో కూడిన దుఃఖం, దుఃఖంతో కూడిన ఆనందం నిండు వచ్చేట. పోన్లే మళ్ళీ మన వాళ్ళని చూసాం ఆఖరిసారిగా అన్న తృప్తి కొందరికి, ఇంకోసేపు ఉంటే బాగుండని కొందరు. మరలో అరలో మర అని ఒక రహస్యం ఉంది. ఈ రహస్యం తెలుసుకుందాం అనుకున్న వాళ్ళు తెలుసుకోలేక ఏడుస్తారు. వాళ్ళు భర్త కనపడగానే ఆనందంతో ఏదో అడుగుదాం అనుకుంటారు. అండో తీరా భర్త వెళ్ళిపోయాక గుర్తొస్తుందన్నమాట. అరిగారు ఏమండి వెళ్ళేటప్పుడు మన ఇంటి అదేదో ట్రెజరీ ఆఫీసుకి సంబంధించినటువంటి కీ ఎక్కడ పెట్టారు, రహస్యమైన అరకి సంబంధించిన తాళం చెవి ఎక్కడ పెట్టారు అని అడుగుదాం అనుకుంది ఒక ఆవిడ. పద్మాకర్ గారు ఉపన్యాసంలో వెనక నుంచి వచ్చి ముందు కూర్చోవడానికి కావలసిన మార్గం ఏమిటని అడుగుదాం అనుకుంది ఒక ఆవిడ. ఇవన్నీ మర్చిపోతారు ఈ మొగుడు చూడగానే కర్మ. ఈ హడావుళ్ళు కదా కాబట్టి ఇవన్నీ మర్చిపోయిన తర్వాత వాడు వెళ్ళిపోయిన తర్వాత రే ఈ ప్రశ్న అడిగితే బాగుండు, ఈ చీర గురించి అడిగితే బాగుండు. ఒక ఆవిడ అనుకుందిట భర్త గురించి, ఏమని ఆయన వెళ్ళేటప్పుడు దుద్దులు చేయించాడు. ఆ చేయించిన దుద్దులు తనకివ్వకుండా పట్టుకుపోయాడు. ఎవరికిచ్చాడు అసలు? అనుమానం ఉండిపోయింది. తీరా వాడు కనబడ్డాడు, అడుగుదామంటే ఈ కాసేపు ఆనందం. వాడు వెళ్ళిపోయాక ఆ దుద్దుల గురించి అడగడం మర్చిపోయారు. బాబోయారు మొద్దులు ఓసారి బాదుకుంది తలకాయ. సరే ఏవో రకరకాల బాధలు ఉంటాయి కదా. ఇప్పుడు వ్యాసుడు ఏమన్నాడో తెలుసా, అమ్మాయి మండులారా మీ అందరికీ సంతృప్తి కలిగిందని అనుకుంటున్నాను. ఇప్పుడు మీకు నేను ఇంకొక వరం ఇవ్వాలనుకుంటున్నాను. మీరు ఎవరైనా మా భర్తల్ని చూసాం, వాళ్ళు లేకుండా ఇక ఉండలేం, వాళ్ళున్న చోటకి ఆ స్వర్గానికి వెళ్ళి సుఖంగా ఉండాలనుకుంటున్నాం అనుకున్న వాళ్ళు ఉంటే చెయ్యొత్తండి అన్నాడు ఆయన. మొత్తం దుర్యోధనుడి భార్యలు కానీ ఇలా చాలా మంది ఉన్నారు, వీళ్ళంతా కూడా చచ్చిపోయిన వాళ్ళ యొక్క భార్యలు. ఒక్క అభిమన్యుడి భార్య ఉత్తరకి మాత్రం అవకాశం అన్నాడు ఆయన, ఎందుకంటే పరీక్షిత్తుని పెంచాలి అందుకని. చాలా మంది ఇంచుమించుగా అక్కడికి వచ్చినటువంటి ఆడవాళ్లలో 195 మంది చేతులెత్తి 24 గంటలు మా భర్తలతో సుఖంగా తిరిగాం కదండి, ఇంక ఈ భూలోకంలో ఉండబుద్ధి ఇవ్వటం లేదు, మేమందరం స్వర్గానికి పోదాం అనుకుంటున్నాం అన్నారట. అలాగా అయితే నాతో పాటు రండి ఈ గంగలో సంకల్పం చెప్పుకుని 3 మార్లు బుడుంగ్ 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 అని ములగండి. ఇక ఆ తర్వాత ఇక బుడుంగే, మీరు ఎక్కడ కావాలంటే అక్కడికి పోతారన్నాడు ఆయన. వాళ్ళు అలాగే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వ్యాసుడు చెప్పాడంటే నమ్మాలి కదా. నీళ్లల్లో గంగానది మహావేగంగా కొట్టుకుపోతుంటే అంత ప్రవాహంలో ములగాలంటే ఆత్మధైర్యం కావాలండో, ఆయన మీద చాలా విశ్వాసం కావాలి. ఒక ఆవిడ వెళ్ళి బుడుంగును ములిగింది. అందరూ చూస్తుండగా 3 సార్లు ములగ్గానే చక్కని వస్త్రాలతో అద్భుత శరీరంతో స్వర్గానికి ఎగిరిపోయింది. అమ్మో అక్కయ్య గారు గ్యారంటీగా వెళ్ళారు గనక మనం ఏదో నీళ్లలో కొట్టుకు చచ్చిపోతామనే భయం విడిచిపెట్టి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ములగడం మొదలుపెట్టారు. ములిగిన వాళ్ళు ములిగినట్టే 3 ములకలు వేసిన వాళ్ళు సుందరీమణులుగా అప్సరోభామినులుగా అంటే అప్సరసలు ఎలా ఉంటారో అలాంటి స్త్రీలుగా మారిపోయి అందరికీ కింద ఉన్న వాళ్ళకి మేము మా భర్తల దగ్గరికి వెళ్ళిపోతున్నాం టాటా బిర్లా అని చెప్పేసి వెళ్ళిపోయారు ఎవరి దారిన వాళ్ళు. ఈ విధంగా అత్యాశ్చర్యకరంగా 200,000 మంది స్త్రీలు ఆనాడు గంగానదిలో మునిగి వెళ్ళిపోయారటండి అందరూ. వ్యాసుని యొక్క దివ్య మహిమ చచ్చిన వాళ్ళని భూలోకానికి రప్పించింది. భూలోకంలో భర్తల దగ్గరకో భార్యల దగ్గరకో వెళ్ళిపోవాలనుకున్నటువంటి వాళ్ళందరినీ కూడా ఆయన తన మహామహిమతో తిరిగి స్వర్గానికి పంపాడు. అది కూడా ఇది అల్లాటప్పక కాదు. అందరూ చూస్తూ ఉండగా నీళ్లలో మునగడం, దివ్య రూపములు ధరించడం, రివ్వున ఆకాశానికి ఎగిరిపోవడం జరిగిందిట. ఇంకెంతకంటే ఏమిటండి, ప్రత్యక్షంగా చూశారంతా. అందరూ వెళ్ళిపోగానే అక్కడున్న మిగిలిన వాళ్ళంతా కుంతీదేవి లాంటి వాళ్ళు ఆశ్చర్యపోయి అహో వేదవ్యాసుని యొక్క దివ్య మహిమ ఇటువంటిదా, ఇటువంటి మహాత్ముని పక్కన పెట్టుకుని ఇంతకాలం మనందరూ అజ్ఞానంలో పడి ఆయన ద్వారా పొందవలసిన వేదాంత రహస్య జ్ఞానం పొందలేకపోయాం అనుకున్నారు. అందుకే వ్యాసుడు ఇక్కడ ఒక మాట చెప్పాడు, జననాథ ఈ ప్రియ సంగమోత్సవ కథ వినిన పఠించిన వే విధముల పరమ ప్రియములందు పరమ ప్రియములు ఇందు పరలోకమున సంభవించు మనమునకించు భంగి బాంధవ యోగ శోభనము వర్తిల్లు అనాయాసమున ఆమయాపగమము కలుగు భూదేవ నికాయంబునకు దీని తగ వినిపిల్చిన ధార్మికులకు నవ్యయానంద సంప్రాప్తి అవహిల్లు తత్పరత కొనియాడిన దైవతములు నీచ దశ పొందకుండంగా కాచితి దిగి మేలునర్తురు భరత భూపాలవర్య. వైశంపాయనుడు జనమేజయుడికి చెబుతూ అన్నాడు, మహారాజా ఇది ఒక అద్భుతమైన ఘట్టం. మొత్తం మహాభారతానికి ప్రాణం వంటి ఘట్టం ఇది. దీనికి వ్యాసుడు ప్రియ సంగమోత్సవ కథ అని పేరు పెట్టాట. ప్రియ సంగమ ఉత్సవ కథ, ప్రియులంతా ఒకసారి కలుసుకుని ఆనందం పొందిన కథ. ఈ కథ వినినా మీరంతా విన్నారు, పఠించినా నేను పఠించాను. ఇంకా కొన్ని వేల విధాలైనటువంటి సుఖాలు పొందుతారు. ఇప్పుడున్న సుఖములు కాకుండా కొన్ని చెప్పడానికి కూడా వీలు కాని, వర్ణింపడానికి అలవి కాని అనేక సుఖములు మానవులకి లభిస్తాయి. ఈ లోకములో భవిష్యత్తులో పరమ ప్రియము తప్ప అప్రియముండదు. అనగా భవిష్యత్తులో ఈ కథ విన్న వారికి శుభములు తప్ప అశుభములు కలగవు అని వ్యాసుల వారు చెప్పారు. శరీరం అనాయాసంగా విడిచిపెడతారట, సుఖంగా విడిచిపెడతారు. మనస్సులో ఉన్న ఏ దౌర్బల్యమైనా తొలగిపోతుంది. ఒక్కొక్కప్పుడు మనకి తెలియకుండానే మనస్సు చిటికి మటికి దుర్బలత్వం పొందుతుంది. అయ్యో నేను మంచి చేయలేదేమో, చెడ్డ చేశానేమో, వార్ధక్యంలో సరిగ్గా చావనేమో, పిల్లలు చూడలేమో, అనారోగ్యం వస్తుందేమో, ఇలా రకరకాల బాధలు చీటికి మాటికి మనస్సుని పట్టి పీడిస్తూ ఉంటాయి. ఆ భయంకర దుర్బాధలన్నీ తొలగిపోతాయి, సుఖముగా శరీరం విడిచిపెడతట. బంధువులతో మళ్ళీ కలయిక వస్తుంది. ఎక్కడెక్కడో దూరంగా ఉన్న అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, బిడ్డలు, భార్యాభర్తలు ఓ చోటకి చేరతారు. అనాయాసమున, మళ్ళీ చెప్పాడు ఇక్కడ ఏమని, అనాయాసమున ఆమయాపగమము కలుగు. అనగా శరీరం సుఖముగా కష్టము లేకుండా విడిచిపెడతాడు. ఏ గవర్నమెంట్ ఆసుపత్రుల్లోనో చేరిపోయి వాడు సరిగ్గా పెట్టి పెట్టక ఆక్సిజన్, బంధువులు చూడడానికి లేక ఎప్పుడు వెళ్ళిపోతానరా బాబోయ్ అని బాధపడుతూ చావకుండా సుఖంగా ఇంట్లో కూర్చుని వెళ్ళిపోతాడు. ఆమయము అంటే రోగం. ఆమయ అపగమము అన్నాడు అంటే అర్థమైందా, మాట వరస కూడా రోగంతో నానా బాధపడి చావడం. ప్రతి వ్యక్తికి ఎంతో కొంత రోగం ఉంటుంది, కానీ ఈ రోగం వల్ల ఆసుపత్రి పాలైపోయి అక్కడ నానా యాతన పడి కోమాలోకి వెళ్ళిపోయి ఏం జరుగుతుందో తెలియక ఉన్న డబ్బంతా క్షవరం చేయించుకుని తన బంధువుల్ని ఏడిపించి వాళ్ళు చాకరీ చేయలేక ఏడుస్తూ ఉంటే తాను ఏడుస్తూ చావడం దరిద్రపు చావు. అసలు నడితే ఈ ప్రపంచంలో అన్నిటికంటే దరిద్ర మరణం ఏదన్నా ఉందంటే అది ఆసుపత్రి మరణం అండి బాబు. చిచ్చిచి భగవంతుని, మీ ఎవ్వరికి నాకుతో సైతంగా ఆ దరిద్రం అవ్వకుండా ఉండుగాక. ఎందుకనంటే ఇంత ప్రత్యేకంగా ఎందుకు దీవిస్తున్నానంటే ఏముంది సుఖం అక్కడ, పాప మందులకు వెళ్ళాలి మనం. ఏదైనా కాస్త మందు వేసుకుని వచ్చేయాలి తప్ప అక్కడికి వెళ్ళిపోతే ఇంట్లో వాళ్ళు చేయలేరు, అక్కడ వాళ్ళకి విసుగు, డబ్బులు క్షవరం అవుతాయి. నేను ఇక్కడ వైద్యులు తిట్టట్లేదు సుమా, మాట వరస ఒక్కడ వైద్యో నారాయణో హరి. వైద్యుల్ని ఆసుపత్రులకి వ్యతిరేకం కాదు, మనం అలా దరిద్రపు చావు చావకుండా సుఖముగా వెళ్ళిపోవాలని మాత్రమే దీవిస్తున్నాను. నాకు మాత్రం నమ్మకం ఉన్నది. ఏమిటి నమ్మకం తెలిసినా, భారతములో ఉన్న కొన్ని కథలు విన్న వారికి అనాయాస మరణం వస్తుందని పెద్దలు చెప్పింది నేను కళ్ళారా చూశాను, మా నాన్నగారిని చూశాను నేను. అందుకని చెప్తున్నాను, నాన్నగారు ఇంట్లోనే సుఖంగా వెళ్ళిపోయారు. అలాగే చాలా మందిని చూశాను. ఇందులో కూడా వ్యాసుడు అనాయాసమున ఆమయాపగమము కలుగు అని చెప్పాడు. మళ్ళీ ఈ ప్రియ సంగమ కథ విన్నటువంటి వారు ఆయాసము లేకుండా రోగముతో ఆసుపత్రి పాలై తీసుకు తీసుకు చావడు, సుఖమరణము పొందుతాడని చెప్పారు. ఎలా బ్రతికామన్నది కాదు, యావత్ జీవితం సుఖంగా బ్రతికినా చివరి రోజుల్లో సుఖంగా బ్రతకపోతే నానా యాతన పడిపోతూ మూలుగుతూ చావడం మంచి పద్ధతి కాదు. అందువల్ల మనస్ఫూర్తిగా ఈ కథ ఫలితం మీ అందరి మీద ఉండుగాక. అది కూడా ఇప్పుడు కాదు, వయస్సు మీరిన తర్వాత. సహజ మరణం అంటారు దానిని, అనగా 100 ఏళ్ళో, 70 ఏళ్ళో, 90 ఏళ్ళో వాళ్ళ వాళ్ళ ఆయువులు ఉంటాయి కదా, ఆయువు తీరి శరీరం విడిచిపెట్టాలి. ఎట్టి పరిస్థితులలోనూ బాల్య మరణములు సంభవించకూడదు. ప్రతి వ్యక్తి ఆయువు తీరిన తర్వాత సహజ మరణం పొందేటప్పుడు ఎక్కువ రోగం లేకుండా సుఖముగా వెళ్ళిపోవాలి. అలా వెళ్ళిపోయేలా చేసే కథ ఇది అని ఇంత పెద్ద మహిమనంతా 4 శ్లోకాల్లో వ్యాసుల వారు చెబితే, ఒక పెద్ద శేషపద్యంలో తిక్కన గారు మనకు వర్ణించి చెప్పారు. భూదేవ నికాయంబునకు దీని తగ వినిపించిన ధార్మికులకు, దీనిని శ్రద్ధగా వినిపించిన ధర్మాత్ములకి, విన్నటువంటి వారికి, దీనిని ఎవరైనా బ్రాహ్మణులకు కూడా వినిపిస్తే వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా అవ్యయానంద మావహిల్లు అన్నాడు ఆయన. ఆనందములలో అవ్యయానందము అన్నాడు, అనగా తరగని ఆనందం. ఆనందములు 2 రకాలు, తరిగే ఆనందం, తరగని ఆనందం. ఒక్కొక్కప్పుడు ఆనందం వస్తుంది, 5 నిమిషాల పైకి మళ్ళీ ఆనందం పోయి దుఃఖమే వస్తుంది. ఎక్కువసేపు ఆనందం మానవుడికి అట్టే పెట్టాడు పరమాత్మ. కానీ ఈ కథ విన్నవాడు తరగని శాశ్వతమైన ఆనందమును పొందుతాడు. దైవతములు దీనిని కొనియాడితే అనగా ఈ కథని శ్రద్ధతో విన్నాక దారి పొడుగుతా ఆహా, వ్యాసుల వారు చచ్చిపోయిన వాళ్ళని తిరిగి భూలోకానికి రప్పించారు, ప్రియా సంగమం కలిగించారు అని పదే పదే ఈ కథని కొనియాడితే, పదే పదే ఈ కథని తలుచుకుంటే అటువంటి వాళ్ళు నీచమైన దశ పొందరు. ఎప్పుడూ ఇతరుల దగ్గరికి వెళ్ళి యాచించి బతికే దుర్దశ రాదు, హాయిగా సకల శుభాలు కలుగుతాయి. అని ఈ విధంగా ఎన్ని శుభాలు కలుగుతాయో అవన్నీ కూడా వేదవ్యాసులు వారు వివరించారు. ఆ కథను మీరు కూడా శ్రద్ధగా ప్రారంభం నుంచి విన్నారు కనుక మీ అందరికీ సకల శుభాలు కలిగి తీరతాయని నేను నమ్ముతున్నాను. వ్యాసుడు కూడా అలాగే ఆశీర్వదిస్తాడు. తదనంతరం ధృతరాష్ట్రుడు ఈ వెళ్ళిపోయే వాళ్ళందరినీ స్వర్గానికి పెడతామని వాళ్ళందరినీ వాళ్ళ వాళ్ళ భర్తల దగ్గరికి బంధువుల దగ్గరికి పంపేశాక మునులందరినీ వెంట పెట్టుకుని ధృతరాష్ట్రాశ్రమానికి తీసుకొచ్చాడు. అప్పుడు ఆశ్రమానికి వచ్చాక తిరిగి ధృతరాష్ట్రుడి యొక్క ఆశ్రమానికి శతయూపుని ఆశ్రమానికి వచ్చాక శతయోపాధుల్ని, అయ్యల్లారా మీ అందరికీ సంతృప్తి అంటే, సంతృప్తి ఏంటండి 100 ఏళ్ళుగా ఇక్కడ తపస్సు చేస్తున్నాను నేను, శతయూపుడు అన్నట్ట, నా జీవితంలో ఇలాంటిది ఎప్పుడు ఎరగను నేను, మహానుభావుడివి గనక మా అందరికీ ఆశ్చర్యకరమైన ఈ దృశ్యాలు చూపించావు, ఆ దృశ్యం ఇంకా కంటి ముందు నుంచి అదృశ్యం అవ్వడం లేదు మాకు, చాలు ఇక మేము చేసిన తపస్సులు ఫలిస్తాయి, ఒక గొప్ప ఋషి యొక్క అనుగ్రహం, ఒక గొప్ప సద్గురువు యొక్క అనుగ్రహం ఉంటే, ఆయన దర్శనం ఉంటే, సాధువుల యొక్క దర్శన స్పర్శనములు మాకుంటే మా తపస్సులు ఫలిస్తాయి అని వాళ్ళు ఆశ్రమాలకు వెళ్ళారు. ఇప్పుడు వ్యాసుడు ఏమన్నాడు, ధృతరాష్ట్ర నీ కొడుకుల యొక్క సుఖం చూసావు, ఇంక రోజు ఏడవక వాళ్ల కోసం. ధృతరాష్ట్ర నువ్వు చీటికి వాటికి దుర్యోధనుడు ఏమైపోయాడో, దుశ్శాసనుడు ఏమయ్యాడో, వాడు స్వర్గంలో ఉన్నాడో నరకంలో ఉన్నాడో అని ఏడుస్తున్నావు. వాళ్ళకేమిటే, వాళ్ళు శుభ్రంగా రంభాది అప్సరసల యొక్క నృత్యాలు చూస్తూ టింగురంగా తిరుగుతున్నారు. భూలోకంలో ఉన్నప్పుడు లేని సుఖాలు అక్కడున్నాయి. ఇంకా నీవు బంధువుల గురించి, పుత్రుల గురించి, హితుల గురించి, పురోహితుల గురించి చింత విడిచిపెట్టి మిగిలిన కాలాన్ని తపస్సుతో గడుపు, భగవన్నామ స్మరణతో గడుపు, రోజు సంకల్పపూర్వకంగా యమునా గంగా స్నానాలు చేసుకో. ఎందుకంటే అక్కడికి శతయూపుని ఆశ్రమానికి కుడివైపు గంగా, ఎడంవైపు యమున ఉంటాయి. ఈ రెండు కొంత దూరం వెళ్ళాక ముందుకెళ్ళాక ప్రయాగ దగ్గర కలిసిపోతాయి. ఆ పవిత్ర ఆశ్రమాల్లో నీకు ఎటు కావాలంటే అటు నదులున్నాయి కనుక వాటిల్లో స్నానం చెయ్యి, పూర్తిగా జపం చెయ్యి, ఆహార నిగ్రహం వహించు. నీ భార్య ఈ పరమ సాధ్యమణి అయినటువంటి కుంతి వీళ్ళిద్దరూ నీకు సేవ చేస్తూ ఉండగా తరించు నువ్వు. విదురుడు ఇప్పటికే వెళ్ళిపోయాడు, ఇక నీకు ధర్మబోధ చేసేవాళ్ళు ఎవరూ లేరు, నేను కూడా చీటికి వాటికి రాను ఏ అని హెచ్చరించి వీళ్ళని ముందు పంపేయి. ఎవరిని, ధర్మరాజుని, సోదరుల్ని, పరివారాన్ని పంపేయి. ఒకసారి సంసార బంధములు వద్దు అని వైరాగ్యం వహించి అడవికి వచ్చాక మళ్ళీ కొడుకులు వాళ్లతో కలిసి ఉండాలి, వీళ్ళ యొక్క సంపర్కం కావాలని కోరుకోవడం ఉందే, అది భ్రష్టత్వం కింద లెక్కట. అసలు సన్యాసాశ్రమానికి వెళ్ళనే కూడదు. వెళ్ళాక మళ్ళీ వెనక్కి తిరిగి అయ్యో మా వాళ్ళకి దూరం అయ్యాను, మా వాళ్ళని చూడాలనుంది, నాకు ధర్మరాజు కావాలి, పరివారం కావాలి, హస్తినలో ఉన్నట్టుండాలి సౌకర్యాలు అనుకుంటే అప్పుడు అడవి కూడా హస్తినాపురం అవుతుంది. జ్ఞానం ఉన్నవాడికి నగరమే అరణ్యం, అజ్ఞానికి అరణ్యం కూడా నగరం అయిపోతుంది. నీవు పూర్వము కంటే నిష్ఠగా తపస్సు చేయి. వీళ్ళందరినీ పంపే, ఇంకెవ్వరిని మాట వరస కూడా రానివ్వకు. వచ్చారా ఈ బంధువులతో నీకు మళ్ళీ సంబంధం పెరుగుతుంది, అప్పుడేమవుతుంది, సంసార వ్యామోహం పెరుగుతుంది. ఆ వ్యామోహం నీ తపస్సుని పాడు చేస్తుంది, వ్యామోహం మనిషిని భ్రష్టుణ్ణి చేస్తుంది, పంపించేయి అని చెప్పి తాను కూడా అదృశ్యుడైపోయాడు. ఇప్పుడు ధృతరాష్ట్రుడు ధర్మరాజుని, నాయన విన్నావు కదా వ్యాసుని మాటలు, మీరిక్కడుంటే మా తపస్సు పాడవుతుంది, మీరున్న దగ్గర నుంచి రోజు మీకోసం కందమూలాలు ఏరడమే నా బతుక్కి సరిపోతుంది, లేదా నా కొడుకులు గుర్తొస్తారు, రాజ్యం ఎలా ఉందో అని అదో బెంగ, ఖజానా గురించిన ఆలోచనలు వస్తాయి, మీరిక్కడున్న దగ్గర నుంచి పిండి వంటల మీద కోరిక వస్తుంది, తిండి మీద కోరిక వస్తుంది, అందువల్ల ఎందుకు వచ్చింది మీకు మాకు ప్రమాదం పమ్మనగానే ఆయన అన్నాడు, తపమున్నటం మదీయమతి తత్పరగా ఉన్న నాకు తపస్సు చేసుకోవాలనున్నది, నేను ఇక్కడ ఉండిపోతాను, భీమా నువ్వు వెళ్ళి రాజ్య పరిపాలన చేసుకుంటే నేను ఒక్కడిని ఇక్కడుండి పెద్ద నాన్నగారికి, గాంధారికి, అమ్మకి సేవ చేసుకుంటూ ఉండిపోతాను. మళ్ళీ మొదలుకు వచ్చాడు ఈయన, చీటికి వాటికి నేను తపస్సు చేస్తానంటాడు ఈయన, రాజ్యం ఉన్నవాడేమో తపస్సు చేస్తానంటాడు, అడవికి పోయి తపస్సు చేసుకోవాలంటే నాకు రాజ్యం కావాలంటారు మన రాజకీయ నాయకులు, కర్మ ఏం చేస్తాం. యోగం వైరాగ్యం అనేది విచిత్రమైనది, ధర్మరాజు ఎంత గొప్ప జ్ఞాని కాకపోతే ఎంత రాజ్యం నాకు వద్దన్నాడు ఆయన. అప్పుడు ఆయన అన్నాడు,
నాయనా ఈ నిష్ఠ నాకు అవసరం, నేను వార్ధక్యంలో ఉన్నవాణ్ణి, అన్ని అనుభవించి చివరికి పండిపోయిన వాణ్ణి, నీవలా కాదు, పరమ పవిత్రమైన రాజ్యాన్ని యుద్ధరంగంలో పొందావు, జయం ద్వారా పొందావు, కాబట్టి నృపవర ఏగి రాజ్యభర నిర్వహణం వనరింపునావుడన్, నువ్వు వెళ్ళి మారు మాట్లాడకుండా రాజ్యభారాన్ని వహించు, ప్రజాపరిపాలన చెయ్యవలసిందే, ఇక తిరుగులేదు నా మాటకి, నా శాసనం శిలాశాసనం అనగానే ఇక పాండవులు తిరిగి తిరిగి అందరి దగ్గర ఆశీర్వచనాలు పుచ్చుకుని పెద్దలకు నమస్కరించి ఇష్టం లేకపోయినా ధర్మరాజాదులు వెనక్కి వెళ్ళారు. మళ్ళీ దారి పొడుగుతా పౌరులంతా, అమ్మయ్యా ధర్మరాజు గారు అడవిలోనే ఉండిపోతాడేమోనని బెంగ పెట్టుకున్నాం, ఆ బెంగని దూరం చేస్తూ ధర్మరాజు గారు మనల్ని అనుగ్రహించడానికి తిరిగి వచ్చాడని సంతోషించారు. అంటే దీన్ని బట్టి ప్రజల్లో కొంతమందికి ఇంతటి ధర్మాత్ముడైన ధర్మరాజు ఏ కారణం చేతనైనా మనల్ని విడిచిపెడతాడేమో, ఎందుకంటే ఈయన రాజైనప్పటి నుంచి వైరాగ్యంతో ఉంటున్నాడు, అడవికి వెళ్ళి తపస్సు చేసుకుంటానంటాడు, ఇప్పుడు అక్కడ ఉండిపోతే మనల్ని పరిపాలించే ఒక ధర్మమూర్తి మనకు దూరం అయిపోతే ఎలాగా, ధర్మమూర్తులు పరిపాలన చెయ్యాలి, ఎవడికోడే ముక్కు ముసుగు తపస్సు చేసుకోవడం కూడా ధర్మం కష్టమా, ధర్మాత్ముడు పరిపాలన చేయకపోతే ప్రజలకు చాలా నష్టాలున్నాయండోయ్. కాబట్టి ఆయన తిరిగి ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూశారు, ఆయన రాగానే అంత ఆనందం పడ్డారట. అందుకే ఇక్కడ ఏమన్నాడు తెలుసా, చని పరిజనములు పౌరులు అనుమోదము తోడకొలు వనరిగిరి నగరం బొనకున్ కన్నుల పండువు జనపదము జనం బొనర్ప జన సంస్తుత్య అన్నారు. పౌరులు జానపదులు అడవుల్లో ఉన్నటువంటి బోయవాళ్ళు అందరూ కూడా వచ్చి ఆశీర్వదించి ఆనందం పొంది, అమ్మ మళ్ళీ మమ్మల్ని సంపూర్ణ ధర్మమూర్తి అయిన ధర్మరాజు అనుగ్రహిస్తున్నాడు, సింహాసనం మీద కూర్చుంటాడు ఆయన, ఆయన ధర్మదండంతో మనల్ని పరిపాలిస్తాడు అని పదే పదే స్తోత్రం చేశారు. సరిగ్గా రెండేళ్లు గడిచింది. అంటే అప్పటికే ధృతరాష్ట్రుడు అడవికి వెళ్ళి మూడేళ్ళు అనమాట, ఏడాది తర్వాత పాండవులు అక్కడికి వెళ్ళారు, వాళ్ళు తిరిగి వచ్చాక ఇంకో రెండేళ్లు గడిచాయి, వెరసి మూడేళ్ల కాలం గడిచింది. నారదుడు ఒక రోజున సరిగ్గా తెల్లవారుజామున ధర్మరాజు గారు స్నానం చేసి అర్చనకు వెళ్ళబోతుండగా దర్శనమిచ్చాడు. వెంటనే నారదుడికి ఎందుకో కొంచెం గుండెలు జల్లుమన్నాయి. తెల్లవారుజామున సాధారణంగా నారదుడు దర్శనమివ్వడు, ఆయన ఎప్పుడు కొలువులోనే దర్శనమిచ్చాడు. ఈ పూట తాను తన తమ్ముళ్ళు నలుగురు ఐదుగురు పవిత్ర యమునా నదికి వెళ్లి స్నానం చేసి కాసేపట్లో అర్చన చేసుకుందాం అనుకుంటూ ఉంటే ఈ బ్రాహ్మీ ముహూర్తంలో నారదులు వారు పనిగట్టుకుని ఎందుకు వచ్చినట్టు అనుకుని వినయంగా నమస్కరించి తన పూజామందిరంలోనే ఆయన కూర్చోబెట్టి భగవంతుడికి చేసినట్టుగా ఆయనకు పూజ చేశాడు. ఎందుకంటే నారదుడు కూడా భగవత్ స్వరూపుడు కనుక, అంతటి మహాత్ముడు కనుక, నారదుడే దొరకాలి కానీ ఇంకా వేరే దేవుడు కావాలనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఆయన గురువు కనుక, గురువు త్రిమూర్తుల కంటే అతీతుడు కనుక, అందుకని భక్తితో సోదరులతో సైతంగా పూజ చేసి, మహాత్మా ఈ బ్రాహ్మీ ముహూర్తంలో మాకేదన్నా శుభవార్త చెప్పడానికి వచ్చావా అంటే, సందేహం లేకుండా శుభవార్తే, అయితే వినేవాణ్ణి బట్టే శుభమో అశుభమో అర్థమవుతుంది. ధృతరాష్ట్రుడు మీ అమ్మ గాంధారి వీళ్ళంతా శరీరం విడిచిపెట్టేశారు, చెప్పడానికి వచ్చానన్నాడు ఆయన. పొద్దుటే వచ్చి నాకు ఇదా వార్త, పైగా ఇది వినేవాణ్ణి బట్టి శుభం అంటావా అంటే, నాయన మహానుభావులు సద్గతులకు వెళ్ళడం శుభవార్తే. ఆ రాజు నియతి గాంధారియు గొంతియు సంజయుండునుదోన సన్నగ అగ్నిహోత్రంబుగొని యాజకోత్కరం వగ్రేశరం బయిపో నిజాశ్రమము విడిచి. ఆ మహారాజు మీరు వచ్చేసాక ఓ 10-15 రోజుల తర్వాత ఆశ్రమం విడిచిపెట్టేశాట. ఇక్కడ ఉంటే చీటికి మడిగి ధర్మరాజు వస్తాడు, సైనికుల్ని వెంటబెట్టుకొస్తాడు, బంధువులను వెంటబెట్టుకొస్తాడు, దాంతో మన తపస్సుకి భంగం కలుగుతోంది, అందువల్ల ఇక్కడ ఉండకూడదు, వీళ్ళెవరికి కనబడిన చోటికి పోదామని అక్కడి నుంచి తీవ్రంగా నడిచి నడిచి తన భార్యతోటి సంజయుడితోటి కొద్దిమంది పురోహితులతోటి అగ్నిహోత్రాలతో గంగానదీ తీరానికి వెళ్ళాడు. హరిద్వారం దాకా వెళ్ళిపోయేటంగా హరిద్వారం వెళ్ళి మాయాపురం అంటారు, అక్కడికి వెళ్ళిపోతే చివరి క్షణంలో శరీరం అక్కడ విడిచిపెడితే మంచిది అనిపించింది ఆయనకి. అందుకని శతయోపాశ్రమం విడిచిపెట్టి, పాపం ముసలివాళ్ళు కదండి అంతాను, అందుకని శతయోపాశ్రమం నుంచి నడిచి వెళ్ళడానికి ఇంచుమించుగా 10 రోజులు పట్టేదట పాప వాళ్ళకి. అయినా చాలా స్పీడ్గా నడిచినట్టే. నిజానికి శతయోపాశ్రమం అంటే హర్యానాలో ఉంది, ఎక్కడి హర్యానా ఎక్కడి ఆ హరిద్వారం ఆలోచించండి. 10 రోజులు ఏకధట్టిగా నడిచి అక్కడికి వెళ్ళారు. అక్కడ ఇంకా ఆశ్రమం కట్టుకోకుండా గంగాతీరంలో ఉండేవారు.
కొద్ది రోజులు అన్నం తింటూ, అన్నం అంటే కేవలం ఆకులు అలములేగా అవి తింటూ, కొన్ని రోజులు ఆకులు అలములు మానేసి కేవలం వేగముగా ప్రవహిస్తున్న గంగాజలం తాగుతూ తపస్సు చేశారు. మరికొంతకాలం పోయాక అసలు పూర్తిగా నీళ్లు కూడా వదిలిపెట్టేసి ఒగ్గబెట్టేసి కేవలం గాలి పీల్చుకుంటూ తపస్సు చేశారు. ఒక రోజున ధృతరాష్ట్రుడు పురోహితుల్ని పిలిచి, మహానుభావులారా, పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నా అగ్నిహోత్రాన్ని మీరు మీ పెద్దలు రక్షించారు, ఇంకా అగ్నిహోత్రంతో పని లేదు, నాకు నా పని అయిపోయింది, నాకు తెలిసిపోతుంది. ఆ అగ్నిహోత్రానికి ఉద్వాసన చెప్పి వదిలేయండి ఎక్కడో చోట అన్నట్ట. అగ్నిహోత్రం ఇంకా శరీరం విడిచిపెట్టే ముందు అర్చనని విడిచిపెట్టేసి ఎక్కడో చోట ఇచ్చేయాలని శాస్త్రం. దీనికి ఒక మంత్రశాస్త్రంలో బృహస్పతి ఒక మొక్క చెప్పాడు, మన ఇళ్లల్లో పరంపరగా పూజించుకునే విగ్రహాలు ఉంటాయి కదా, ఈ విగ్రహాలు వారసులు ఎవరైనా ఉంటే వాళ్ళకి అప్పగించాలి. ఓ తండ్రి ఉన్నాడు, ఓ రాముణ్ణో సీతనో లేకపోతే ఇంకో కృష్ణుణ్ణో సాలగ్రామనో పూజించాడు. కొంతకాలం అయిపోయాక ఇంకా నా వల్ల కాదనిపించినప్పుడు కుమారుణ్ణి పిలిచి, ఆయన కుమారా, ఈ రోజు నుంచి ఈ విగ్రహముల బాధ్యత నీది, ఇక నువ్వు పూజ చేసుకో అని పూర్తిగా పూజా బాధ్యత ఆయనకు అప్పగించేసి తాను ఆ పూజను మానేసి కేవలం మంత్ర జపం చేసుకుంటే చాలని చేస్తాను. ఎప్పుడు శరీరంలో ఓపిక చచ్చిపోయినప్పుడు, కూర్చుని చేయడానికి, అభిషేకం చేయడానికి, పువ్వులు పెట్టడానికి ఓపిక లేనప్పుడు పుత్రులకు ఇచ్చేయాలి. పుత్రులు చెయ్యకపోతే దాన్ని ఏదైనా గుళ్ళో ఇచ్చేయమన్నారు, లేదా పురోహితుడికి దానం చేసేయాలి. ఈ విధంగా తమ దగ్గరున్న అర్చ పాత్రలు, అర్చ మూర్తులు, అర్చలకి సంబంధించిన లింగాదులు లేదా అగ్నిహోత్రాదులు చిట్ట చివరి కాలంలో ఎవరో వాళ్ళకి అంటగట్టి వెళ్ళిపోవాలి. లేకపోతే మళ్ళీ వీడి ఇంకో జన్మెత్తాలి దానికోసం, తెలుసిన ఈ విగ్రహాన్ని ఎవరో ఒకవాళ్ళకి ఇవ్వకుండా అంటగట్టకుండా వెళ్ళిపోతే ఈ అర్చన చేయడానికి మళ్ళీ ఇంకో జన్మెత్తి, అయ్యో నేను పూర్వజన్మలో పొరపాటు చేశాను, వీటిని ఎవరికి ఇవ్వలేదు, పూజ చేయకుండా అర్ధాంతరంగా వదిలేశానని ఏడుస్తూ మళ్ళీ దాన్ని పూజ చేస్తాడు. ఆ చేసేటప్పుడు ఏమవుతుందట, పూర్వజన్మలో ఎవరికి అప్పగించకుండా మధ్యలో పూజ మానేసి చచ్చిపోవటం వల్ల, దానికి పూజ చేయడానికి వీడు పుట్టడం వల్ల దారిద్ర్యంతో బాధపడతాట. అందుకని ఎప్పుడూ కూడా పెద్దలైన వాళ్ళు వారసులుంటే వారసులకు ఇచ్చేస్తారు. అదృష్టం బాగుండి పిల్లలు మంచివాళ్ళు అనుకోండి, కొడుకో కూతురు, అమ్మాయి నువ్వు చెయ్యి లేదా అబ్బాయి నువ్వు చెయ్యి అని వాళ్ళకి అంటగట్టండి. అంటగట్టడం అనే పదం ఎందుకు వాడుతున్నావు అంటే, శ్రద్ధగా వాళ్ళు పూజ చేయడానికి పనికొచ్చేటట్లు ఇస్తేనే అంటగట్టడం అంటే. ఈ తెలుగులో మనవాళ్ళని అంటగట్టడం కష్టమా, పనికి మాలిన పదార్థాలు నమ్ముతారే దానికి కూడా అంటగట్టడం అని పేరు పెడుతున్నారు. ఇది అలా కాదు, అంటం కట్టుట, హృదయమునకు అంటేలాగా ఇచ్చుట అని అర్థం సుమా. ఈ పదానికి అర్థం అది, అది క్రమక్రమంగా ఇంకో రకంగా వచ్చేసింది. ఈ మధ్యన ఒక ఆయన నాకు వాడెవడో అంటగట్టాడండి ఇది అన్నాడు. ఏమిటి అంటగట్టడం అంటే, మోసంతో ఏదో దరిద్ర పదార్థం అమ్మేట, దానికి అంటగట్టుడనే పదం వాడుతున్నాం కానీ అది అలా వాడకూడదు. కొన్ని పదాలలో వచ్చే అంతే. ఉదాహరణకి తద్దినం, తద్దినం అంటే తత్తు దినం, ఆ రోజు పోయిన రోజు. కానీ వాళ్ళ తద్దినం అన్నావా, ఖచ్చితంగా అది పితృకార్యక్రమం తప్ప ఇంకోటి ఏది గుర్తుకు రాకుండా అయిపోయింది. కాలప్రభావం వల్ల అలా వచ్చాయన్నమాట. అలాగే చాలా భోక్తృత్వ శబ్దం కానీ, బ్రాహ్మణార్థం అంటే నిజానికి బ్రాహ్మణుని యొక్క పని చేయుట. ఇవాళ బ్రాహ్మణార్థం అంటే తద్దినంలో భోజనం అనే అర్థానికి వాడుతున్నది తెలుసు. ఇందులో బ్రాహ్మణార్థంబు చేయుటకు వెళ్ళదను అన్నాడు అర్జునుడు. అంటే ఒక బ్రాహ్మడికి రక్షణ కలిగించడానికి వెడుతున్నానని వాడాడు. ఇంత గొప్ప పదాలు రాన్ 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 ఏమైపోయాయి అనమాట. ఇవాళ పొరపాటు బ్రాహ్మణార్థానికి వెళ్ళాడంటే వాడు ఆ పూట ఏ తద్దినంలోనూ భోక్తగా వెడుతున్నాడని అర్థం వచ్చేసింది. కాలప్రభావం వల్ల మన నోట్లో శబ్దాల్లో అలా మార్పు వచ్చింది. అలాగే ఈ అంటగట్టుడు అనే శబ్దం ఎంత మారిపోయిందండి అనిపించింది అనమాట. నిజానికి అంటం అంటే మనస్సుకు అంటేలాగా ఒక పదార్థమును ఇచ్చి వెళ్ళాలి. నాయనలారా, శ్రద్ధగా భగవంతుణ్ణి పూజించండి, భగవదారాధన చెయ్యండి అని చెప్పడం అనమాట అంటగట్టుట. ఈ విధంగా ఎవరో ఒకళ్ళు ఇవ్వకుండా మాత్రం వెళ్ళకూడదు. ఎవ్వరూ లేకపోతే, ఇందాక చెప్పారుగా, కొడుకులు లేరు, కూతుళ్ళు లేరు, పుచ్చుకునే స్నేహితులు లేరు, ఎవ్వరూ లేకపోతే ఎవరో మంచి అర్చకుడికో లేకపోతే చేసే వ్యక్తికో దక్షిణతో ఇచ్చేస్తే చేస్తారు వాళ్ళు. ఇప్పుడు చాలామంది చేస్తున్న పొరపాటు ఏమిటో తెలిసిన, కొడుకులకి ఎవరు, కూతుళ్ళకి ఎవరు, వాళ్ళు ఎవరు పుచ్చుకోరు, వాళ్ళకి ఎందుకు వచ్చింది, వాళ్ళ ఆస్తులు అయితే పుచ్చుకుంటారు కానీ ఇవెందుకు పుచ్చుకుంటారు. చక్కగా పిల్లలు లేని వాళ్ళు వీరునామా రాసేస్తే మా బంధువులు అంతా పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉంటారు. మనకి దేవుణ్ణి పుచ్చుకోవడానికి ఇష్టం పడరు వాళ్ళు. అప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా, చాలామంది రహస్యంగా పట్టుకొచ్చి ఇంట్లో ఉన్న పటాలు లేకపోతే విగ్రహాలు గుట్లో పెట్టేసిపోవడం. దేవాలయంలో ఆ వెనక భాగంలో ఎన్ని పటాలు, ఎన్ని విగ్రహాలు అంటే వాడికి పనికిరాదనమాట. ఎవరికి పూజ చెయ్యమని దక్షిణతో ఇవ్వడం మానేసి అలా పెట్టేస్తే ఆ పాప ప్రాయశ్చిత్తానికి మళ్ళీ దరిద్రపు జన్మెత్తుతారు. తెలుసా, మహాపాపం అది. అలాగ అంటగట్టకూడదు. ఈ అంటగట్టడం అన్నమాట ఇది. మన ఇంట్లో ఒక పటం ఉంది, అది
మనం పూజ చేయలేకపోతున్నాం, ఒక విగ్రహం ఉంది దాన్ని పూజించలేకపోతున్నాం, ఒక లింగం ఉంది దాన్ని అభిషేకించలేకపోతున్నాం, అప్పుడు చక్కని దక్షిణతో అర్చన చేసేవారికి దానం ఇవ్వాలి. అటు ఇటు చూసి రహస్యంగా తులసికోటలోనో లేకపోతే దేవాలయం వెనక భాగంలోనో సరిగ్గా దత్తాత్రేయుడి పక్కన మర్రి చెట్టు కింద రోజూ ఒక శివలింగమో విగ్రహమో పాప వాళ్ళు తీయలేక నానాయాత్ర పడిపోతున్నారు. నాకు రోజు కనపడితే పొద్దున్నే ప్రదక్షిణ నేనే చేస్తాను కదా రాగా అని కనపడుతుందన్నమాట. ఓ బాబా ఫోటోయో, ఓ సత్యనారాయణ స్వామి పటమో, మరి ఎందుకు పారేస్తున్నారో తెలియట్లా. అవి బంగారంలో ఉన్నాయి పోని, చిన్న చిన్న విగ్రహాలండి. వెండి విగ్రహాలు అయితే మళ్ళీ ఎవరికి వరుసమా, అది వెండి కదా, అది కరగ తీసుకుని ప్లేట్ చేయించుకుంటాం, కంచం చేయించుకుంటాం, ఆ కంచంలో భోజనం చేస్తాం. ఇంకా ఏవో రాతి బొమ్మలు, రాతి విగ్రహాలు, అస్సలు ఖరీదు లేనటువంటి చెయ్యనటువంటి ఇత్తడి విగ్రహాలు, ఇలాంటివి మాత్రం పట్టుకొచ్చేమో చెట్ల కింద పెడుతున్నారు. అంటే వాటిని వదిలించుకోవటం అంటారు దాన్ని. దేవతామూర్తుల్ని ఎవరికీ పూజకి ఇవ్వకుండా, దక్షిణతో ఇవ్వకుండా దాన్ని అలా బయట పారేయడం, చెట్ల కింద పెట్టడం, గుళ్ళల్లో రహస్యంగా పెట్టడం ఉందే, ఆ పాపానికి ప్రాయశ్చిత్తం ఏమిటో తెలుసు. అలా పెట్టిన వాళ్ళు మళ్ళీ జన్మెత్తి దరిద్రం అనుభవిస్తూ వాటికి పూజ చేస్తారు. అంటే కట్టుకునే గుడ్డలు లేక ముష్టి గుడ్డలు కట్టుకుని, మళ్ళీ ఆ మాట కూడా అంటే మా ముష్టివాడు బాధపడుతున్నారు ఈ మధ్యన, చండాలపు గుడ్డలు కట్టుకుని, కుళ్ళు గుడ్డలు కట్టుకుని రోజు పూజ చేసి ఎంత పూజ చేసినా ఆదాయం లేక ఏడుస్తారట, అంత యాతన పడతారు. కాబట్టి మనం ఎప్పుడూ కూడా విగ్రహాలని పవిత్రమైనటువంటి వాటిని పారేయకూడదు. మహాత్ములు అర్చకులు ఉన్నారు ఇంకా దేశంలో, పురోహితులు ఉన్నారు, వాళ్ళకి దానం ఇచ్చేయండి, మంచి జీతంతో దానం చేయండి, దక్షిణతో దానం ఇవ్వండి, వాళ్ళు చేస్తారు ఇళ్లలో అర్చన. ఇంకా అసలు ఎవరూ పుచ్చుకోకపోతే అప్పుడు గంగలో కలపాలి. అవి అవతల ధ్వంసం అయిపోయాయి, పాడైపోయాయి, ఎవరు పుచ్చుకోరు అనుకోండి, పటం చిరిగిపోయి అప్పుడు గంగలో కలపడమో లేక గొయ్యి తవ్వి పాతాళ్లలో పాతి పెట్టడమో, ఇవన్నీ బృహస్పతుల వారు మనకి విధించిన విధులు, అంతే తప్ప పారేయరాదు. ఇప్పుడు ధృతరాష్ట్ర మహారాజు గారు ఇక శరీరం విడిచిపెడతానని గ్రహించి నా అగ్నిహోత్రములకు ఉద్వాసన చెప్పి ఎక్కడో చోట వదిలేయండి అన్నాడు. ఎందుకని అడవిలో కొడుకులు ఉండరు నాకు, ఇప్పుడు ధర్మరాజు దగ్గర పంపకూడదు దీన్ని, ఇది వ్యక్తిగతమైన అగ్నిహోత్రం, స్వస్తి చెప్పండి వదిలేయండి అన్నట. వెంటనే పురోహితులు ఏం చేశారన్నమాట, దాన్ని ఆ క్షణమే అగ్నిహోత్రాలని ఓ చోట ఉద్వాసన చెబుతున్నాం, ఈ రోజు నుంచి ధృతరాష్ట్రుడికి మీకు సంబంధం లేదని వదిలేసిపోయారు. ఆయన చెప్పినాడు కనుక వాళ్ళంతటి వాళ్ళు వదల్ల, ధృతరాష్ట్రుడు మా అగ్నిహోత్రములకు ఉద్వాసన చెప్పి వదిలేయండి అన్నాడో లేదో ఆయన చెప్పారు కనుక రాజుగారు ఆ మాట కాదనకుండా అక్కడ పారేసి వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళిపోయారు ఆయన చెప్పినట్టుగా. అంటే ఇప్పుడు మొత్తం ఋత్విక్కులు వెళ్ళిపోయారు, యాజకులు వెళ్ళిపోయారు, ఇక ఈయన ఈ కాస్త స్థలం కూడా విడిచిపెట్టి రెండని గంగాద్వార పరిసర అరణ్య భాగమునకు, గంగాద్వారము అంటే హరిద్వారం నుంచి హృషీకేశానికి వెళ్లే మధ్య భాగం అంతా గంగాద్వారం అని పిలువబడుతుంది అనమాట. హరిద్వారం అన్నా గంగాద్వారం అన్నా ఇవి రెండింటికి ఒకటే అర్థం. అక్కడ ఆ మధ్యలో పూర్తిగా వాయుభక్షత భూని చేయదొడంగే ఆహారం, మంచినీళ్ళు కూడా మానేశాడండి, కేవలం వాయుభక్షణ మాత్రమే చేయడం మొదలెట్టాడు. గాంధారియు నీళ్లనాహార కలనమోపియొనరించే, గాంధారి కూడా భర్తలాగా బొత్తిగా గాలి తీసుకోవడం కాకుండా కొంచెం నీళ్లు కూడా తాగింది పాపం. కుంతో వీళ్ళిద్దరికీ సేవ చేయాలిగా, మాసోపవాస నియమమూది వర్తించే, నెలకొక్కసారి ఒక్క పండు తీసుకునేదట. ధృతరాష్ట్రుడు కేవలం గాలే స్వీకరించాడు, గాంధారి కొంచెం నీళ్లు తాగింది రోజు, కుంతి నెలకి ఒక్క ఫలం తింటూ ఉపవాసంతో తపస్సు చేసింది. సంజయుడు సప్త భోజన అంతరితంబగు భోజనంబు వ్రతము కాగజరించె కౌరవ్యముఖ్య, ఇంకా సంజయుడు 7 రోజులకోసారి ఆహారం తీసుకోవడం మొదలుపెట్టాడు. సప్తాహ భోజనం, 7 రోజులకు ఒకసారి కొంచెం ఆహారం, అవి కూడా ఆహారం అంటే పళ్ళే, అవి ఎండినవి కాని దుంపలు కాని ఏవో ఒకటి మొత్తం మీద ఫల కందాలు, కందమూల ఫలములు మాత్రమే సేకరించేవాడు. ఇలా ఉండగా గంగాద్వారానికి కొద్ది ప్రాంతంలో ఒకరోజున వీళ్ళంతా స్వేచ్ఛగా తిరుగుతూ తిరుగుతూనే జపం చేస్తూ, జపం చేస్తూనే ఎక్కడైనా ఆయాసం వస్తే కూర్చుంటూ ఒక చోట నిలకడ లేకుండా తిరుగుతూ ఉన్నారట వాళ్ళు. నిలకడగా ఉండకూడదని ఒక నియమం ఉన్నవాడు, చివరి రోజుల్లో నిలకడ లేకుండా తిరగాలి. ఒక అవధూత ఎలా అయితే ఆవు పాలు పితికే సమయము కంటే ఎక్కడా ఎక్కువగా ఉండడో అలా తిరగడం మొదలుపెట్టారు. సుఖయోగీంద్రుడు ఏం చేశాడు మరి, గోదోహన మాత్ర కాలంబా అంటాడు, ఆవు పాలు పితకడానికి ఎంత సమయం పడుతుందో అంతకంటే ఎక్కువగా ఎక్కడ ఉండట్టు ఆయన.
మనలాగా రెండేసి గంటలు మూడేసి గంటలు అలా కూర్చోడు ఆయన. కూర్చుంటే ఆ స్థలం మీద ఏమో నాకు వ్యామోహం కలుగుతుందేమో, అప్పుడు మళ్ళీ నేను సంసారంలో పడతానేమో అనుకుని చాలా జాగ్రత్తగా ఉండేవాట. ఇప్పుడు ధృతరాష్ట్రుడు, సంజయుడు, గాంధారి, కుంతి నలుగురు మిగిలారు, ఇంకెవ్వరూ లేరు. ఋత్విక్కులు వెళ్ళిపోయారు, అగ్నిహోత్రాలు వదిలేశారు. ఈ నలుగురు ఎక్కడ ఎక్కువసేపు ఉండకుండా అక్కడ ఇక్కడ అని తిరుగుతూ హరినామస్మరణ చేసుకుంటున్నారట. ఇంతలో ఎలా పుట్టిందో తప్పని అగ్ని పుట్టేసింది. పట్టుతరంబగు చట చటరవం వెసగంగ మ్రాకులు పొదలును మార్చుకొనుచు కమరును ఆర్తనాదములును పెళ్ళుగా అఖిల మృగంబుల నాచికొనుచు లాగల బుట్టలలోగిన శిఖల భుజంగమ కులముల మృంగి కొనుచు వెగడుంది అరచుచు ఎగయు బల్పులు గుల పొగనోర్ధకేల పొదివి కొన్నుచు దశలనన్నిట తన సముదీర్ణగతులు దారుణ స్ఫురణమున విస్తారమంద ఖేచరులకును భయముగనేచి పరగే అద్భుతోద్భవం వైన మహానలంబు.
ఒక భయంకరమైన అగ్ని ఆ అడవిలో పుట్టింది. అడవిలో పుట్టిన అగ్నికి దావానలం అని పేరు. బయటకు అసలు శబ్దం రాకుండా చూడమనండి, ప్రదక్షిణ నిశ్శబ్దంగా చెప్పేది మరి పురాణం అయిపోట్ల. ఎప్పుడు ఒక భయంకరమైన దావాగ్ని పుట్టింది. ఆ దావాగ్ని అంతకంతకీ అగ్నిజ్వాలలు భూమి ఆకాశాలంతా ఆవరిస్తూ ఉండగా మధ్య మధ్యలో చెట్లు పెటిల్ పెటిల్ అని పేలిపోతూ ఉండగా నిప్పురవ్వలు ఎగిరిపోతూ ఉండగా అక్కడున్న చెట్లని పొదలని కాల్చేయడం మొదలుపెట్టింది. అందులోంచి వాసన వచ్చేసింది. చెట్లు కాలిపోతూ ఉంటే చెట్లతో పాటుగా కొన్ని వస్తువులు కాలితే దరిద్రపోసన వస్తుంది. ఏమిటో తెలుసు, అది అక్కడ పుట్టలు ఉన్నాయి. ఆ పుట్టల్లో ఉన్న భుజంగమ కులములు అంటే పాములు, వేలు వేలు పాములు ఉన్నాయి అక్కడ. ఆ పాములు కూడా కాలిపోతూ ఉంటే రబ్బర్ గొట్టల్లాగా కాలిపోతున్న కమరు అన్నారు వాసన వచ్చిందిట. అలాంటి వాసన కొన్ని చోట్ల గంధం చెట్లు, కొన్ని చోట్ల మద్ది చెట్లు, కొన్ని చోట్ల తాడి చెట్లు, కొన్ని చోట్ల మామిడి చెట్లు. ఆయా చెట్లు కాలుతూ ఉంటే ఆ చెట్లలోంచి ఒక విచిత్ర వాసన, కొన్ని చోట్ల పాములు లాంటివి కాలిపోతుంటే వాసన, కొన్ని చోట్ల జంతువులు కాలిపోతున్న వాసన, మరికొన్ని చోట్ల చెదలు కాలిపోతున్న వాసన, కొన్ని చోట్ల చీమలు, ఇలా అవి ఇవి అనే కాకుండా అఖిల మృగంబుల నాచుకొనుచు సమస్త మృగాలు కూడా కాలిపోవడం మొదలుపెట్టాయి. వీటన్నిటినీ తన దగ్గరకి లాక్కుని కాల్చి బూడిద చేసుకుంటూ చుట్టూ కమ్మేసి ధృతరాష్ట్రాదుల్ని పట్టేసింది అగ్ని. పైకి పెద్ద పెద్ద అగ్నిజ్వాలలు లేస్తూ అగ్నిజ్వాలతో పాటు బూడిద రంగులోను ఎర్ర రంగులోను ఉన్నటువంటి శిఖలు పైకి వస్తూ ఉంటే అందులోంచి ధూమం కూడా పొగ కూడా పైకి వచ్చింది. పొగలు కొన్ని చోట్ల, అగ్నిజ్వాలలు కొన్ని చోట్ల, మళ్ళీ అగ్నిజ్వాలలు కూడా రకరకాల రంగులు అన్నమాట. అగ్నిహోత్రుడికి సప్తార్చి అని పేరు. ఏడు రకాల రంగులుంటాయి, నీలంగా, ఎర్రగా, బూడిద రంగులు, ఆకుపచ్చగా, పసుపచ్చగా, ఈ విధంగా రంగులు 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 అగ్నిజ్వాలలు పైకి లేస్తున్నాయి. ఒక్కొక్క చోట నల్లని సుడులు తిరుక్కుంటూ పొగలు పైకి వెళ్ళిపోతున్నాయి. ఒక్కొక్క చోట్ల ఇంత నిప్పులు ముద్దలు పైకి లేచిపోయి కింద పడిపోతున్నాయి. వాటికి విస్ఫులింగాలు అంటారనమాట. పట్ పట్ అని పేలిపోతున్నప్పుడు చెట్లు, అందులోంచి అగ్ని రవ్వలు, నిప్పు రవ్వలు ముద్దల ముద్దల కింద పడిపోయి, ఈ రవ్వ వెళ్ళి ఇంకో చెట్టు మీద పడి ఆ చెట్టు కాలిపోయి, ఆ చెట్టు కాలిపోయిన ముద్ద ఇంకో తోట పడి మరో చెట్టు కాలిపోతుందన్నమాట. ఈ విధంగా ఆకాశం అంతెత్తు లేచిపోతున్నాయి మంటలు. మొత్తం అన్ని దిక్కులు ఆవరించేసింది దారుణమైన దావాగ్ని, భయంకరమైన దావాగ్ని. ఎండిపోయిన చెట్లన్నిటినీ కాల్చుకుంటూ వచ్చేసింది. వెంటనే ధృతరాష్ట్రుడు సంజయుడిని పిలిచాడు. నాయనా సంజయ, నేను ఈ గాంధారి, కుంతి అడుగు తీసి అడుగు వెయ్యలేని దుర్బల స్థితిలో ఉన్నాం. మేము చావడానికి నిశ్చయించుకున్నాం కాబట్టి మేము కదల్లేము. నీలో ఆరోగ్యం ఉంది, నువ్వు పరుగు పెట్టగలవు. ఆరోగ్యం ఉన్నవాడు ఈ అగ్నిజ్వాలల్లో కాలిపోతే ఆత్మహత్యతో సమానం. మేము కావాలని శరీరాన్ని కృశింప చేసుకుని చచ్చిపోతున్నాం గనక ఇది ఆత్మహత్య కాదు. నువ్వు ఆత్మహత్య చేసుకోవడం మహాపాపం గనక ఏం చేస్తావో తెలియదు. నువ్వు హిమాలయ పర్వతాలకు వెళ్ళు. ఈ హరిద్వార హృషీకేశ మధ్యభాగం నుంచి కొన్ని చోట్ల తప్పించుకునే మార్గాలున్నాయి. అడివంతా చుట్టూత కాలిపోతున్నా కొన్ని చోట్ల పెద్దగా నిప్పురవలు రావడంలా, అటువంటి చోట్ల నుంచి నువ్వు సందు చూసుకుని మమ్మల్ని వదిలేసిపో
అనగా,
నేను వెళ్ళనండి బాబు, మిమ్మల్ని వదిలి ఎలా పెడతాను, మహానుభవ నీ కూడా ఉన్నాను, నేను పుట్టినప్పటి నుంచి నీకు సేవ చేశాను, నీకు మహాభారత యుద్ధ కథ అంతా వినిపించాను, నువ్వే నా దైవం అనుకున్నాను, అటువంటి నిన్ను ఈ కుంతిని ఈ గాంధారిని విడిచి నేను వెళ్ళను, నేను మీతో చచ్చిపోతానంటే అది మహాపాపం అని చెప్పాను. ఇది రాజాజ్ఞ, గురువుగారాజ్ఞ, వెళ్ళు హిమాలయాలకు వెళ్ళు, నీవింకా 7 ఏళ్ళు బతుకుతావని నారదుడు చెప్పాడు. 7 ఏళ్ళు తపస్సు చేసుకుని ఆ తర్వాత స్వర్గానికి వెళ్ళు అనగానే ఇంకా తప్పనిసరి అయిపోయింది. ఆయన అంత గట్టిగా చెబుతున్నాడుగా, అందుకని ఒక్క తెర్రపి సంజయుడు చన్ని హిమశైలమెక్కెనంత వారి నెల్ల అగ్ని పొదివి కొన్నియే ఇట్లు ఓ ఇరమ్మువురు పుణ్యలోకమునకు భూపవర్య. ఒక సందు చూసుకుని చెట్ల మధ్యలో పెద్దగా నిప్పు లేని చోట, కాస్త వెళ్ళడానికి అవకాశం ఉన్న చోట సంజయుడు వెళ్ళి దూకి అక్కడి నుంచి నడుచుకుంటూ గంగా తీరం అమ్మట హిమాలయ పర్వతాలకు వెళ్ళిపోయాడు, బదరీవనానికి వెళ్ళిపోయాడు. ఇంకా ఆయన అలాగా ఆ సందు దాటి వెళ్ళాడో లేదో అక్కడికి కూడా అగ్ని ఆవరించిందిట. అంటే ఆయన వెళ్ళనిచ్చింది అగ్ని, ఆయనకు ఒక చోట స్థలం చూపించింది, ఒరే వెళ్ళు నాయన అంది. సంజయుడు వెళ్ళేదాకా ఆగింది. సంజయుడు వెళ్ళగానే అటునుంచి కూడా అగ్నిజ్వాలలు వచ్చాయి. ఈ ముగ్గురిని బతికున్న వాళ్ళని పూర్తిగా ఆవరించి సజీవ దహనం చేసి పారేశారు. ఆ ముగ్గురికి ఏవో కొంచెం కపాలం, కొన్ని ఎముకలు తప్ప మిగతా శరీరం అంతా ఇంచుమించు బూడిదైపోయింది. ఎక్కడో 1-2 ఎముకలు రేపు భవిష్యత్తులో పిల్లలు వాటిని గంగలో కలపడానికి వీలుగా, ఎందుకంటే చితాభస్మము అస్థికలు పిల్లలు గంగలో నిమజ్జనం చేయటం పుణ్యం. బహుశా గంగలో ధర్మరాజు గారు నిమజ్జనం చేయడానికి పనికొస్తాయనో ఏమిటో గాని కొంచెం పుర్రే 1-2 ఎముకలు తప్ప మిగతావన్నీ కాలిపూడిదైపోయాట. అసలు చిత్రం చెప్పమంటారా, ఈ వక్షస్థల ప్రాంతం అయితే ముట్టుకుంటే మసి కింద ఉందిటండి, లేక మెత్తగా కాటుకి ఎలా అయిపోతుంది అలా అయిపోయిందట, అంతలా బూడిదైపోయింది అనమాట. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ కంఠం దగ్గర నుంచి పొట్ట వరకు ఉన్న ప్రాంతంలో ధృతరాష్ట్రుడికి కానీ కాంధారికి కానీ కుంతికి కానీ ఆ ముగ్గురికి కూడా ముట్టుకుంటే విభూతి ముట్టుకున్నట్టు అయిపోయింది. దాన్ని బట్టి ఆలోచించండి ఒకసారి, మీరు రాలిపోతున్న పొడి విభూతిలా కాలిపోయింది అనమాట. అంతలా కలిచేసాడు అగ్నిహోత్రుడు పూర్తిగా, వాళ్ళు నిశ్చింతగా అందులో కాలిపోయారు. తక్షణం ఆ ముగ్గురు దివ్య రూపం ధరించి స్వర్గాలకు వెళ్ళిపోయారు. గాంధారి, ధృతరాష్ట్రుడు దివ్య విమానం ఎక్కి గంధర్వ పొత్తులు గనక గంధర్వలోకానికి వెళ్ళిపోయారు. కుంతీదేవి తన భర్త పాండురాజు దగ్గరికి వెళ్ళిపోయింది. నేను ఆ కళేబరాలని చూశాను, ఆ కళేబురములు ఎక్కడున్నాయో ఆ కళేబురములు కాలిపోయినప్పటికీ అవి ఏది ఎవరిదో నాకు తెలుసు. ధృతరాష్ట్రుడి కళేబరం, కాంధారీ కళేబరం, కుంతీ కళేబరం ఎక్కడున్నాయో నేను ఎరుగుదును. నా మహిమ వల్ల గాలికి అవి కొట్టుకుపోకుండా చేశాను నేను, ఎందుకంటే అంతలా కాలిపోయాయి కదా. 1-2 ఎముకలు తప్ప తక్కిన శరీరం అంతా బూడిదైపోయిందండి మెత్తగా. గట్టిగా గాలిస్తే అడవిలో మరి ఎగిరిపోవాలి కదా, కాలాలు ఎగిరిపోకుండా నా మహామహిమతో వాటిని సంరక్షించానన్నాడు ఆయన. ఇంకా చూడండి, ధర్మరాజు గారు గుండెలు బాదుకుని ఏడ్చి పొద్దుటే ఈ శుభవార్త చెప్పాడు ఈ మహానుభావుడు అని ఏడ్చి నారదునితోటి వాళ్ళందరి గురించి తలుచుకుని, ఎటువంటి మహాత్ముడు, 10,000 ఏనుగులు బలం కలిగిన వాడు, భీముడి యొక్క ఉక్కు విగ్రహాన్ని కౌగిలించుకుని ముక్కలు ముక్కలు చేసిన వాడు, తిండి మానేసి చివరికి అడవిలో దిక్కుమాలిన చవి చచ్చిపోతాడా, అగ్నిజ్వాలలకి బలైపోతాడా, పరమ పూజ్యురాలు, మహాపతివ్రత, కృష్ణుణ్ణి కూడా శపించేంత సామర్థ్యం కలిగిన గాంధారి ఇవాళ అడవిలో కాలిబూడిదైపోయిందా. ఇంకా మా అమ్మ, అసలు మా అమ్మకి అడవికి వెళ్ళవలసిన అవసరమే వచ్చింది, కేవలం బావగారి మీద తోడికోడల మీద భక్తితో వెళ్ళి వాళ్ళకి సేవ చేసింది, అటువంటిది మా అమ్మ కూడా కాలిపోయిందా. అగ్నిహోత్రుడు పరమ దుర్మార్గుడు, కృతజ్ఞుడు వాడు, వినుక అండవ దహనంబున తనకు ప్రమోదంబు చక్ర తనయుడ సగే ఆతని తల్లి కాల్పదగునే అనలునకు కడు కృతజ్ఞుడయ్యే మునీంద్ర. నారద మునీంద్ర, అగ్నిహోత్రుడు ఎంత కృతజ్ఞుడు అనుకోలేదు. ఒకప్పుడు ఇండైజెషన్తో బాధపడి నానాయాత్ర పడ్డాడు. అజీర్తి అజీర్తి, బాబోయ్ నాలో మంట శక్తి లేదు, దాహక శక్తి లేదు, మండలేక చచ్చిపోతున్నాను అని ఒకనాడు కృష్ణార్జునుడి దగ్గరకు వచ్చాడు. అప్పుడు కృష్ణార్జునుడు, నీకేం కావాలంటే ఈ కాండవ వనం దహనం చేస్తే నా ఆరోగ్యం బాగుపడుతుంది, నా దాహక శక్తి పెరుగుతుంది, జీర్ణశక్తి పెరుగుతుందన్నాడు. అప్పుడు మా అర్జునుడు ఎంతో సాయం చేసి ఇంద్రుడితో యుద్ధం చేసి అగ్ని చల్లారకుండా చూసి కాండవ వనం మొత్తం దహనం చేయించాడు అగ్నిహోత్రుడి చేత. తనకు ఉపకారం చేసి కాండవన దహనానికి సాయపడితే అటువంటి వాడి తల్లిని కాల్చేస్తాడా, ఇదా కృతజ్ఞత అంటే.
చాలా గట్టిగా అన్నాడండి ధర్మరాజు, తల్లి అంటే అంత ప్రేమ కదా, ఎంత గొప్ప పద్యం ఇది చదివినప్పుడు అనిపిస్తుంది అనమాట. నిజంగా పంచభూతాలకి పక్షపాతం ఉండదు, ఉపకారం చేసినా సరే రేపొద్దున మళ్ళీ వాడి శవాన్ని తగలబెడతారు వాళ్ళు, అది వాళ్ళ లక్షణం. అది విను ఖాండవ దహనంబున తనకు ప్రమోదంబు శక్ర తనయుడసగే. ఖాండవ దహనమునకు ఇంద్రపుత్రుడు, ఇంద్రపుత్రుడు అని ప్రత్యేకంగా చెప్పడం ద్వారా ఇంద్రుడితో తగాదా పడి, తండ్రితో తగాదా పడి యుద్ధం చేసి జయించి మరీ ఖాండవ వనాన్ని అగ్నిహోత్రుడి ద్వారా దహనం చేయించాడు మా అర్జునుడు. అటువంటి వాడి తల్లిని, ఆ అర్జునుడి తల్లిని కుంతీదేవిని అయ్యో తగలబెట్టడం అన్యాయం, బతికొండగా తగలబెట్టడం అన్యాయం, చచ్చిపోయాక శవాలను ఎవరైనా తగలబెడతారు, బతికొండగా తగలబెట్టడం ఏమిటి అని రవ్వంత కూడా ప్రేమ చూపించకుండా కృతజ్ఞుడై తగలబెడతాడు మా అమ్మని. ఈ అగ్ని ఎంత కృతజ్ఞుడు అనుకోలేదు, చేసిన మేలు మరిచిపోయే పంచభూతాలని ఎలా మొక్కుతాం అని పరిపరి విధాలుగా కాసేపు కుమిలిపోయి పూజ మానేసి మైలొచ్చింది. మైలతో పాటుగా దుఃఖం ఒకటి, రెండూ పట్టుకున్నాయి కదా. కాసేపు అలా ఏడ్చాక ఈసారి పాప ఆయన ఓదార్చేవాళ్ళు, నారదుడు కూడా అలా ఉండిపోయాడు అంతే, ఏం మాట్లాడకుండా కాసేపు ఏడవనిద్దాం అనుకున్నాడు ఆయన కూడా. భీముడు నిశ్చేష్టుడైపోయాడు, భీముడికి పాప వాళ్ళ అమ్మంటే చాలా ఇష్టం అండి, అందుకని ఆయన అంత బలవంతుడు కూడా కాసేపు బలహీనుడైపోయాట. ఎప్పుడైనా తమ వాళ్ళు చచ్చిపోయారని తెలిస్తే కొండంత బలం కూడా పోతుంది. మనిషికి ఎప్పుడు బలం, అన్నీ బాగుంటే ఉత్సాహంగా ఉంటే వాడు నడవగలుగుతాడు, పనిచేయగలుగుతాడు. కన్న తల్లి ఏమో సజీవ దహనం అయిపోయిందంటే ఇంకేం బలం ఉంటుంది, అందరూ నిర్వీర్యులు అయిపోయారు. కాసేపటికి ధర్మధుడే తేరుకొని నారద దావాగ్నిలో చచ్చిపోయిన వారికి ఉత్తర క్రియలు ఎలా జరిపించాలంటే ఆయన చిరునవ్వు నవ్వి, ఇప్పుడు నీకు రహస్యం చెప్పనా, ఇందాక నువ్వు ఏడుస్తున్నావు కదా నేను ఓదార్చలేదు కావాలని, దుఃఖం ఎప్పుడు కూడా ఏడిస్తేనే తగ్గుతుంది, ఓదార్చే కొద్దీ మీరేమనకండి అని ఇంకా ఏడుస్తాం. బాగా తలకాయ బాదుకుని ఏడుస్తున్న వాళ్ళు కాసేపు బాదుకుని ఏడవనివ్వాలి, ఆ తర్వాతే వాళ్ళకి ఏదైనా చెబితే బుర్రకెక్కుతుంది. మీ వాళ్ళు సజీవ దహనం అయిపోయారనుకుంటున్నావు కానీ ఆ దహనం వాళ్ళు కావాలని తెచ్చుకున్నారు తెలుసునా నీకు. ధృతరాష్ట్రుడు అగ్నిహోత్రమునకు ఉద్వాసన చెప్పి బయట వదిలేయండి అన్నాడు. ఆ ఉద్వాసన చెప్పబడిన అగ్నిహోత్రాలు, ఓ ధృతరాష్ట్ర నిన్ను గాంధారిని ఈ కుంతిని మేము తగలబెట్టి స్వర్గానికి పంపేస్తాం, నీ శరీరం తగలబెట్టినా మీ శరీరానికి బాధ లేకుండా చేస్తామని అగ్నిహోత్రాలు సంకల్పించి ఆయనకి చెప్పి ఆ ముగ్గురిని ఒప్పించి అడివి తగలబెట్టి అక్కడున్న వాళ్ళని కాల్చి, వాళ్ళు కాలిపోతున్నప్పుడు వాళ్ళకి రవ్వంత కూడా బాధ లేకుండా నేతితోటి బొబ్బట్లు తింటూ ఉంటే ఎంత హాయిగా ఉంటుందో అలా వాళ్ళు బొబ్బట్లు తిన్నట్టుగా చచ్చిపెట్టారు బొబ్బలు పెట్టకుండా. సహజంగా ఎవరైనా కాలిపోతే మా చెడ్డ బాధ కదండి బాబు, కానీ అవి వారి చేత పూజింపబడిన అగ్నులు, అందుకే అగ్నిహోత్రుడు కృతజ్ఞుడు కాదు, ఇక్కడ బాధ లేకుండా బతికిపోయాడు, చావు ఎవరికైనా తప్పదు కదా, కానీ బతికొండగా కాల్చేట, ఆ కాల్చినప్పుడు కూడా ప్రాణం తీసుకుపోయాడు, శరీరం కాలింది, ఏం బాధ లేదు. ఇంకా అంతకంటే చావు గొప్ప చావు ఏమిటి ఎవరికైనా, ఎప్పుడో ఒకప్పుడు మనం అందరం చావాల్సిందే. ఆ చచ్చేటప్పుడు ఎంత బాధ ఉంటుందో చచ్చిన వాడిని అడిగితే చెప్తాడు, వాడు చెప్పలేడు మీకు, ఎందుకంటే వాడు చచ్చే చావు పొందాడు కనుక. మా భయంకరమైన బాధ తెలిసినట్టు, ఇది లక్షల సూదులు గోళ్లల్లో పొడిస్తే ఎంత బాధ ఉంటుందో, ఒళ్ళంతా తేళ్లు పావులు కుట్టేస్తే ఎంత బాధో, చచ్చిపోయే ముందు ఆ కాసేపు మాత్రం నరకయాతన పొందుతాడు, అందుకే దానికి మరణయాతన అని పేరు. ఆ మరణయాతన లేకుండా అగ్నిహోత్రుడు ప్రేమతో అలా కాల్చేసేట. నిజం చెప్పాలంటే అంతే హాయిగా ఒక అపూపం తింటే, పిండి వంట తింటే ఎంత హాయో, వాళ్ళకి శరీరం విడిచిపెట్టడం అంత హాయి అనిపించింది. కొంతమంది బొబ్బట్లు చేస్తారు వారి బాబు, మంచి నేతితోటి అలా కాల్చి దాని మీద నెయ్యి పోసి పెడుతూ ఉంటే ఆ బొబ్బట్లు తింటూ ఉంటే స్వర్గానికి అలా అలా దగ్గరగా వెళ్ళినట్టుగా ఉంటుంది. ఈ బొబ్బట్లు తిన్నట్టుగా వెళ్ళే స్వర్గానికి వాళ్ళు, ఏం బొబ్బలు పెట్టకుండా. అందువల్ల వారి గురించి నువ్వు దుఃఖించి అగ్నిహోత్రుణ్ణి మందలించవలసిన అవసరం లేదు, అగ్నిహోత్రుడు ఉపకారమే చేశాడు, వాళ్ళకి ఏ బాధ లేకుండా అనాయాస మరణం ఇచ్చాడు. ఇక్కడ ఆ ధృతరాష్ట్రుడి యొక్క పూజాగ్నులే నిత్యాగ్నులే ఆయన్ని కాల్చేయి, కాబట్టి ప్రత్యేక కర్మకాండ అక్కర్లేదు వాళ్ళకి. అది ఇద్ద నారదుడు అందుకోసం చెప్పాడు, నీ తల్లికి ఆ తండ్రికి మీ పెదనాన్నగారి భార్యకి ఎవరి కోసం నువ్వు విలపించవలసిన అవసరం లేదు, కర్మకాండ చేకర్లా. ఆ యోగాగ్ని దివ్యమైన నిత్యాగ్ని వారిని కాల్చింది, కాకపోతే పితృలోకాలకి వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళకి మనం చేయవలసిన చిన్న కర్మకాండం ఉంది, అదేమిటది తిలోదకములు. తిలోదకములు మాత్రం ఆఖరికి సన్యాసం పుచ్చుకున్నటువంటి తండ్రికైనా సరే కొడుకు తిలోదకం ఇచ్చి తీరాలని శాస్త్రం చెబుతున్నది. కాబట్టి నువ్వు వేరే కర్మకాండలు మిగతా వాళ్ళు చేసినట్టు చేయక్కర్లా, నీకు ఇష్టమైతే వేరే విషయం, కానీ వారికి వేరే కర్మకాండలు లేవు, తిలోదకాలు ఇస్తే చాలు. బయలుదేరండి మీరు మీ సోదరులు మీ బంధువులు ఈ మైలు ఉన్న కాలంలో నగరం విడిచిపెట్టి నగరాన్ని కృపాచార్యుడికి రక్షణకిచ్చేసి
మీరు వెళ్ళి గంగా తీరంలో ఉండండి, 12 రోజులు అక్కడే ఉండిపోండి, చేయవలసిన కార్యక్రమాలను అక్కడ చేసుకోండి అనగానే, అనిన లెస్సగా కయ్యని ధర్మసుతుడు ఏకవస్త్రధారణ నియతి వరల నెల్లవారు నట్ల ఏగుదేరగా పౌరులు బలసిచనగ చనియ పౌరవేంద్ర. వెంటనే ధర్మరాజు గారు నారదుడు అలా చెప్పగానే ధైర్యం వహించాడు, దుఃఖం తొలగిందండోయ్, అమ్మ మా అమ్మ కాలిపోయిందనే బాధ లోపల గజగజలు ఆడిపోయింది ఇందాకటిదాకా, ఇప్పుడు వాళ్ళు హాయిగా వెళ్ళారని, అగ్నిహోత్రుడు వాళ్ళని హింసించలేదని, దానివల్ల వారికి ఉత్తమ గతులు వచ్చాయని విన్నాడు గనక ఏకవస్త్రధారణ చేశాడు. అంటే వేరే ఇంకా పైన కండువా కూడా అక్కర్లేకుండా నడుముకి ఒక గుడ్డ తుట్టేసుకుని శుభ్రంగా తన సోదరుల్ని వెంట పెట్టుకుని నడవండి అన్నాడు. ఆయనతో పాటు కొంతమంది బంధువులు, మహానుభావుడు కుల పురోహితుడు ధౌమ్యుడు, ఆయనతో పాటు ఋత్విక్కులు, ఈ బ్రాహ్మణోత్తములు సాక్షాత్తు బ్రహ్మస్వరూపులు, వాళ్ళంతా జ్ఞానులు, బాగా చదువుకున్న పండితులు, వాళ్ళు లేకుండా ఏ పనులు చేయటానికి అవకాశం ఉండదు. అటువంటి మహాత్ముల్ని వెంట పెట్టుకుని, సోదరుల్ని వెంట పెట్టుకుని, పౌరుల్ని వెంట పెట్టుకుని గంగానది దగ్గరికి వెళ్ళాడు. 12 రోజులు అక్కడ ఉండిపోయాడు. రోజు అందులో స్నానం చేయటం, ఒడ్డునే ఉండడం, యథాశక్తిగా వాళ్ళ దగ్గర వేద పఠనం వినడం, సామవేదాన్ని బాగా గానం చేశారటండి అక్కడికి వచ్చిన ఋత్విక్కులంతా, అవన్నీ విన్నట్టు సంతోషించాడు. ఈ 12 రోజులు 16 రకాల దానాలు చేశాడు. గోదానం, భూదానం, హిరణ్యదానం, తిలదానం, అన్నదానం అన్నీ చేశాడు, అందరినీ సంతోషపెట్టాడు. వేరే కర్మకాండలు వద్దన్నాడు కనుక ఇంకేమేం చేయకుండా కేవలం తిలోదకాలు మాత్రమే ఇస్తూ వచ్చారు. ద్వాదశ దినములు నారదుడు ఆదరమున నొద్ద నుండి అంతయుగని సమ్మోదంబుతోడ ఆశీర్వాదం వొనరించే పాండవ ప్రవరునకు. ఇంకా అదృష్టం ఏమిటో తెలిసిన, ఈ 12 రోజులు నారదుడు అక్కడే ఉన్నట్ట, ద్వాదశ దినములు నారదుడు ఆదరమున నొద్ద నుండి అన్నారు. ఎక్కడి నారదుడు, ఎటువంటి మహానుభావుడు ఆయన, భూలోకంలో పాండవుల దగ్గరే ఈ 12 రోజులు ఉండి కుల పురోహితుడు ధౌమ్యునికి సాయం చేస్తూ తాను దగ్గరుండి అద్భుతంగా పురాణాదులు చెప్పాడు, భగవత్ కథలన్నీ చెప్పాడు. వేదవ్యాసుల వారి చేత ఒకప్పుడు 18 పురాణాలు రాయించింది నారదుడే, భాగవతం నారదుడు చెప్తేనే కదా వ్యాసుడు రాశాడు, కాబట్టి ఈ పురాణములన్నీ ఈ 12 రోజుల్లో యథాశక్తిగా వినిపించాడు. సంబోధంతో అన్ని కార్యక్రమాలు నడిపించాడు, సంకల్పాలు ఎలా చెప్పాలో అలా చెప్పించాడు, ఆ కర్ణ ఆశీర్వాదం చేశాడు. నాయన ఇక్కడితో మీ మైలు తొలగిపోయింది, మరొక్కసారి హాయిగా స్నానం చేసేసి దర్భలు చేత్తో పుచ్చుకుని ఇళ్లకి పోండి, ఇక మీకే లోటు లేదు, మీకు కూడా మానసికమైనటువంటి ఖేదములు ఏమైనా ఉంటే, అంటే తల్లి పోయింది ఇంకా తండ్రి పోయాడనే ఖేదం ఏదైనా ఉంటే గంగా స్నానంతో ఇక్కడ వదిలిపెట్టిపోండి, ఇక్కడితోటే దుఃఖం విడిచిపెట్టండి, మీ ఏడుపులు, మీ శోకాలు, అశాంతులు ఇంకా నగరానికి పట్టుకెళ్ళకండి అని నచ్చ చెప్పి నారదుడు అదృశ్యం అయిపోతే వీళ్ళు కూడా హాయిగా స్నానం చేసి పవిత్రులై ఇళ్ళకెళ్ళిపోయారు. అసలు వాళ్ళు ఇచ్చిన దానాలకి ఆనందపడిపోయినటువంటి భూసురులు, అయ్యి బాబో ధర్మరాజు గారు ఎటువంటి దానములు చేశాడు, ఇటువంటి దానములు ఎంతో పూర్వం మనం పుచ్చుకుని ఎరుగుదుమా అని మనస్ఫూర్తిగా దీవించారు. ఇక్కడితోటి మనకి ఆశ్రమవాస పర్వం పూర్తయింది. ఇక ఆశ్రమవాసం పూర్తయ్యాక ఇక్కడి నుంచి మౌసల పర్వం. ముసలము అంటే రోకలి, యాదవ కులంలో ముసలం పుట్టింది కనుక దీనికి మౌసలము అంటే ముసల సంబంధ పర్వం అని పేరు అన్నమాట. ఇంకా ధర్మరాజు గారు ఇంటికి తిరిగి వచ్చాడు, కొంతకాలం గడిచిందిట, ఎంతకాలం గడిచిందో చెప్పుకుందాం. భారత సంగ్రామ పారీణుడై జయరమయుల్ల చిల్ల సామ్రాజ్యమునకు పాండవ ముఖ్యుని పట్టంబు గట్టిన యది ఆదిగాక 35 సంవత్సరంబులుచన. భారత యుద్ధం గడిచింది, ధర్మరాజు గారు సింహాసనం మీద కూర్చున్నాడు, 35 ఏళ్ళు నుండి 36వ సంవత్సరంలో గడువు పెట్టారు. అంటే ధర్మరాజు గారు 36th ఇయర్లో గడువు పెట్టాడు అనమాట. పరిపాలన 5 ఏళ్ళు గడిచింది, 2 ఏళ్ళు గడిచింది అని ఉత్సవాలు చేసుకుంటామే, ధర్మరాజు గారికి 35 ఏళ్ళు పూర్తయి 36వ సంవత్సరంలో గడువు పెట్టాడు. ఈ 36వ ఏడు వచ్చింది, ఇక్కడి నుంచి విచిత్రాలు మొదలయ్యాయట. ప్రజలకి భయం కలిగించేటటువంటి ఉత్పాతములు పుట్టడం మొదలెట్టాయి. గాంధారి ఏమని శాపం పెట్టింది, 36వ ఏడు అడుగు పెట్టగానే యాదవ వంశం వినాశనం పొందుతుంది, ముసలం పుడుతుంది, మీ వాళ్ళు మీలో కొట్టుకుంటారు, నువ్వు దిక్కు లేకుండా చచ్చిపోతావని కృష్ణుని చెప్పించింది. ఆ శాప ప్రభావం మొదలైందనమాట 36వ సంవత్సరం రాగానే. ఎలాంటి అపశకునాలు మొదలయ్యాయంటే, విను మహావాయువు శర్కరా వర్షి ఎగుచు వీచు, ఆకాశంలో పెద్ద గాలి అలా గిర్రం తిరుగుతూ అందులోంచి పంచదార కురిపించడం మొదలెట్టిందిట. విచిత్రం,
సాధారణంగా ఆకాశంలో గాలి సుళ్ళు తిరుగుతున్నప్పుడు అందులోంచి పంచదార కొరవడం, ఉప్పు కొరవడం, ఓసారి ఏమో పైనుంచి కిందకి ఆమ్ల వర్షం కొరవడం, ఒక్కొక్కప్పుడు పైనుంచి కిందకి పిడుగులు రావడం, ఇలాంటి పిచ్చి పిచ్చి వర్షాలు కురవడం మొదలైందిట. వర్షం కురిసినప్పుడు వర్షంలో ఒకేసారి మొత్తం ఊరంతా 100,000 చేపలు పడ్డాయట. ఆకాశం నుంచి మేఘం లేకుండా వర్షం వచ్చింది. అసలు మేఘం లేకుండా వర్షం వస్తుందా? వర్షం వస్తే మాత్రం వర్షంలో చేపలు వస్తాయా? ఈ చేపలు పోయి వండుకు తిందామని చూస్తే ఆ చేపలు కుళ్ళు వాసంతో ఉన్నాయి. పోయి అంటే ఈ కుళ్ళు చేపలు, ఎండు చేపలు తినేవాళ్ళు ఉంటారులేండి, అది అది అదృష్టం వాళ్ళకి. ఎండ్రేలు ఎండ్రేలు అనుకున్న వాళ్ళు పట్టుకెళ్ళారు, కానీ పాపం చక్కిన వాళ్ళు మంచి తాజా చేపలు తినేవాళ్ళు అడిరిపోయి చిచ్చి చిచ్చి ఇదేం చేపలు కుళ్ళిపోయిన వాసంతో ఉన్నాయని వాళ్ళు బాధపడ్డారు. ఎంతో హఠాత్తుగా నెత్తి మీద పీతలు పడ్డం మొదలెట్టాయి. ఆ పీతలు పడి డెక్కలతో కొట్టడం మొదలుపెట్టాయట. పోనీ పీతలు పులుసు చేసుకుందాం అనుకుంటే ఆ పులుసు చేసుకుందాం అనుకున్న వాళ్ళ చేతులు నిప్పుళ్ళు అయిపోయాయి. ఇంకేం పులుసు చేసుకుంటారు వాళ్ళ మొహం, చేతులు గొలుసు అయ్యాయి. ఈ విధంగా లేనిపోని రావడం మొదలుపెట్టాయి. అర్కు హృదయ వేళల బింబంబు వలసితోచు, సూర్యోదయ సమయంలో సూర్యబింబం గుడికట్టి కనపడేదట విచిత్రంగా. ఇంకా ఘన కబంధ సమిధి నేరదములు లేక నిర్ఘాతపాతములు కలుగు ఉల్కలెల్ల కడల డొల్లు. ఆకాశంలో సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు సూర్యుడి యొక్క చుట్టూత తలకాయలు లేని శవాలు కనపడడం మొదలెట్టే. సూర్యుడు ఉదయించాడు, అందరూ స్నానం చేసి అర్ఘ్యమిద్దాం అనుకుంటుంటే సూర్యబింబము చుట్టూత తలకాయలు లేని మొండాలు ఉంటాయిగా, ఇలా చేతులతోటి అని ఆ మొండాలు మొండెల్లోంచి నాలుక బయట పెట్టి కనబడేవట. తలలో నాలుకంటే ఉంటుందంటే అర్థం ఉంది. పద్మాగర్ గారు ఇప్పుడు నాలుగు బయట ఎక్కడి నుంచి పెట్టారు? నోట్లోంచి పెట్టారు. ఈ తలకాయ తీసేస్తే నాలుగు ఎక్కడి నుంచి వస్తుంది? కానీ అదేమిటో తెలియదు. సూర్యుడు చుట్టూత తలలు లేని మొండెములు, ఆ మొండెము లోపల నుంచి నాలుగు ఎర్రగా బయటకు వచ్చి మళ్ళీ లోపలికి అడుతుందిట పాములేగా అంటూ. దాంతో జనాలందరూ హడ్లిపోయి, ఈ ధర్మరాజా ఇదేమిటి లేనిపోని గొడవ? సూర్యోదయం అయ్యిందంటే మాకందరికీ గుండె గుభేల్ గుభేల్ అంటూ అంది. స్నానం చేసి అర్ఘ్యం ఇవ్వలేకపోతున్నాం. సూర్యుడి చుట్టూత శవాలు కనపడుతున్నాయి, మొండెములు కనపడుతున్నాయి, మొండెములు నాలుకలు బయటికి పెడుతున్నాయి, రక్షించంటున్నారట. నాకు అలాగే కనపడుతుంటే నేనే రక్షిస్తానన్నాడు ధర్మరాజు. ఇంకా నేరదములు లేక నిర్ఘాతపాతములు, ఆకాశంలో మాట వరసకి మబ్బు తునక లేదు. స్వచ్ఛముగా నిర్మలముగా మబ్బు లేకుండా ఆకాశం ఉంది, కానీ పిడుగులు పడ్డం మొదలెట్టేటే. ఢా అండం, ఓ పిడుగు పడ్డం. ఆ పిడుగు పడగానే కింద ఎవడో ఒకటి చావడం. మనుషుల మీద పడ్డం మొదలెట్టాయి, ఇళ్ల మీద పడ్డం మొదలుపెట్టాయి. నయ్యం అవి లేవు గనక మనం హాయిగా ఇలా పురాణాలు బయట లోపల చెప్పుకుంటున్నాం, అక్కడ మనుషుల మీద, చెట్ల మీద, గుళ్ళ మీద కూడా పడిపోవడం మొదలుపెట్టాయి. ఇంకా ఉల్కలు రాలిపడ్డం మొదలుపెట్టాయి. ఇట్ల అనుదినమును ఎన్ని ఏని మహోత్పాతములు పుట్టుతుండ కొంతకాలంబు పోవక కైంతేయ ముఖ్యుండు వినియ నుండరులతో పెనగి. ఇలా కొద్ది రోజులు గడిచిందిటండి, ఎంతకంతకీ ఉత్పాతాలు పెరిగిపోతున్నాయి. జనమంతా వచ్చి ధర్మరాజా మేము తట్టుకోలేకపోతున్నాం, రోజు రోజుకి ఉత్పాతాలు పెరిగిపోతున్నాయి, ఇదేమిటో తెలియదు. ఒకరోజు రెండు రోజులు అంటే అనుకుంటాం, ఇప్పటికి మాసము నుండి మేము మాసికాలు పెట్టలేక చచ్చిపోతున్నాం, ఇళ్లల్లో మాసికాలు పెట్టుకునే దిక్కుమాలిన స్థితి వస్తోంది, ప్రజలు నశించిపోతున్నారు అని చెప్పగా ఆశ్చర్యపోయిన కృపాచార్యుణ్ణి కులపురోహితుడు ధౌమ్యుణ్ణి పిలిచాడు. ఏమిటి అపశకునాలన్నట్ట? బంధువులందరూ నాశనం అయిపోయే ముందు, నానుకున్న చుట్టాలు చచ్చిపోయే ముందు ఇలాంటి లక్షణాలు కనపడతాయి, మీకు ఆత్మీయ బంధువులు ఎవరో పోబోతున్నారన్నారట వాళ్ళు. ఇంక వీళ్ళకి ఆత్మీయ బంధువులు ఎవరు? మాకు ప్రాణం అంటే యాదవులే కదా, ఆ మహానుభావులకు ఏమన్నా అయిపోతుందా అని పాపం ధర్మరాజు బెంగెట్టుకున్నట్ట. ఈలోపు కర్ణాకర్ణిగా యాదవులంతా పోయారని ఒక వార్త వినబడింది. అనగానే ఈ కథ వింటున్నటువంటి జనమేజయ మహారాజు గారు అడిగాడు, ఏమని? తండ్రి, ఈ యాదవ వంశ వినాశనం ఎలా జరిగింది? శ్రీకృష్ణ పరమాత్ముడంతటి వాడితో కూడా తిరిగిన మహాత్ములు, యాదవులంటే సామాన్యులు అనుకుంటున్నామా మనం? ఏమన్నా స్వర్గం నుంచి దేవతల వంశంలో పుట్టారు, అత్యంత పవిత్రమైన వంశాల్లో ఒక గొప్ప వంశం అది. అటువంటి వంశస్థులు వాళ్లల్లో వాళ్ళు కొట్టుకుతావడం అంటే మాటలా? కారణం ఏమిటంటే జనమేజయుడు అడిగాడు అందుకని. ఏదో కర్ణాకర్ణిగా ధర్మరాజు గారు విన్నాడు యాదవ వినాశనం గురించి, అది ఎలా జరిగిందో చెప్పమనగా అప్పుడు వైశంపాయనుడు చెప్పాడు, కృష్ణ సంకల్పం లేకుండా ఏం జరుగుతాయి, ఇదంతా పరమాత్మ సంకల్పం. ఆ భగవంతుడు భూలోకంలో దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చెయ్యాలనుకున్నాడు. అనుకున్న వెంటనే అవతరించాడు, తనతో పాటు మొత్తం దేవతల్ని మునుల్ని
యాదవ వంశంలో పుట్టించాడు. గోపాలకులుగా వాళ్ళందరినీ సృష్టించుకున్నాడు. వాళ్ళందరితో కలిసి ఇక్కడ చేయవలసిన పనులు చేశాడు. ఇక్కడ పాపాత్ముల శిక్షణ చేశాడు. ఇంకా తర్వాత వీళ్ళను ఉపసంహరించాలనుకున్నాడు. తనకుగా తాను వాళ్ళను ఉపసంహరించడం ఇష్టం లేక వాళ్లలో వాళ్ళు కొట్టుకుని తిరిగి స్వర్గానికి వెళ్ళేలా చెయ్యాలనుకున్నాడు. ఆయన సంకల్పం అలా చేయగానే ఓసారి ఏం జరిగిందంటే, చాలా కాలం క్రితం, ఇప్పుడు జరిగింది కాదు, గాంధారి శాపం పెట్టడానికి ముందే జరిగిన ఘట్టం వల్లే ఈ గొడవ అంతా జరిగింది అని ఆ పార్థి చెప్పాడు. ఇప్పుడు ద్వారవతికి కణ్వుండును నారదమునివరుడు గాధినందనుడును పెంపారంగ తొల్లి వచ్చిరి నారాయణు చూచువేడక నరవర ముఖ్య. ఒకసారి కణ్వ మహర్షి, నారదుడు, గాధిపుత్రుడు విశ్వామిత్రుడు, జమదగ్ని, భృగువు, గౌతముడు, కశ్యపుడు, అత్రి, భరద్వాజుడు ఇలాంటి మహానుభావులు కొంతమంది, దాదాపు 1000 మంది ఋషులు స్వర్గాన్ని నుంచి భూలోకానికి వచ్చారు. వాళ్ళు ఇంద్రుడి చేత స్వర్గంలో 1 యజ్ఞం చేయించారు. యజ్ఞం పూర్తయింది. స్వర్గం నుంచి భూలోకానికి ఎందుకు వచ్చారంటే, యజ్ఞం అయ్యాక భగవద్ దర్శనం చేస్తే చాలా మంచిది. భగవంతుడు ప్రస్తుతం భూలోకంలో ఉన్నాడు. ద్వారక వైకుంఠపురం, ఈ శ్రీకృష్ణ పరమాత్మ, సాక్షాత్తు విష్ణువు, రుక్మిణి, లక్ష్మి వాళ్ళక్కడున్నారు గనకే నిరంతరం యాదవుల యొక్క వంశాన్ని చూడ్డానికి, కృష్ణుడిని దర్శనం చేసుకుని తరించడానికి మునులు, దేవతలు, ఇంకా పెద్ద పెద్దవాళ్ళు, దేవఋషులు, ఆఖరికి బ్రహ్మదేవుడు కూడా భూలోకానికి దిగొచ్చేవాడు. ఎందుకంటే పరమాత్మ ఎక్కడుంటే అక్కడే అది వైకుంఠం కింద లెక్క గనక. అందుకని ద్వారకా నగరానికి కణ్వాదులంతా శ్రీకృష్ణ దర్శనం చేసుకోవడానికి వచ్చారు. నారాయణు చూచు వేడక నరవర ముఖ్య అన్నారు. అందుకే ఇక్కడ నారాయణుణ్ణి చూచి తరిద్దాం. నారాయణుణ్ణి చూస్తేనే యజ్ఞమును చెయ్యడం వల్ల మనకి సంపూర్ణ ఫలితం వస్తుంది. ఆయన్ని చూడకపోతే, ఆయన లేకపోతే, ఆయన అనుగ్రహం లేకపోతే యజ్ఞ ఫలితం వ్యర్థమైపోతుంది, మనకి రాదనుకుని వచ్చారట వాళ్ళు. తీరా వాళ్ళు వస్తున్న సమయానికి సాంబుడు, కృష్ణుడి కొడుకుల్లో ఒక కొడుకు అనమాట, జాంబవతి యొక్క కొడుకు సాంబుడు, అలాగే సత్యభామ కొడుకు గదుడు, సారణుడు, రుక్మిణీదేవు కొడుకు ప్రజ్యుమ్నుడు, ఇలాంటి కుర్రాళ్ళంతా దాదాపు 30-40 మంది కుమారులు. శ్రీకృష్ణ పరమాత్మకి మొత్తం 16108 మంది భార్యలు. ఈ 16108 మందికి అందరికీ వేరు వేరు నందన దశికంబు, ప్రతి వ్యక్తికి 10 x 16108 మంది పిల్లలు. వీళ్ళంతా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సృష్టి. ఆ భగవంతుడికి అసలు దానికి ఎవరితోటి ఏ సంబంధం లేదు. అయితేనే ఇంత జనాన్ని సృష్టించిన, ఇన్ని లోకాలు సృష్టించిన ఆయన ఇంతమంది కావాలని సృష్టించాడు. అంటే 16108 పక్కన ఇంకో 0 చేరిస్తే చాలన్నమాట. ఇంతమంది పిల్లల్లో 100 మంది పిల్లలు ఆడుకుంటున్నారట. అందరూ ఒకేసారి ఆడుకుంటే కొద్ది కష్టం ద్వారకా నగరంలో. వాళ్ళంతా మహాపరాక్రమవంతులు కదా, గట్టివాళ్ళు, పరాక్రమం కలిగిన వాళ్ళు, హేమాహేమీ లేని వాళ్ళు. ఎక్కువ మంది తోట ఉంటే కూడా ప్రమాదం. మరీ ఎక్కువ పండితులు 10 మంది ఓ చోట చేరారంటే, ఏ నాదే గొప్ప అంటే నాదే గొప్ప అని వాదులు ఆడతారు. అందుకే ఎక్కువ మంది పండితులు ఓ చోట చేరారు తెలిసిన. సింహాలు కూడా గుంపులు గుంపులుగా కాకుండా ఒంటరి ఒంటరిగా ఎందుకు ఉంటాయంటే, దేనికి దానికే పరాక్రమం కలిగినవి గనక. నక్కలు కుక్కలు అయితే గుంపులు గుంపులుగా ఓ భౌ అని అరుచుకుంటూ తిరుగుతాయి. అందువల్ల సహజంగా సింగిల్గా ఉన్నాయి అంటే వాటిల్లో శక్తి ఎక్కువ ఉందని అర్థం అనమాట. అటువంటి వాళ్ళలో కొద్ది మంది ఆడుకుంటున్నారు. ఈ ఆడుకుంటున్నటువంటి వాళ్ళు బంతులు ఆడుకుంటూ ఉండగా దూరముగా ఆకాశం నుంచి కిందకి దిగి వచ్చి సముద్రములో ఆచమనం చేసి నగరం లోపలకు అడుగు పెడుతున్న కణ్వుడు, కణ్వుడు, ఈ నారదుడు వీళ్ళంతా కనబడ్డారట. వీళ్ళలో వీళ్ళకి కర్మయోగం కాకపోతే ఈ ఋషుల్ని ఆట పట్టించాలనే ఊహ వచ్చింది. ఇది నిజంగా కర్మయోగం. అందుకని ఈ ఊహ వచ్చిందిట. ఏమిటా ఊహ? వాళ్ళలో వాళ్ళు అనుకున్నారు, అన్నా తమ్ముడా, ఈ ఋషులంతా స్వర్గం నుంచి భూలోకానికి వస్తున్నారు. వీళ్ళు దేవ ఋషులు, కొందరు భూలోక ఋషులు, దివ్య ఋషులు, మహర్షులు, రాజఋషులు. వీళ్ళందరూ చీటికి వాటికి, మాకు మహామహిమలున్నాయి, మేము ఆగ్రహానుగ్రహ సమర్థులం, శాపమివ్వగలం, వరాలు ఇవ్వగలం అని విర్రవీగుతూ ఉంటారు. వీళ్లలో నిజంగా అంత మహిమ ఉంటుందా అన్నట్టు ఒకడు. నిజానికి వీళ్ళందరూ ఋషులంటే భక్తి కలిగిన వాళ్ళే నిండోయి. ఈ పూట వీళ్ళకి దుర్బుద్ధి అలా ఎందుకు పుట్టిందంటే, అదే చెప్పారుగా పోయేకాలం అంటారు దాన్ని. లేకపోతే అప్పటిదాకా ఎప్పుడు ఋషులు అడుగు పెడితే ఆ ఋషుల్ని భక్తితో పూజించిన ప్రజ్యుమ్నుడు, భక్తితో వాళ్ళకి గోదానాలు చేసినటువంటి సాంబుడు, వీళ్ళకి ఇప్పుడు ఈ బుద్ధి ఎందుకు పుట్టిందంటే ఇది కర్మయోగం. వీళ్ళకి ఏమని బుద్ధి పుట్టిందనమాట? ఋషులు స్వర్గం నుంచి భూలోకానికి వచ్చారు. వీళ్లల్లో శక్తులు ఉన్నాయా?
వీళ్ళు నిజంగా ఆగ్రహానుగ్రహ సమర్థులేనా, అసలు వీళ్ళలో జ్యోతిశాస్త్ర పండితులు ఉన్నారా, పరీక్షిద్దాం అనుకున్నారు. అనుకుని వెంటనే ఏం చేశారు, ఆ పక్కనే ఎవరో బట్టలు తుక్కుంటుంటే ఆ బట్టలు తుక్కుంటున్న వాడి దగ్గర నుంచి చీరలు పట్టుకొచ్చి ఓ చీర పట్టుకొచ్చి సాంబుడికి చక్కగా అలంకారం చేశారు. చీర చుట్టగానే వాడు ఆడపిల్లలా కనబడేవాట. ఈ సాంబుడికి కొంచెం మీసం తక్కువగా ఉంటుంది, కొంతమంది మగాళ్ళకి ఏంటో కానీ ఇక్కడ పెద్దగా మీసం ఉండదు. దాంతో వాళ్ళని చూస్తే ఆడపిల్లలను చూసినట్టు ఉంటుంది అనమాట. కొంతమంది అదృష్టం అండి, గడ్డం గీసుకోవడానికి రేజర్ కట్ చక్కర్లా, మీసానికి కత్తిరిక చక్కర్లా, నిజంగా అలా కనపడతారు. బస్సు ఎక్కాక ఒక అబ్బాయిని చూసి నేను అమ్మాయి ఏమో అనుకున్నాను కర్మగారి, అలా కనపడతారు. మరి ఏం చేస్తాం, సాంబుడి దగ్గర కొంచెం స్త్రీ సౌందర్యం ఉండేది, అందుకే వాడికి చీర చుట్టి ఓ మూట గుడ్డల మూట పొట్ట దగ్గర పెట్టి దాని మీద మళ్ళీ ఇంకో గుడ్డ కట్టారు. అంటే కడుపు వచ్చినట్టుగా కనబడేటట్టు చేశారు. సాంబుడిని ఒక గర్భవతికి వల్ల అలంకరించారు. అలంకరించడంలో చీర చుట్టి పొట్ట దగ్గరేమో గుడ్ల మూట పెట్టారనమాట. మనకి సినిమాలో చూపిస్తారు గుడ్ల మూట పెట్టుకుని అయ్యో అయ్యో అని నడుచుకుని, అలా ఈ కుర్రాడు నడుచుకుంటూ వస్తూ ఉంటే ఈ వెనకాతల మిగతా కుర్రాళ్ళంతా వచ్చారు. ఈ ప్రద్యుమ్నాథులు దూరం నుంచే వెకిలిగా నమస్కారం అండి ఋషులు అన్నారట. వీళ్ళు ఎందుకో వెకిలిగా ఉన్నారని అర్థమైంది వాళ్ళకి. అయినా మహాత్ములు కనుక కోపగించకుండా ఆశీర్వదించారు చెయ్యెత్తి. ఎంతలో వాళ్లలో కుర్రాడు వచ్చి, మీరు జ్యోతిష్కులు, మహాపండితులు, తపస్సు చేసుకున్నవాళ్ళు, మీలాంటి గొప్పవాళ్ళని ఇంతవరకు ఎక్కడా మేము చూడలేదు, మీకు అన్నీ తెలిసిపోతాయిగా. ముఖం చూడగానే ఆ వ్యక్తికి ఏ కష్టముందో ఏ సుఖముందో, వాడి భవిష్యత్ ఎలా ఉంటుందో, వాడి ఆయువు ఎంత ఉంటుందో, వాళ్ళు పురుషులో స్త్రీలో అన్నీ తెలుస్తాయి కదా. అందుకే మిమ్మల్ని ప్రశ్న అడగడానికి వచ్చాం, ధర్మ సందేహం శకునం అడగడానికి వచ్చాం అనగానే ఏమిటన్నారట వాళ్ళు. ఇదో చూడండి పాపం ఈ అమ్మాయి నిండు గర్భిణి, బొజ్జవాగా పెరిగిపోయి ప్రసవ వేదన పడుతోంది, కనలేక ఆయాస పడుతోంది, ఈ అమ్మాయికి ఆడపిల్ల పుడుతుందా మగపిల్లాడు పుడతాడా చెప్పండి మీరు పండితులుగా అన్నారట. అనగానే వాళ్ళు ఏగాదిగా చూశారు, ఓహో ఇది ఆడపిల్ల గర్భవతి, పైగా పూర్ణ గర్భిణి కదా, ఈ గురువిని ఆడపిల్లని కొంటుందో మగపిల్లాడిని కొంటుందో చెప్పాలా. దౌర్భాగ్యులరా, అంబుజనాభుని కొడుకి సాంబుడు కను యాదవ క్షయాపాదన కళ్యంబగు ముసలము మా వచనంబున కనృతంబు లేదు నమ్ముడు మేరల్ అన్నారట వాళ్ళు. వాళ్ల ముందా ఈ కుప్పిగంతులు, మూర్ఖులారా వీడెవడో మాకు తెలుసు, ఆడవేషం వేసి మా దగ్గర నాటకం ఆడితే అంతలా మోసపోయేవాళ్ళం అనుకుంటున్నారా. పద్మనాభుడైన శ్రీకృష్ణ పరమాత్ముని కొడుకులై పుట్టి మాలాంటి ఋషులతో పరిహాసం ఆడతారా. కృష్ణుడి కొడుకు ఈ సాంబుడు ఉన్నాడు, సుస్పష్టంగా సాంబుడు అని చెప్పారండి వాళ్ళు. ఎంతమంది కొడుకులున్నా ఎవరి పేరేమిటో తెలియదే వాళ్ళకి. అందులో నారదుడు, కణువుడు, విశ్వామిత్రుడు, సృష్టికి ప్రతి సృష్టి చేసిన విశ్వామిత్రుడు అక్కడ ఉన్నాడు. ఇంతమంది ఉండగా ఈ పిచ్చి మాటలు ఏమిటి కర్మయోగం కాకపోతే. అందుకని సుస్పష్టంగా వాళ్ళు ఏమన్నారంటే, శ్రీకృష్ణ పరమాత్ముని కుమారుడైన ఈ సాంబుడు ఉన్నాడే, వీడు ఆడ మగ ఈ పిల్లల్ని కనడు, యాదవ వంశాన్ని నాశనము చేసేటటువంటి ముసలమును కంటాడు, రోకల్ని కంటాడు, మా మాటకి అనృతం లేదు, అసత్యం లేదు, చూసుకోండి కావాలంటే అన్నారట. అక్కడితో ఆగలేదు, ఇంకా తిక్కరేగిపోయింది అనుకుంటాను వాళ్ళకి. పోని ముసలం పుడుతుందని ఆగచ్చుగా. దామోదరుడు హలధరుడును దక్కంగా యాదవులెల్లరూ అమ్ముసలమున అద్భుత శక్తి కీటడగుదురు. ఒక్క కృష్ణుడు బలరాముడు తప్ప తక్కిన ఈ పరిహాసమాడిన మీ వాళ్లంతా కూడా ఆ ముసలం దెబ్బకి చచ్చిపోతారు. ఒక్క కృష్ణుడు బలరాముడు తప్ప తక్కిన వాళ్లంతా ఈ ముసలము వల్ల సర్వనాశనం అయిపోతారు. ఆ బలదేవుడు తనదైన దేహమధిక నిష్టమై విడిచి వార్నిధి ప్రవేశించు. ఇంకా బలరాముడు తన శరీరాన్ని చెట్టు కింద చేర్చి తన శరీరములో ఉన్న అనంత శక్తిని, ఆదిశేషుడి శక్తిని బయటికి తీసి సముద్రంలో కలిసి వెళ్ళిపోతాడు. అంటే బలరాముడు సముద్రంలో కలిసి అవతారం చాలిస్తాడు. అవతారం చాలించడం కోసమే భగవంతుడు వాళ్ళ చేత అలా పలికించాడు. బలరాముడు మాత్రం తన శరీరమును సముద్రంలో కలిపి అదృశ్యుడైపోతాడు. ఇంకా భూశయ్యనుండంగా ఆ చక్రధరుని జరయను రాక్షసి వెర్రవున్న బట్టి క్రమించు. పొండని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ నేల మీద పడుకుంటాడు, కాలి మీద కాలేసుకుని వయ్యారంగా. అప్పుడు జర అనే ఒక రాక్షసి ఆయన్ని ఆక్రమించి ఒక బోయవాడిని ఆక్రమిస్తుంది. అప్పుడు కృష్ణుడు కాలూపుతాడు ఈ జర ఆవహించటం వల్ల. ఆ కాలూపుతున్న సమయంలో ఈ జర ఒక బోయవాడిని పట్టుకుంటుంది తన మాయాశక్తితో. ఆ మాయాశక్తి వల్ల బోయవాడికి తెలియక లేడీ అనుకుని బాణంతో కొడతాడు కృష్ణుడిని. తద్వారా శ్రీకృష్ణ పరమాత్మ తన అపూర్వ దివ్య శరీరమును విడిచిపెట్టి తిరిగి ఆయన స్వస్థానానికి వైకుంఠానికి దివ్యగతికి వెళ్ళిపోతాడు. అన్నాక ఇదేంటి భగవంతుడి అవతారానికి మనం నోట్లోంచి ఇలాంటి మాటలు మాట్లాడాం అర్రెర్రెర్రే అనుకున్నారు వాళ్ళు. అప్పుడు నారదుడు అన్నాడు ఇది మన సంకల్పం కాదు, ఆ భగవంతుడు అవతారం చాలించడానికి చాలించే ముందు తన వాళ్ళందరినీ తనతో పాటు పట్టుకుపోవడానికి మన నోటమిటి ఇలాంటి మాటలు వచ్చేలా చేశాడు. లేకపోతే ఆయన సంకల్పం లేకపోతే ఇంత పుణ్యాత్ములు ఇంత బ్రాహ్మణ భక్తి కలిగిన ఈ యాదవ బాలులు ఇలాంటి మాటలు మాట్లాడతారా? మాట్లాడి ఇదంతా పరమాత్మ సంకల్పం అనుకుని ఇప్పుడు ఇలా శాపం పెట్టాక భగవంతుడి దర్శనానికి వెళ్ళడం తప్పు కదా అనుకుని మెచ్చు కాదు మనము నింక కృష్ణు కనుట అనియడు బుద్ధి ఆ మహామునీంద్రులప్పుడు మరలి ఆత్మవాసములకు నరిగిరి తదనంతరంబ కృష్ణుడవ్యధంబు వెనియ. ఇంకా కృష్ణుడిని దర్శనం చేసుకోలేదట. కృష్ణ పరమాత్మకే శాపమిచ్చాం, ఆయన వంశానికి శాపమిచ్చాం, భగవంతుడికి శాపమిచ్చాక ఇప్పుడు ఆయన దర్శనానికి ఎలా పెడతాం? అందుకని ఎందుకు వచ్చిందని దూరం నుంచే కృష్ణ ఎందుకు ఇలా పలికామో మాకు తెలియదు. మాలో ఏ లోపమున్నా అన్నిటికీ మూలం మా అహంకారం అయ్యి ఉండొచ్చు, మమ్మల్ని రక్షించు బాబో అని నమస్కరించుకుంటూ ఉంటే వాళ్ళ హృదయాలలో కృష్ణుడు అన్నాడు మీలో ఏ లోపము లేదు, ఇది నా సంకల్పం. నా సంకల్పం లేకపోతే నిజంగా అసలు నా ఎదురుగుండా వచ్చి మాట్లాడతారా అన్నాడు ఆయన. నిజంగానేది మనం ఒకటి ఆలోచించాలి, కృష్ణుడి దగ్గరికి వెళ్ళి కృష్ణుడిని శాపం పెట్టాలంటే మనలాంటి వాళ్ళ శక్తులు సరిపోతాయా? అవతలవాడు బ్రహ్మైన అవ్వచ్చు కాక ఆ పరమాత్ముడు సంకల్పిస్తేనే బ్రహ్మ నోటి నుంచి అయినా మాట వస్తుంది కనుక మీలో లోపం లేదు పొమ్మన్నాడు. వాళ్ళు దూరం నుంచే కృష్ణుడి దగ్గరికి వెళ్లకుండానే నమస్కారం చేసుకుని అదృశ్యులైపోయారు. అప్పుడు ఈ విషయం కృష్ణుడి దగ్గరికి వెళ్ళి వీళ్ళు చెప్పారట. కృష్ణుడు సభలో ఉన్నాడు సుధర్మ సభలో సింహాసనం మీద, మరో పక్కన వసుదేవులు వారు ఉన్నారు, హేమహేమీ లేని పెద్దలు బలరామాదులు ఉన్నారు, బంధువులు ఉన్నారు, అందరూ వింటూ ఉండగా మేము ఇలా పొరపాటు చేశాం నాన్నగారు క్షమించండి అని కృష్ణుడి కాళ్ళ మీద పడితే కృష్ణుడు చిరునవ్వు నవ్వి ఇది కాలవిధి, మీరెవరూ కూడా ఈ పిల్లలు అపచారం చేశారు దానివల్ల మన కులం నశించిపోతుందని బాధపడకండి, ఇది ఇలా జరగాలి, ఈ పిల్లలు వంక, ఏదో ఒక వంక లేకుండా మానవుడు శరీరం విడిచిపెట్టడం, వీళ్ళు కూడా నిమిత్తములు, మీరు వీళ్ళని ఏం మందలించకండి సుమా అన్నట్ట. అన్నాడో లేదో నా కడుపంతా ఒకటే బిగుసుకుపోయింది అన్నాడు సాంబుడు. ఏది? ఒకసారి ఆ పొట్ట దగ్గర ఉన్నటువంటి గొడ్డలు ఇప్పండి అన్నాడు కృష్ణుడు. గొడ్డలు ఇప్పి చూస్తే ఆ గొడ్డల మధ్యలో భయంకరంగా ఒక మోచెయ్యంత పొడుగున్న నల్లని కణకణకణలాడే నిప్పుల వంటి అది నిజం చెప్పాలంటే బొగ్గులు ఉంటాయి చూసారా, బొగ్గులకి నిప్పు అంటుకుంది అనుకోండి సగం బొగ్గంత కింద ఎలా ఉంటుంది నల్లగా ఉంటుంది, పైభాగం ఎలా ఉంటుంది ఎర్రగా ఉంటుంది, అలాగా సగము సగము కణకణలాడుతున్న అంటుకున్న నిప్పు కణికిలో ఉందిట. అంటే ఈ భాగమంతా కింద భాగమంతా నలుపు, పైభాగం నిప్పు ఎర్రగా నిప్పు కణికిలాగా ఆ మూతి కనబడుతూ ఉండగా ఇనప రోకలి బయటపడింది. ఒక్క క్షణకాలం వసుదేవుడు నిశ్చేష్టుడయ్యాడు, ఎంత భయంకరమైన రోకలి, పోని పెద్ద పొడుగు లేదు కేవలం ఒక మోచెయ్యంతుంది, ఈ గొడ్డలు ఇప్పగానే గొడ్డల్లో టుక్కని పుట్టుకొచ్చింది. ఈ రోకలి పుట్టింది అంటే సందేహం లేకుండా ఋషుల యొక్క శాపం ఫలిస్తుంది. ఇప్పుడు ఏం చెయ్యాలి అనగా కృష్ణుడు కాలగతి విధి నిర్ణయం, మనం పట్టించుకోకుండా ఈ రోకలు తీసుకెళ్లి పూజామందిరంలో పెడితే అదే సమయం చూసి మన నెత్తిమే తలకు దెబ్బ కొడుతుంది, మన దాన్ని మనం పోదామన్నాడు. అయితే వసుదేవుడు అబ్బెబ్బెబ్బే రోకలి మన వంశనాశనమునకు పుట్టిందని తెలిసాక దాన్ని పూజామందిరంలో పెట్టి ఎలా పూజిస్తాం? ఒక వస్తువు మనకి ప్రమాదం తెచ్చి పెడుతుంది అనుకున్నప్పుడు ఆ వస్తువుని ధ్వంసం చేసి మన మనం రక్షించుకోవాలి. కాబట్టి ఓ పని చేయండి అని పిల్లల్ని పిలిచి, నాయనలారా పిల్లలారా మీరంతా కలిసి కొంతమంది పరివారంతో సముద్రం దగ్గరికి వెళ్ళిపోండి, సముద్రంలో ఈ రోకలిని బాగా అరగదీసియండి, అరగదీసి మొత్తం సముద్రంలో కలిపేయండి, రోకలి అరిగిపోతే ఇక మనకి రోకలి దెబ్బలు తగలవు చావు ఉండదు అన్నట్ట. ముని శాపశక్తి మానుషమున త్రోవగరామి ఒల్లముల దల్లపక అజ్జనపతియు బాంధవులు అట్లొనర్చి ఓరడిలియుండిర్వీనాథ. అంతటి మహానుభావులు మురులిచ్చిన శాపం వ్యర్థమవుతుందా? మనిషి తన శక్తితో కాలాన్ని అందులో తపస్సు చేసినటువంటి ఋషుల యొక్క వాక్కుని తొలగించుకోగలడా? ఆ ఊహ వసుదేవుడికి కూడా రాలేదు. మునులు శాపం పెట్టారంటే ఆ శాపదం ఎట్టి పరిస్థితుల్లో వ్యర్థం కాదు, అన్యథాత్వం ఉండదు. అయినా సరే ఆయన మనస్సుకు అలా తట్టక ఈ రోకలి నాశనమైపోతే మన వంశమునకు గండం ఉండదు అనిపించింది. అందుకే ఏం చేశాడనమాట, పిల్లల్ని పిలిచి వెళ్ళండి ఈ రోకలి అరగదీసి సముద్రంలో కలపండి అని, కానీ వాళ్ళందరూ జై అని అరుచుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఈ రోకలి పట్టుకెళ్ళి సముద్ర తీరంలో బండరాళ్ల మీద ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు బర్ర అని అరగదీయడం మొదలెట్టారు. ఆదివారం చేపలు అరగదీసినట్టుగా అలా అరగదీసి కొంచెం అరగదీశారు. ఓరి నాయన నెల్లాళ్ళు నానాయాత్ర పడి పగలు రాత్రి అరగదీసి మొత్తం మీద దాన్ని నీళ్లలో కలిపారు. ఆఖరికి ఇంత ముక్క మిగిలిపోయిందిట. ఈ ముక్క ఎంత అరగదీసినా అరగట్ల, ఆ చివర ఇనప ముక్క, ఇంక ఈ ఒక్క ముక్క ఏం అరగదీస్తానులే అని సముద్రంలోకి విసిరేశారు. అదో చేప మింగింది. ఆ చేపని ఒక బోయివాడు వలేసి పెట్టాడు. ఆ చేపను కోసుకుని ఇంట్లో వాళ్ళ ఆవిడ చేత వండించుకు తిందాం అనుకున్నట్ట. ఏమే వల్ల పెద్ద చేప పడింది, ఈ చేపను చక్కగా దానికి ఏదో పులసో గిలసో అని పేరెట్టాడు పైగా. దీన్ని శుభ్రంగా వండి నాకు పులుసు చేసి పెట్టంటే ఆవిడ పులుసు చేద్దామని నాకు చేప కోసింది. ఆ చేప కడుపులో ఎంత ఇనప ముక్క కనపడింది. చేప కూరతో పాటుగా ఇనప ముక్క కూడా దొరికిందంటే ఈ ముక్కని నేను ఉపయోగించుకుంటానని దాన్ని ఏం చేశాడు, చక్క అరగదీసి బాణానికి ముళ్ళు కింద పెట్టేట, బాణం ముళ్ళు కింద తయారు చేశాడు. దాన్ని వీపు దగ్గర ఉన్న అమ్ముల పొదిలో పెట్టుకున్నాడు. చెప్పానుగా ఈ యోగం తప్పదు. ఆ ఒక్క ముక్క ఒక బాణానికి తగిలించి దాన్ని అమ్ముల పొదిలో పెట్టుకున్నాడు. శుభ్రంగా చేపల కూర తిన్నాడు. అంతేగాని పాపం ఆయన కంప్లైంట్ ఇవ్వాల. ఆ మధ్యన ప్రసాదంగా లడ్డూ అమ్మారట, లడ్డూలో మేకొచ్చింది. వీళ్ళేమో అనవసరంగా టీవీలకు ఎక్కారు. పాపం ఆ రోజుల్లో అలా టీవీలకు ఎక్కేవారు కాదు, అందుకని ఆ ముక్క మాత్రం వాడుకున్నాడు అనమాట. పోనీ లడ్డూలో మేకు దొరికింది అనుకోండి, ఐసర మధ్యన గోడ కొట్టుకోవచ్చుగా, ఎందుకు చెప్పండి, ఫ్రీగా ఒక మేక వచ్చింది కదా, బొద్దింక వచ్చింది. ఏమైంది బొద్దింక, మనం శుభ్రంగా మందు కొట్టి బొద్దింకం చంపక్కర్లేకుండా వాళ్ళు చంపి పెడుతున్నారు మనకి అని సర్దుకోవాలి అన్నిటినీ. ఏం చేస్తాం మరి? కాబట్టి మొత్తం మీద ఈ విధంగా రోకలి గోళం అలా అయ్యింది. ఇప్పుడు ఈ రోకలంతా అరిగిపోయింది, పూర్తిగా దాన్ని మేము సముద్రంలో కలిపేశాం అని వసుదేవుడికి చెప్పారు. కానీ ఓ ముక్క పారేశామని చెప్పలేదట. ఏమిటి మొత్తం రోకలంతా అరగదీశారా అంటే, అరగదీశాం తాతయ్య అన్నారట పిల్లలంతా. ఆయన ఆనందపడిపెట్ట. అందుకే బాంధవులు అట్లా అనర్చి ఊరడిలియుండిరు వీనాత, వాళ్ళకి ఊరట కలిగిందనమాట, సాటిస్ఫాక్షన్ కలిగింది. అమ్మాయ్యా, ఋషుల శాపం వల్ల రోకలి పుట్టింది, ఆ రోకలి మొత్తం అరిగిపోయింది. అరిగిపోయింది గనక ఇక మనకి శాపం కూడా తనంత తాను ఎక్కడికో అరిగిపోయినట్టే. ఆ శాపం మనల్ని ఏం చేయదనుకున్నారట. ఇప్పుడు గాంధారి యొక్క శాపం కూడా సమీపించింది. అటు ఋషుల శాపం, ఇటు గాంధారి శాపం. గాంధారి కూడా ఏమంది, మహాభారత యుద్ధం జరిగిన 36వ సంవత్సరం నీ కుటుంబం నీ కళ్ళ ముందు కొట్టుకు తచ్చిపోతారు, నువ్వు కూడా ఏకాంతంగా దిక్కులేని చోట ఎవరికీ కనబడిన చోట బోయివాడి బాణం దెబ్బతిని చచ్చిపో అని చెప్పించిందిగా ఆనాటి ఋషుల శాపం. ఆ తర్వాత గాంధారి శాపం, అన్నీ వచ్చాయి. అందుకే సరిగ్గా భారత యుద్ధం పూర్తయిన 36-7 రాగానే మొత్తం ఉత్పాతములు అటు హస్తినలో పుట్టాయి. ఇంకా ద్వారకలో పుట్టేటువంటి ఉత్పాతాలు, ఓరి నాయన అవేం ఉత్పాతాలండి. అరుణములు ఘూర్ణితంబులునైన లోచనములు మెరయ మహోగ్ర దండము ధరించి తిరుగు నొక్కొక్క చోట అదృశ్యుడగుచు అంతకుండు ఇదే అదే తోచననగ నధిప. 36-7 అడుగు పెట్టినప్పటి నుంచి ద్వారకానగరంలో విచిత్రాలు మొదలయ్యాయి. యమధర్మరాజు గారు నల్లని శరీరముతో పెద్ద చేతులతో, చేతిలో యమదండం పుచ్చుకుని ఎర్రనైన కళ్ళతో చీటికి వాటికి ఆ ఇంట్లో ఈ ఇంట్లో ఆ ఇంట్లో ఈ ఇంట్లో చొప్పున కనబడడం మొదలెట్టట. ఏమండ మాకు ఎముడు కనబడ్డాడండి, ఎర్రని కళ్ళతో ఉన్నాడండి, భయంకరంగా ఉన్నాడు, చేతిలో దండం పుచ్చుకున్నాడండి అని వీడు వచ్చి ఈ ఇంట్లో చెప్పేలోపు మా ఇంట్లో కనబడ్డాడండి అని వీళ్ళు చెప్పడం మొదలెట్టారట. ఆడవాళ్ళకి మగవాళ్ళకి స్నానం చేస్తున్నా భోజనం చేస్తున్నా నిద్రపోతున్నా ఇంచుమించుగా అందరికీ యమధర్మరాజు గారు చీటికి వాటికి మన సెల్ ఫోన్ లాగా కనబడడం మొదలెట్టట, వినిపించడం మొదలెట్టట. ఇవి అంత తేలిగ్గా పోవు. యమధర్మరాజు ఉన్నాడు వీడి దుంపతేగా, ఆ రోజునేమో అక్కడ ఇక్కడేమో సెల్ ఫోన్ రూపంలో పీడిస్తున్నాడు. ఈ విధంగా ఎక్కడ పడితే అక్కడ కనబడుతూ ఉంటే యముడిని చూచి అంతా వణిగిపోవడం మొదలు పెట్టారట. అంతకుండిదే అదే తోచననగనదీప, అక్కడ కనబడ్డాడు ఇక్కడ కనబడ్డాడు అనుకుంటున్నారు అంతా. ఇంతలో గోరువచన వర్ణంలో కృష్ణుడి పిల్లలకు కనబడ్డారట, నల్లని రూపంలో ఆడవాళ్లకు కనబడ్డాట. యాదవులకి విచిత్రమైన పాపం పక్షిధ్వనులు వినిపించడం మొదలుపెట్టాయి. ఇక్కడ రాశారు మహాభారతంలో మౌసలపురంలో చిలుకలు గోబల ఎలుగుల
చందంబు తోపంగ నర్రచుర ఆత్రులను. రాత్రిపూట చిలుకలు ఉలిక్కిబడి లేచి అరుస్తున్నాయి. ఈ చిలుకలు ఎలా అరుస్తున్నాయట? గోబల ఎలుగుల చందం. గొడ్ల గోబలు ఎలా అరుస్తాయో అలా అరుస్తున్నాయట. చిలుకలు చిలుకల్లో పలకట్లా గొడ్ల గోబల వలె అరుస్తున్నాయి. ఇంతలో పగలేమైంది, నక్కల ఎట్లు మేకలు కూయు. మేకలు మేమేమే అనాలి కదా, సాధారణంగా మేకలని మేమేమేనే అంటాయి. కానీ చిత్రం మేకలు నక్కల వలె అరుస్తున్నాయి. హఠాత్తుగానే ఏమీ లేకుండా జనమంతా దగ్గడం మొదలుపెట్టారు. మొదవు పిండునకు గాడిదలు పుట్టు. ఆవులకి గాడిదలు పుట్టడం మొదలెట్టేటండి. పోయే కాలం వచ్చినప్పుడు దేశంలో ప్రళయం వస్తే ఇలాగే విచిత్రాలు జరుగుతూ ఉంటాయి. లేకపోతే పవిత్రమైన ఆవులకి గాడిదలు పుట్టడం ఏంటి? ముంగుల కొదయించు మూషికంబులు. ముంగిసలకి ఎలకలు పుట్టడం మొదలెట్టాయి. ఆ ఎలకలు కూడా మొత్తం ఈ ద్వారకా నగరంలో ఇంటింటా దాడి చేసి ఇళ్లలో అసలు ఆహారం బతకనవట్లేదు. పాలు తాగేస్తున్నాయి, పెరుగులు తాగేస్తున్నాయి, ప్రసాదాలు తినేస్తున్నాయి, మొత్తం ధాన్యం లాగేస్తున్నాయి, పంచదార కూడా తినేస్తున్నాయట. ఎలకలు పంచదార కూడా తింటాయేమో నాకు, నేను చూడలేదు. కానీ కుక్కలల్లను పిల్లుల నేను. కుక్కలు పిల్లుల్ని పెట్టడం మొదలెట్టాయట. కుక్కల కడుపుల్లోంచి పిల్లులు, పిల్లుల కడుపుల్లోంచి నక్కలు పుట్టడం మొదలెట్టాయి. ఒక్క బలుడు హరి తప్ప తక్కిన వాళ్ళంతా ఏం చేశారో తెలుసా? అంటే బలరాముడు విష్ణువు తప్ప తక్కిన వాళ్ళు ఎప్పుడూ ఎంతో బ్రాహ్మణ భక్తితో ఉండేవాళ్ళు. బ్రాహ్మణుల్ని పీడించడం మొదలెట్టారట. వాళ్ళ ఇళ్ళకెళ్ళి వాళ్ళు కొట్టడం మొదలెట్టారు, తిట్టడం మొదలెట్టారు. అంటే ఇక్కడ నుంచి ఇక పతనం మొదలైందనమాట. గురువులకు అవమానమొనరించు. గురువుల్ని తిట్టుతున్నారటండో. వాళ్ళు తమ గురువులు గర్గాచార్యుడిని ఎంతో గౌరవంగా చూసేవారు కదా, ఇప్పుడు గురువుని తిట్టడం మొదలుపెట్టారు. తిరుగు లజ్జ విడిచి సిగ్గు లేకుండా తిరగడం మొదలెట్టారు. వావి వరస వచ్చిపోయి ఆడవాళ్లు మగవాళ్ళు తిరగడం మొదలెట్టారు. ఇంకెంతెందుకు? భర్త ఏదైనా చెబితే ఆడవాళ్ళు ఆ రోజు నుంచి ఈ అపశకునములు మొదలైనప్పటి నుంచి చేయడం మానేశారట. అన్నం పెట్టు. ఏ, ఎందుకు అన్నం పెట్టాలి? సున్నం పెడతాను, ఎక్కువ మాట్లాడితే నెత్తి మీద కన్నం పెడతాను అంటున్నారట. వాళ్ళు సుస్పష్టంగా చెప్పారు, విభుల పంపు చేయక భర్తల మాట వినడం మానేశారు. ఉన్మార్గముల తమ చిత్తములకు వచ్చినట్ల వర్తింతురు వనితల దీప. అసలు నిజంగా ఎటువంటి వాళ్ళు అండి వాళ్ళు? అటువంటి వాళ్ళు ఇవాళ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. చెయ్యరాని పనులు చేయడం మొదలుపెట్టారు. ఈ గొంతులకు రావడం కూడా అదే. ఈ చివరి రోజుల్లో చూశారో లేదో, 4-5 రోజుల నుంచి దోమలు కూడా అపశకునాలు చేస్తూ మధ్య మధ్యలో గొంతులో దూరుతున్నాయి అనమాట. ఈ విధముగా ఎవరికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. అగ్నులు అగ్నిహోత్రంలో నెయ్యి వేస్తే మంచి సువాసన రావాలి కదా. అగ్నిలో నెయ్యి పోయగానే దుర్వాసనతో అప్రదక్షిణగా తిరగడం మొదలెట్టాయట. యజ్ఞము చేద్దామనుకుని పాపం పురోహిత వర్గం, ఋత్విక్ వర్గం అక్కడ చేరి యజ్ఞగుండంలో చెరువు వేయగానే నెయ్యి పోయగానే దరిద్రపు వాసన రావడం మొదలుపెట్టిందండి. యజ్ఞంలోంచి రావలసినటువంటి నేతి వాసన పోయిందట. ఇంకో చిత్రం తెలిసిన, విను కూడు కూర పాకము కనుగొని ప్రొయివాపి దింపగా అనప్పుడు అసంజనితములై పురువులు కళ్ళ గొన్న మెల్ల మెల్ల మెదలు నందు కురుకుల ముఖ్య. ఇది ఇటువంటి విచిత్ర దృశ్యం బహుశా మానవ మాత్రుడు అంత తేలిగ్గా చూడడు. వేడి వేడిగా కూర వండి, వేడి వేడిగా అన్నం వండి, గిన్నె దింపి నేల మీద పెట్టగానే ఆ వేడి కూరలోనూ వేడి అన్నంలోంచి మెలమెల్లాడుతూ పురుగులు బయటికి రావడం మొదలెట్టాయట. సాధారణంగా పురుగులు ఎప్పుడు వస్తాయి? అన్నం వండేసిన తర్వాత నెల వండిపోతే, ఎవడూ పట్టించుకోకపోతే నిన్నటి పప్పు వాడ వేసుకుంటే వస్తాయి పురుగులు. లేదా ఎప్పుడో 5-6 రోజుల క్రితం కూర వండేసి దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ పద్మాకర్ గారు తినండి అని పట్టుకొచ్చి వేడి చేస్తే ఆ దరిద్ర కూరలోంచి పురుగులు వస్తాయి. అదేంటండి విచిత్రం? పొయ్యి వాపి డింపగా, అప్పుడే పొయ్యి మీద నుంచి కిందకి దింపితే అందులోంచి మెలమెల మెలమెలలాడిపోతూ తెల్లని పురుగులు లుకలుకలుకలుకలాడిపోయి బయటకు రావడం మొదలెట్టాయట. ఆ పురుగులు తొడగని గేంతి అందరికీ భయం పట్టుకుంది, అన్నం తినడానికి లేకుండా అయిపోయింది. ఈ విధంగా అన్నాల్లోంచి, కూరల్లోంచి, వేడి వేడి సాంబారుల్లోంచి, వాటిల్లోంచి కూడా వేడివేడిగా ఉన్నటువంటి సాంబారులోంచి పురుగులు వస్తున్నాయట. ఇక చూడండి, ఆ మొత్తం ద్వారకా నగర వాసులకి ఏదో తెలియని భీతి పట్టుకుంది. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఆత్మీయులైన ఒకరిద్దరిని పిలిచి, అందులో బలరాముడు ఉన్నాడు, వసుదేవుడు ఉన్నాడు, గర్గాచార్యుడు ఉన్నాడు, ఇలాంటి వాళ్ళని పిలిచి ఒకనొకప్పుడు మన వంశాన్ని వినాశనం చెందేటట్టుగా సప్త ఋషులు శాపాలు పెట్టారు. ఆ దేవఋషులు పెట్టిన శాపంతో పాటుగా గాంధారి కూడా 36వ ఏట మీలో మీరు కొట్టుకు చచ్చిపోతారని చెప్పించింది. ఆ ఏడిప్పుడొచ్చింది. ఈ సమయంలో మన వాళ్లల్లో విపరీత ప్రవర్తన మొదలయ్యింది. బ్రాహ్మణద్వేషం, అన్నద్వేషం ఇవన్నీ మొదలయ్యాయి. గురుద్వేషం మొదలైంది. అన్నద్రోహం, బ్రహ్మద్రోహం, గురుద్రోహం నకారయేత్, మూడు ద్వేషములు మొదలైతే వాడికి చచ్చే కాలం వచ్చిందని అర్థంట. అందులో ఒకటి అన్నద్వేషం. అన్నం మీద అసహ్యం కలిగిందంటే, అన్నం చూస్తే మనకు అసహ్యం కలిగి తినబుద్ధి ఇయటం లేదంటే ఇంక వీడు చావడానికి సిద్ధంగా ఉన్నాడు. బ్రహ్మద్వేషం పుట్టిందంటే ఇక పోయే కాలం వచ్చిందని అర్థం. గురువుల మీద ద్వేషం పుట్టిందంటే వాడికి పోయే కాలం వచ్చిందని అర్థం. ఆ మూడు మన వాళ్లల్లో పుడుతున్నాయి. వీళ్లల్లో వీళ్ళు చెయ్యరాని పనులు చేస్తున్నారు. స్త్రీ పురుషులలో వావి వరసలు పోయాయి. ఆహార పదార్థాలన్నీ లుకలుకలాడిపోతున్నాయి. చండాలపు వాసన అగ్ని నుంచి పుడుతోంది. ఈ సమయంలో మన ద్వారకలో వీళ్ళు ఉండడం ఇక మంచిది కాదు. ఎలాగూ చచ్చిపోయే స్థితి వచ్చిందని నాకు అర్థమైంది. ఆ చచ్చేది ఏదో ఎక్కడో చోట ఊరికి దూరంగా మనవాళ్లు చూడకుండా ఒక పవిత్ర ప్రదేశంలో సముద్ర తీరంలో తీర్థ ప్రాంతంలో పోతే మంచిది. కాబట్టి వీళ్ళని నేను ఏదన్నా యాత్రకి పంపిస్తాను అని కొంచెం చూచాయిగా గర్గాచార్యుడికి బలరాముడికి చెప్పాడు. వసుదేవుడు కూడా కొంచెం కొంచెం అర్థమవుతోంది. సరే కృష్ణ అంతా నీ సంకల్పం అన్నాడు ఆయన. ఇప్పుడు కృష్ణుడు ఏం చేశాడు, నాయనలారా రేపు ఒక మహాసభ ఏర్పాటు చేస్తున్నాను, అందరూ కూడా మన సుధర్మా సభకి రండి. మన ఊళ్ళో ఎంతెంతమంది ఎన్ని రకాల వాళ్ళు ఉన్నారో మొత్తం ఈ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాదులు అనే తేడా లేకుండా, బంధువర్గం అనే తేడా లేకుండా, స్త్రీ పురుషులన్నీ తేడా లేకుండా అందరూ కూడా సుధర్మా సభకి రండి. రేపు సమావేశం అనగానే అందరూ ఇంచుమించుగా వచ్చేశారట. అప్పుడు ఆయన ఏమన్నాడు, మన నగరములో కొన్ని భయంకర సంఘటనలు జరుగుతున్నాయి, అపశకునములు అవుతున్నాయి. దీనివల్ల మనకి ఏదో కీడు రాబోతోందని నా మనస్సు చెబుతున్నది. ఈ సమయంలో సముద్రాన్ని పూజించటం, అమ్మవారిని పూజించటం మనకు మంచిది. సముద్ర తీరంలో అమ్మవారి ఆలయం ఉన్నది, అక్కడికి పోదాం మనం. జాతర చేయగా వలయు, జాతర చేయగా వలయు, సర్వ జనంబులు అంబురాశికిన్ ప్రాతిక భక్తితోడ. సముద్రం దగ్గరికి ఎడదాం. ప్రభాసక్షేత్రం మనకి దగ్గరలో ఉన్నది గనక ఆ ప్రభాసక్షేత్రం సముద్ర తీరంలో, పశ్చిమ సముద్ర తీరంలో ఉన్న ఆ క్షేత్రం దగ్గరికి వెళ్ళి అక్కడ అమ్మవారి విగ్రహాన్ని నిలబెట్టి సముద్రాన్ని, అమ్మవారిని పువ్వులతో పూజిద్దాం. అమ్మవారికి సముద్రానికి నైవేద్యం పెట్టడానికి మంచి మంచి పిండి వంటలు నేతులతో తయారు చేయండి. అప్పాలు, లడ్డూలు, ఇంకా రకరకాలైన తినుబండారాలన్నీ సిద్ధం చేయండి. అక్కడికి వెళ్ళాక మనం తినడానికి పనికొచ్చేటటువంటి పదార్థాలు, నిలవుండే పదార్థాలు తయారు చేయించండి. ఎందుకంటే కొన్ని అన్నాలు ఎక్కువ కాలం ఉండవు. అదే ఈ లడ్డూలో, ఈ అపూపాలో, ఈ జంతికలో ఇవన్నీ అయితే మనకి నిలవుంటాయి, తినడానికి పనికొస్తాయి. ఈ పదార్థాలన్నీ సిద్ధం చేయండి. పూజకి సిద్ధం కండి అంటే వాళ్ళందరూ మెల్లగా విడదానులే కృష్ణ అన్నట్టు. ఇంత పూర్వం చెప్పగానే ఉత్సాహంగా కృష్ణుడు చెప్పి చెప్పగానే బయలుదేరేవారు. ఇప్పుడు ఏంటో అలసత్వం వచ్చిందనమాట. ఏ పని చెప్పినా పూర్వంలో ఉత్సాహంగా చేయట్లే, చేద్దాంలే అన్నారట. మరికొంతమంది అన్నారు, సముద్ర తీరానికి ఎడుతున్నాం, ఎంతసేపు అమ్మవారికి పువ్వులు వేయడమేనా, ఈ పిండి వంటలు నైవేద్యం పెట్టడమేనా, ఒరే రేపు తాగడానికి పేపాలకి పేపాలు సారా తయారు చేయండి రా, మంచి వారుణి వాహిని తయారు చేయండి రా, రుచి కలిగిన మద్యం తయారు చేయించండి అన్నారట. అసలు పిండి వంటల కంటే ముందుగా రాత్రి ఇళ్లలో మద్యం కాచడం మొదలెట్టారు. ఇళ్లలో కాచుకునేవారులండి పూర్వం. ఎక్కడో కాపుసారాన్ని దూరంగా తీసుకెళ్ళి కాచడం కాదు, ఇళ్లలో శుభ్రంగా వారుణి వాహిని తయారు చేశారు. కృష్ణుడు ఎల్లుండి ప్రయాణం అంటే ఈ రోజంతా ఇళ్లలో రకరకాల మద్యములు తయారు చేశారు. మరికొంతమంది ఏం చేశారు, నిలవుండే మాంస పదార్థాలను వండడం మొదలెట్టారు. మద్యం మాంసం, మద్యం మాంసం సమృద్ధిగా ఒక్కొక్కడు రెండేసి బళ్ళకి తయారు చేశారు. ఇంకా మిగతా వాళ్ళు ఏం చేశారనమాట, కృష్ణుడు చెప్పాక కాదండం బాగుండదు గనక నేతితోటి లడ్డూలు, నేతి లడ్డూలు తయారు చేస్తే ఆవు నేతితో లడ్డూలు సరిగ్గా తయారు చేయాలి కానండి, జీడిపప్పు వేసి ఏం రుచిగా ఉంటాయండి, దరిద్ర మాంసాలు దాంతో ఏం సేట వస్తాయి కానీ, అంటే ఎవరిష్టం వాళ్ళది. ఈ విధంగా లడ్డూలు తయారు చేశారు. మరికొంతమంది గొంతుకి దాకా తినడానికి జంతికలు తయారు చేసుకున్నారు. ఇంకా రకరకాలైనటువంటి గోరుమీటీలట అవిటే ఇవిటే ఓ నేతులతోటి రకరకాల పిండి వంటలు, జీడిపప్పులు, కిస్మిస్లు అన్ని వేసుకున్నారు. మొత్తం మీద 2 రోజుల పాటు అందరూ ఆహార పదార్థాలు మద్యాలు ఒక్కొక్కరు రెండేసి బళ్ళు మూడేసి బళ్ళు ఐదేసి బళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి రథాలను పెట్టి బళ్ళను పెట్టి తయారు చేసుకున్నారు. ఇక తెల్లారితే ప్రయాణం, ప్రభాస క్షేత్రానికి వెళ్ళి సముద్ర పూజ చెయ్యాలి. ఆ రాత్రి అందరికీ కల వచ్చింది, అందరికీ ఒకటే కళ, మళ్ళీ ఏం తేడా లేదు. అక్కడ కళలు అందరికీ ఒకే కళలో వస్తుంది. హాయిగా కుర్చీలో నిద్రపోతున్న వాళ్ళందరికీ ఒకే కళ వస్తుందా? ఒక్కడికేమో హాయిగా కుర్చీలో నిద్రపోతూ ఉండగా నెత్తి మీద కిరీటం పెట్టుకున్నట్టు రావచ్చు, ఒక్కొక్కడికి భారతం ఇవాళ అయిపోయినట్టు రావచ్చు, ఒకవాడికి ఆఖరి రోజు ఇవాళ భోజనం పెడుతున్నట్టు కళ రావచ్చు. ఏమో ఏం కళలు వస్తే ఎవడు చెప్పగలడు? ఆ కళలు కన్నవాళ్ళని అడగాలనిపిస్తుంది, బాగుండదులే అని ఊరుకుంటున్నాను నేను. ఆరే ఈ కళ నెల్లవారును, ఆరే ఈ కళ నెల్లవారును, కోరదౌడలును నల్లని మేనుగల నెలంత ఒక్క తయుళ్ళు సొచ్చి. ఆ రాత్రి అందరూ గాఢంగా నిద్రపోయారు. ఆ నిద్రట్లో ఒక నల్లని స్త్రీ వాళ్ళకి కళ్ళలోకి వచ్చింది. ఆ స్త్రీ ఎలా ఉంది? నల్లగా ఉంది, దాదాపు ఐదారు తాడి చెట్ల పొడుగుంది అండి యొక్క బాబోయేది, అంత నల్లగా ఉంది. ఎర్రని ముసుగేసుకుంది, దానికి ఇంతంత కోరలున్నాయి, చేతికి ఇంతంత గోల్డ్ వేసుకొచ్చిందనట అంటూ ఒళ్ళంతా జడలు అట్ల కట్టేయట. సాధారణంగా నెత్తి మీద జడలు ఉంటాయి, దానికి ఒళ్ళంతా జడలే, జడల భూతంలాగా నాలిగ బయటెట్టుకుంటూ కోరలు బయటకు చూపిస్తూ మిమ్మల్ని మింగేయినా మింగచ్చా మింగచ్చా మింగవచ్చునా అని అరవడం మొదలు పెట్టిందిట. అంత వీళ్లలో కొంతమంది మింగేయి అన్నారట, కొంతమంది ఎలా మింగుతావు నిన్ను చితక్కొడతావు అన్నారట. ఎంతలో ఆవిడేం చేసిందిట, నన్ను మీరేం చేస్తారా అని ఉవిదల నీడుచుకొని పోవా, ఆడవాళ్ళ జుట్టు పుచ్చుకుని మొగుళ్ళు ఎదురుకుండా ఈడ్చుకుపోతోంది. ఆ సమయంలో మగవాళ్ళు వెంటబడితే చేతిలో కర్ర పుచ్చుకుని కత్తి పుచ్చుకుని రెండ్రే రండి అని వాళ్ళని పటక్కన కొట్టి విరుచుకుని తినడం మొదలుపెట్టింది. ఇంకా కొంతమంది రాక్షసులు అదే సమయంలో ఆ నగరం లోపలికి అడుగు పెట్టారు. మొత్తం ఆడవాళ్ళని చంకనేసి ఎత్తుకుపోతున్నారు కొందరు, రత్నాభరణాలు ఎత్తుకుపోతున్నారు కొంతమంది. ఈ విధంగా రాత్రి అంతా కళ్ళలో నానాభీభత్స దృశ్యం, అంటే మృత్యుదేవత కూడా ఉన్న రాక్షసులు ఎవరన్నమాట, వాళ్ళంతా మృత్యుదేవత యొక్క పరివారం, యమకింకరులు. యమకింకరులు మృత్యుదేవత తెల్లారితే వీళ్ళంతా సముద్ర తీరానికి ప్రయాణం అవుతుంటే కళ్ళలో కనబడితే, అంటే రేపు వెళ్లే ప్రయాణంలో వీరు పోతారా అని ముందే సూచన చేసింది. తెల్లవారింది, అందరూ బయటకు వచ్చారు. బలికలు వచ్చిందే, రాత్రి నల్లగా ఉన్నది వచ్చిందే, అది గనక ఇప్పుడు కనబడాలి, దాన్ని మనం మింగేయచ్చు అంటున్నారు తప్ప ఎవడు భయపట్టల్లా. మృత్యు దగ్గరకు వచ్చినప్పుడు చచ్చిపోతామనే భయం వేయదులేండి, హాయిగా ఉంటుంది ప్రాణానికి. అందుకని వాళ్ళంతా బళ్ళు సిద్ధం చేశారు. ఆడవాళ్ళని, ఏం బట్టలు వేసుకున్నారా, ఏ ఇంత ఒళ్ళంతా కప్పుకునే బదులు కొంచెం పెత్తడి గొట్టలు తగ్గించుకోకూడదా? పూర్వం ఎవరెవరు తెలుసా ఒళ్ళంతా చక్కగా చీర కట్టుకోండి అనేవారట, ఇప్పుడు అవయవాలు కనపడేలా బట్టలు కట్టుకోండి అని భార్యలు ప్రోత్సహిస్తున్నారు. వీళ్ళే అమెరికా వెళ్లకుండానే వీళ్ళకి బుద్ధులు పుట్టే ఇక్కడ. అక్కడికి వెళ్ళాక ఎలాగో ఇంతంత లాగులు వేసుకుంటున్నారు కొంతమంది, అలాంటి లాగులు వేసుకోండి అంటున్నారు కొంతమంది, ఆ వెకిలి సంభాషణ మొదలు పెట్టారు కొంతమంది. అంటే ఎంత దరిద్రపు లక్షణం వస్తాయంటే పోయే కాలం వచ్చినప్పుడు ఈ బుద్ధులు పుడతాయి. ఎటువంటి మహానుభావులు అండి ఈ బుద్ధులు పుట్టేటి వాళ్ళకి. ఇంతలో ఏం జరిగింది, అందరూ ఈ ప్రయాణానికి సిద్ధమయ్యిన సమయంలో శ్రీకృష్ణుడు బలరాముడు తమ రథం దగ్గరకు వచ్చారు. అందరూ చూస్తూ ఉండగా అందగ్నిదత్తంబు అబ్జనాభంబునునైన కృష్ణుని చక్రమద్భుతముగా నెగసి, శ్రీకృష్ణుడి యొక్క రథం ఉన్నది, ఆ రథానికి శైబ్య సుగ్రీవ మేఘపుష్ప వలాహకములని నాలుగు గుర్రాలు ఉంటాయి. ఈ నాలుగు గుర్రములతో కూడిన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క రథం పైన గరుడ ధ్వజం ఉంటుంది, జెండా మీద గరుత్మంతుడు ఉంటాడు. అందులో సుదర్శన చక్రం, శారంగమనే కోదండం, సునందమనే ఖడ్గం, కౌమోదకీ గద, పాంచజన్యమనే శంఖం, ఇవన్నీ అందులో ఉంటాయి. అందరూ చూస్తూ ఉండగా ముందు టిక్కున రథంలోంచి చక్రం బయటకు వచ్చి గిర్రును ఎగురుతూ వీళ్ళందరూ నెత్తి మీద ఆకాశంలోకి వెళ్ళి మాయమైపోయింది. చక్రం మాయమైపోయింది అంటే కృష్ణుడు వెళ్ళిపోయే ముందు చక్రం వెళ్ళిపోయింది. అయ్యో అయ్యో ఇదేంటి కృష్ణుడి చక్రం వెళ్ళిపోతుందని ఒకడనేలోపు హఠాత్తుగా అందులో గద బయటికి లేచింది. ఆ గద అందరికేసి ఇలా చూసి అది మాయమైపోయింది. ఆ తర్వాత శారంగం అనే కోదండం లేచి వెళ్ళిపోయింది, దాంతోపాటు అమ్ములు పొదులు వెళ్ళిపోయాయి, సునందం అనే ఖడ్గం ఎగిరిపోయింది, అంటే ఆయుధాలు ముందెళ్ళిపోయాయి. ఇంతలో ఏం జరిగింది, హఠాత్తుగా పైనున్న జెండా టక్కన విరిగిపోయి గరుత్మంతుడు ఎగురుకుంటూ వెళ్ళిపోయాడు. జెండా మీద ఉన్న గరుత్మంతుడికి ప్రాణం వచ్చి ఇలా రెప్పలు రెపరెపలు ఆడించుకుంటూ ఆయన వెళ్ళిపోయాట.
ఒక్క క్షణకాలం సారథి దారుకుడు వణికిపోయి కృష్ణ అని రథం దిగాడు. ఆయన రథం దిగాడో లేదో ఆ క్షణం ఏమైపోయిందట, విన్ను, సుగ్రీవము సైభ్యమును వలాహకంబు మేఘ పుష్పంబున కలుగునట్టి వాహనంబులతో కూడా వాసుదేవు తేరు తదవసరంబున దివికి నరిగే. జనమంతా చూస్తూ ఉండగా ఈ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్యరథం సైభ్య సుగ్రీవ మేఘ పుష్ప వలాహకములనే గుర్రములతో కూడిన రథం రివ్వున పైకి ఎగిరిపోయింది. ఆ సమయంలోనే అత్యద్భుతమైన తాటి చెట్టు జెండా మీద కలిగినటువంటి రథం మహానుభావుడైనటువంటి బలరాముడిది. బలరాముడి యొక్క రథం మీద జెండా మీద తాడి చెట్టు ఉంటుంది. ఆ తాడి చెట్టుతో కూడిన ఆ రథం పైకి వెళ్ళిపోయింది. ఆయన చేతిలో ఉన్న రోకలి నాగలి అవి ఎగిరిపోయాయి. ఆ సమయంలో దేవతలంతా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క రథము బలరాముడి రథము ఆయుధాలతో సైతంగా వైకుంఠానికి వెళ్ళిపోయాయి. ఇంక మీరిక్కడ ఉండడం దండగా ఏ క్షణంలో ఏదైనా జరగచ్చు, బయలుదేరండి, తీర్థయాత్రకి వెళ్ళండి, ప్రభాస క్షేత్రానికి ఆఖరిసారిగా వెళ్ళండి అన్నదట ఆకాశవాణి. ఆఖరిసారి అనే మాట కూడా వీళ్ళకి అర్థం కాక, ఆఖరిసారి అంటారేంటి, మనం ఎన్నిసార్లు వెళ్ళటా, ఎన్నిసార్లు రావట్లేదు, బయలుదేరండి అన్నారట. ఈ విధంగా మందకొడిగా మెల్లి మెల్లిగా ఈ మధ్య మాంసాలు పిండి వంటలతో ఉన్న రథంతో బయలుదేరారు. బలరాముడు కృష్ణుడు అలంకారాలు మానేశారు. చక్కని నగలతో ఉన్న కృష్ణుడి నగలన్నీ తీసేశాడు ఆయన. ఇప్పుడు నగలు లేని కృష్ణుడు చూడడం అంటే ఎంత కష్టమో తెలుసునండి. ఆ భగవంతుడు ఎలా ఉన్న అందంగానే ఉంటాడు, కానీ నిర్వికారముగా బొత్తిగా ఒక్క పసుపచ్చని బట్ట, అది కూడా మామూలు కాటన్ వస్త్రం అనమాట, ఇప్పుడు కట్టుకుని పైన కండువా వేసుకున్నాడు. బలరాముడు కూడా అలాగే ఉన్నాడు. యాదవ స్త్రీలు కూడా వెళ్ళారు. అప్పుడు ఉద్ధవుడు అన్నాడు, నాకెందుకో అనుమానంగా ఉంది, మీతో కొంత దూరం వచ్చాక నేను మీకు చెప్పకుండా తపస్సుకి వెళ్ళిపోతాను, బలరామకృష్ణులారా నాకు అనుమతి ఇవ్వండి అంటే వాళ్ళు అలాగే అన్నారట. ఇప్పుడు బలరాముడు ఉద్ధవుడిని వెంట పెట్టుకుని అడవిలో తాను కొంచెం ప్రత్యేకంగా బయలుదేరాడు, కృష్ణుడితో కాకుండా. ఈ విధంగా అందరూ బయలుదేరాక బలరాముడు, ఈ జనాలతో కూర్చుంటే ఏదో తేడా వస్తోంది నాకు, ఈ పూట మనస్సుకు సుఖం లేదని ఒక్కడే ఒక భూరుఖమున మూలంబున నిరస్తమోహాంధత్వంబున వెలుగు బుద్ధి విజ్ఞేయ నిరూఢత చేసి ఉండే నాశీనుండై. యాదవులందరూ కలిసేమో ప్రభాస క్షేత్రంలో సముద్ర తీరంలో కూర్చుంటే, ఆ సముద్ర తీరానికి కొంచెం దగ్గరలో ఉన్న ఒక పెద్ద చెట్టు ఉంది, ఆ చెట్టు దగ్గర కాలి మీద కాలు వేసుకుని కళ్ళు మూసుకుని మౌనంగా యోగాభ్యాసంతో బలరాముడు కూర్చున్నాడు. బలరాముడికి కొంచెం దూరంలో ఉద్ధవుడు కూర్చున్నాడు. సరిగ్గా ఆ సమయంలో బ్రాహ్మణోత్తముల్ని భోజనానికి పిలిచారు యాదవులు. ఏమండి, సముద్ర తీరంలో దేవతలకి నైవేద్యం పెట్టి మీకు భోజనం పెడతామని పిండి వంటలు తెచ్చారు కదా, ఈ పిండి వంటల భోజనం తీరా పూజ ప్రారంభించే ముందు ఈ బోడి బ్రాహ్మణోత్తములకు పెట్టడం ఎందుకండి అని వాళ్ళకి పోయేకాలం అది. నిజం చెప్తున్నాను, అంతపూర్వం వరకు వాళ్ళు ఎంతో భక్తులే, ఇప్పుడు తిట్టుకుని వద్దు వద్దని ఆడవాళ్ళు చెబుతుంటే వినిపించుకోకుండా ఆ పక్కనున్న కోతుల్ని పిలిచి, కోతులు రండి రండి, మేము లడ్డూలు తెచ్చాం, రకరకాల అపూపాలు తెచ్చాం అని బ్రాహ్మణులకు పెట్టడానికి తీసుకొచ్చిన ఆహార పదార్థాలు వాళ్ళకి పెట్టడం మానేసి వాళ్ళందరినీ అలా కూర్చోబెట్టి వాళ్ళ కళ్ళ ముందు కోతులకు పెట్టేశారట మొత్తం. ఇది ఇంకా చాలా చిత్రంగా ఉంటుందన్నమాట. ఎంతటి మహానుభావుడైనా కాలం తప్పించుకోలేడానికి ఉదాహరణ. ఎంతో మందికి ఎన్నో రకాల భోజనాలు పెట్టిన పుణ్యాత్ములే వీళ్ళంతా. ఇప్పుడు చెప్పాను కదా, శాప ప్రభావం వల్ల కోతులకు పెట్టారు. ఆడవాళ్ళు అంటున్నారు అప్పటికి ఇలా కోతులకు పెట్టడం అపశకునం, మహాప్రమాదం, ప్రాణాపాయ స్థితులు ఇలాంటి పిచ్చ పనులు చేస్తాంట, వద్దంటే వినిపించుకోలేదు. ఇంకా సముద్ర పూజ చేసేటప్పుడు ఈ మాంసమును కళ్ళు నైవేద్యం పెట్టారు సముద్రానికి. పిండి వంటలేమో కోతులకు పెట్టారు, కూడా తెచ్చిన మధ్య మాంసాలేమో సముద్రుడికి అని పెట్టి, రే సముద్రుడు నృత్యూశాడు మధ్యాన్ని, మనం కూడా సముద్రంలో ఉన్న ఈ పీపాలు తాగేద్దాన్రా అని వెకిలిగా నవ్వుకుంటూ మద్యపానం మొదలెట్టారు. పెద్ద పెద్ద ముంతలు తీసుకుని, ఇక ఫుల్ బాటిల్స్ అనమాట అవే వాళ్ళకి, పెద్ద పెద్ద డొక్కులు తీసుకోవడం, గడగడగడ తాగేయడం, కళ్ళు ఇంతంత ఎరుపెక్కి బయటకు వచ్చేట. వాళ్ళు అలాంటి పెద్ద పనులు ఎప్పుడు చేయరండి నిజంగా. ఇప్పుడు తాగేవాడు ఎవడో తెలిసిన కృష్ణుడి తమ్ముడు సాత్యకి, మరో పక్కనేమో కృష్ణుడి యొక్క సేనాధిపతి కృతవర్మ. సాత్యకియు కృతవర్మయు చారుదేష్ణుడును గదుండును ప్రజుమ్రుడును మొదలు గగలుగు యాదవులెల్లను కాంక్ష పానవిధి యొనర్చిరి పెళ్ళున విధివశమున. విధివశం అన్నాడు, అందుకే విధి ప్రేరణ. శాప ప్రభావంతో సాత్యకి, కృతవర్మ, చారుదేష్ణుడు, గదుడు, ప్రజుమ్రుడు అందరూ కూడా తెగతాగేసేస్తున్నారు. ఈ తాగుడు ఎక్కువైపోయాక వెకిలివాగుడు మొదలైంది. ఎంతలో కృష్ణుడి తమ్ముడు సాత్యకి లేచాడు.
ఈ దౌర్భాగ్యుడు, ఈ కృతవర్మ వీడు ఎంత నీచుడో తెలుసా? వీడి తమ్ముడు శతధన్వుడు. ఈ శతధన్వుడు ఒకప్పుడు సత్యభామని పెళ్లి చేసుకుంటానని, సత్యభామ తనకి భార్య కాలేదని, సత్యభామ తండ్రిని మహానుభావుణ్ణి సత్రాజిత్తుని నిద్రపోతుంటే తల నరికి చంపేశాడు పాపాత్ముడు. వీడు మన యాదవులకి సేనాధిపతి అయ్యుండి కూడా కౌరవులు వైపు వెళ్ళి వాళ్లల్లో కలిసి నిద్రపోతున్న ఉప పాండవుల్ని, మన బంధుమిత్రుల్ని నరికి చంపేశాడు. రాత్రికి రాత్రి నీచుడు అశ్వత్థామతోటి కృపాచార్యుడితో కలిసి ఈ దౌర్భాగ్యుడు మన సేనాధిపతే కదా, మనకి సపోర్ట్గా ఉండాలి కదా, పిల్లలు చంపుతాడా అనగానే ప్రద్యుమ్నుడు, చిన్న ప్రజలు అందుకే వాడిని తెగ తిడుతున్నారు, వాడు బతుకు కూడా ఓ బతుకైనా వీడిని వదిలి అన్నట్ట. అనగే సరే కృతవర్మ కోళ్ళు మండిపోయింది. తాగుడు మేఘంలో ఎవరేం మాట్లాడతారో తెలియదుగా. లేచి ఏం సిగ్గు లేకుండా నాతోటేమో తగాదాకొస్తావా, నీ సంగతి ఏమిటి, భూరిశ్రవుడనే వాడు నిన్ను తల నరకబోతూ ఉంటే అర్జునుడు వాడు చేయి నరిగితే ఆ ఒంటి చేతి వాడిని చంపలేదా, నువ్వు పెద్ద పరాక్రమవంతుడివి. కిరీటి చేనరక శాంతతనొందిన సోమదత్త నందను తలత్రొంపవే మరచితో ఇసిరో ఇది పోరిపాడియే, ఒంటి చేతి భూరిశ్రవుణ్ణి చంపావు, నీకిదేం పరాక్రమమా అన్నట్ట. ఆ సమయంలో వెంటనే ఏం చేశాడు సాత్యకి, అవును వాడెవడో నన్ను చంపబోతుంటే అర్జునుడు రక్షించాడు నన్ను, కానీ నీ సంగతి ఏమిటి, అసలు నువ్వేమిటి, నీ బతుకేమిటి, మీరంతా నిద్రపోతున్న వాళ్ళని చంపారు, మీ తమ్ముడు శతధన్వుడు మా సత్యభామ యొక్క తండ్రిని చంపాడు అనగానే సత్యభామకి ఆ పాత రోజులు గుర్తుకొచ్చేటండో, చూశారా అండి ఈ కృతవర్మ తమ్ముడే కదండి మా నాన్నని చంపాడని కన్నీళ్లు పెట్టుకుంటూ కృష్ణుడి దగ్గరకు వచ్చింది. అమ్మ మా వదిని ఏడుస్తోంది, ఈవిడికి సంతోషం కలిగిస్తాను అని సాత్యకి ఏం చేశాడు, వదినా మీ నాన్నని చంపిన దుర్మార్గుణ్ణి ఎప్పుడో కృష్ణుడు చంపాడు, వాళ్ళ అన్నగారిని, మన చంటి పిల్లల్ని, ఉప పాండవుల్ని చంపిన వాణ్ణి, అభిమన్యుడు చావుకి మూలకారకుడైన ఈ కృతవర్మని నేను చంపేస్తాను చూడు అంటూ పళ్ళు పటపట కొరికి కృతవర్మం పటు దృష్టితూ చికిన్ను కంకెం పారు వక్త్రంబుతోని తడ ఆచార్య సుతుండు తోడ్పడగరే ఎల్లన్ వడింగిట్టి కష్టతరోత్సాహత ద్రౌపదేయులను దృష్టజమ్మున తత్సోదర ప్రతతిం చంపిన నీచు వారలగతిం ప్రాపించుటర్హంబగున్. ఈ నీచుడు పరమధర్మార్గుడు దృష్టజమ్మునుణ్ణి, శిఖండిని, ద్రౌపదేయుల్ని చంపినవాడు అని పళ్ళు పడబడ కొరుగుతూ, ఇదంతా శాప ప్రభావం కదా, దాంతో కత్తిలా దూసి ఆ కత్తికేమో శాపము యొక్క ప్రభావం వచ్చిందిట, ఆ ముసలపు శక్తి వచ్చిందిట, రోకలి శక్తి వచ్చిందిట, దాంతో వెళ్ళి తాగుడు మైకంలో ఉన్న కృతవర్మ జుట్టు పుచ్చుకుని ఒక్క దెబ్బకి నరికి వదలవారేశాడు తలకి. ఈ విధంగా కృష్ణుడి తమ్ముడు నరికేసి అక్కడతో అక్కి కత్తి పుచ్చుకుని వాడి బంధువుల మీదకి వెళ్ళాడు. వీళ్లల్లో వృష్ణి భోజక వంశస్థులు, యాదవ వంశస్థులు వేరువేరు శాఖలు, దాంతో వాళ్లంతా కలిసి మీ శాఖ వాళ్ళు మా శాఖ మీద పడతారానని ఈయన మీదకి వచ్చారు. కృష్ణుడు చూసి కూడా ఏం పట్టించుకోలే, తమ్ముడైనా ఒకటి ఇంకేదైనా అన్నిటికీ ఒక పరాకాష్ఠ వెళ్ళిపోయాడు ఆయన. ఈలోపు ప్రద్యుమ్నుడు, ఏయ్ మా బాబాయ్ మీదకి వస్తారా, ఒరే తమ్ముళ్ళు మనందరం కలిసి వాళ్ళ సంగతి చూద్దాం అన్నట్ట. ఈ విధంగా కృష్ణుడి తమ్ముడు సాత్యకి, కృష్ణుడి కొడుకులు వీళ్ళందరిది ఒక పార్టీ, తక్కిన కృతవర్మాది భోజశాఖ అంతా ఒక పార్టీ. ఈ రెండు వాళ్ళు అసలు ఎవరిని ఎందుకు కొట్టుకుంటారో తెలియట్లా, తాగుడు మైకం కదా, వెషై 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 అండమే, ఎందుకు వేస్తున్నారో తెలియట్లా, ఎందుకు కొట్టుకుంటున్నారో తెలియట్లా, చెత కొట్టేసుకుంటే ఆయుధాలు లేవు. అప్పుడు తమాషా ఏంటంటే ఆయుధాలు లేకపోతే ఆ పక్కన గడ్డి కనపడింది అంటే తుంగగడ్డి, ఆ గడ్డి పరకలు పీకి ఒకళ్ళొకళ్ళు కొట్టుకోవడం మొదలెట్టారు. గడ్డితో కొట్టగానే అవతల తలకై పట్ పట్ అనే శబ్దంతో పగిలిపోతుందండి. ఏమిటో తెలుసా రహస్యం, ఈ రోకలు అరగదీసినప్పుడు ఆ అరగదీయబడిన రోకలి నొరగ ఈ సముద్ర తీరంలో ఒడ్డుకొచ్చి తుంగగడ్డి కింద మొలిచింది. ఒక్క రోకలి ఆయన నాశనం చేస్తే ఇన్ని రోకళ్ళు అయ్యింది అది. ఈ రోకళ్ళని తెలియక వాళ్ళు ఏం చేస్తున్నారు, గడ్డి పరక్ కదా అని గడ్డి పీక వాడిని కొడితే వాడు తలకాయ పగిలి చచ్చిపోవడం మొదలెట్టాట. చూసారా ఋషుల శాపం, గడ్డి పరక రూపంలో రోకళ్ళు వచ్చి గడ్డితో కొడితే అవతలవాడు తల పగలడం ఏంటి, అసలు తల పగిలి చచ్చిపోవడం మొదలెట్టారట. ఇంకా భోజ వృష్ణి కులస్తులు ఒకళ్ళనొకళ్ళు కొట్టుకుని చిత కొడుకు చచ్చిపోదని పెట్టారు. ఇంతకి వాళ్లకు అనుమానం వచ్చింది అప్పుడప్పుడు, గడ్డి పరగతో కొడితే వాడి ముఖం పచ్చడి పచ్చడైపోతుంది, నిజం చెప్పాలంటే ఓ బండి కింద పడిపోయిన వాడి తలకాయ కూడా అంతలాగే చట్నీ అవదనమాట, రోట్లో కారప్పొడి కూడా అలాగా మెత్తగా నూరిపోదు. కానీ వీళ్ళు గడ్డితో కొట్టుకుంటే వాళ్ళ తలకాయలు అలా ముద్ద ముద్ద అయిపోతున్నాయి, కొరివికారం అయిపోతున్నాయి. అట్టి అడవిను భోజులు అంధకులుండు చాలా కలుగుట ప్రబలుండు సాత్యకి సమగ్రశక్తి ప్రజుమ్మునుడు ఆదిగాగ మడిసేవారి చే వృష్ణి సమాజం వల్ల. ఇక్కడ పెద్ద సమస్య ఏమిటంటే ఈ కంసుడి బంధువులు ఎక్కువ మంది ఉన్నారు, ఈ కృష్ణుడి యొక్క బంధువులు తక్కువ, వాళ్ళ శాఖ చిన్నది. అందువల్ల కృష్ణుడి కొడుకులు, ఈ కృష్ణుడి యొక్క తమ్ముడు, ఈ పరివారం అంతా ఆ భోజకులస్తుల వల్ల తొందరగా చచ్చిపోయారు. దాంతో కృష్ణుడికి కూడా కోపం వచ్చేసింది, ఆయనకి ఒళ్ళు మండి గడ్డి పరకలు వీకి మిగిలిన వాళ్ళు కొట్టేశాడు. దాంతో వాళ్ళు చచ్చిపోయారు, ఇటు లేరు అటు లేరు. శ్రీకృష్ణుడు ఇప్పుడు గాంధారి శాప ప్రభావం మొత్తం నా కళ్ళ ముందు, నా కుమారులు సోదరులు నా పరివారం ఇటు ఇటు వీళ్లల్లో దాదాపు 5-6 శాఖలతో ఉన్న మా పరివారం అంతా పోయారనుకున్నట్ట. ఇంకా మిగిలింది ఎవరు? దూరంగా చెట్టు కింద బలరాముడు, ఈ కృష్ణుడి సారథి దారుకుడు. కృష్ణుడి యొక్క ఒక మనవడు బబ్బురుడని ఒకడు ఉన్నాడు. ఆ మనవడు బబ్బురుడు, దారుకుడు, కృష్ణుడు, బలరాముడు. అప్పుడు కృష్ణుడు బలరాముడి దగ్గరికి వెళ్ళి, నాన్న ఇంకా మనం వెళ్ళిపోవలసిన సమయం వచ్చింది, తండ్రి వసుదేవుడి దగ్గరికి వెడతాను, ఒక్కసారి ఆయనకి నచ్చ చెప్పి ఆ తర్వాత నీ దగ్గరకు వస్తాను, మన ఇద్దరం యోగాభ్యాసంతో శరీరం విడిచిపెడదాం ఏ అని పిలిచి, దారుక నువ్వు ఈ క్షణమే హస్తినాపురానికి వెళ్ళు, జరిగింది చెప్పు, వాళ్ళని ఇక్కడికి తీసుకురా, అర్జునుడికి చెయ్యవలసిన పనులు నేను కొని నీకు రహస్యంగా చెబుతున్నా, నీవు అర్జునుడికి చెప్పు అని అర్జునుడి దగ్గరికేమో సారథిని పంపాడు. ఈ బబ్బురుడు అనేవాడిని ఏం చేశాడు, తన మనవణ్ణి, ఒరే నువ్వు నాతో కలిసి ఈ ఆడవాళ్ళందరినీ తీసుకుని ప్రయాణమవు, ఆడవాళ్ళు కొంతమంది మిగిలిపోయారుగా కళ్ళ ముందు, వీళ్ళని ద్వారక చేర్చు, నేను నాన్నగారి దర్శనం చేసుకుంటాను అన్నాడు. అలాగే తాతయ్య అని కదులుతూ ఉంటే ఇంతలో అక్కడికి ఒక బోయవాడు వచ్చి వాడు గడ్డిపరగ తీసి ఆ బబ్బురుడిని నిలగొట్టాడు, వాడు చచ్చిపోయాడు. అంటే మరి ఇక కృష్ణుడి వంశం అవడం మిగలటం లేదా చివరికి, ఇక్కడ ఉన్న వాళ్ళంతా మొత్తం చచ్చిపోయారు. ఆయన తెల్లబోయినట్టుగా, కృష్ణుడు తెల్లబోవడం ఏంటి మన కోసం అనమాట, ఆహా ఋషుల శాపం ఎంత గొప్పది, నా కళ్ళ ముందు నా కొడుకు బబ్బురుడు కూడా, నా మనవడు బబ్బురుడు కూడా చచ్చిపోయాడే అనుకున్నట్ట. ఈ విధంగా మొత్తం మీద బలరాముడు, సారథి, కృష్ణుడు తప్ప ఇంకెవ్వరూ మిగలలేదు. సారథి దారుకుడు హస్తినాపురం బయలుదేరాడు, కృష్ణుడేమో ద్వారక బయలుదేరాడు. తక్కిన విశేషాలతోటి మళ్ళీ రేపు కలుసుకుంటాం. ఒక్క